నిండోరుగా 3 మాసాల గైరుహాజరుతో తిరిగి వేదిక ఎదుగు వచ్చుట భాగ్యకరమైన తరుణం అని అనుకుంటున్నాను. ఉడతలకు కఠినమైన సమయం, అలాగే నాకు కూడా. ఓ, ఎలాగైనా కొంత విశ్రాంతి. మీరు కుటుంబంలో ప్రవేశించినట్టు కంటే మరెక్కువ భావన కలిగి ఉన్నారు. రాను ఈ వారంలో వచ్చే బుధవారం రాత్రి మందిరంలో ఒక ఉద్యమం ఆరంభించడానికి ఎదురు చూస్తున్నారు. దేవుని చిత్తమైతే ప్రభువు నాకు ఒక ప్రత్యేక తరహా పరిచర్య వాగ్దానం చేస్తున్నాడు. అలాగ చేయటకు ఆయన ఆనందించినట్లయితే ఆ నూతనమైన పరిచర్య విధానమును ఈ రాబోతున్న వారంలో ఇక్కడ మందిరంలోనే ప్రప్రథమ స్థానంగా ఆరంభించానని నా నిరీక్షణ. నాకేవి నిర్ణీతమైన కోరికలు లేవు. రాబోతున్న జనవరికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో తప్ప ఆ తర్వాత సహోదరుడు ఆస్మాన్ కలిసి కూడిక పెట్టడానికి పిలుస్తున్నాడు. ఒకప్పుడు ఇక్కడ తుల్సాలో నేను ఒక విధంగా వాగ్దానం చేశాను అతనికి, అయితే అది ఇంకా ఖచ్చితము కాదు. సహోదరు జేఫర్స్, ఇక్కడ వెనుక నిన్ను కరస్పర్శ చేయటం, ఇంకా మీ అబ్బాయి ఆ పాట పాడుతున్నట వినుట, మీరు వాయించుట, అదంతా నిజంగా ఎంతో బాగున్నది. తండ్రి కొడుకులు అలాంటిది నేను ఇష్టపడుతున్నాను. మీకు ఇష్టమేనా? హాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పము. అవునా మిస్టర్ గౌంథర్, అది మంచిదని మీకు మీ ఇద్దరికి తెలుసా? బాలుడు నడవలసిన త్రోవనం అనిక నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అది నిజం. కొన్నిసార్లు అతను తొలగిపోవచ్చు, అయితే అది అతని యొద్ద నుండి తొలగిపోదు. అవును, అది ఎల్లప్పుడూ అతనితోనే నిలిచి ఉంటున్నది. అది ప్రారంభ తర్పేతు చేయుటకు అతనిని దేనిలో పెంచినప్పటికీ అది నిజంగా అతనిలోనే ఉంటున్నది. ఇప్పుడు నేను సహోదరు జేఫర్స్ ను అక్కడ బయట కలుసుకున్నాను. సహోదరు జేఫర్స్ అని అడిగాను. నేను అనుకున్నాను, మీకు తెలుసు నేను ఎల్లప్పుడూ కూడా సందర్శనం చేయటకు వచ్చిన నా సహోదరులను కలయటానికి నేను ఆనందిస్తాను. అయితే సందర్శక సహోదరులు వచ్చు అలాంటి రాత్రి మంద మందిరానికి వచ్చు ఈ రాత్రి ప్రార్థనకు ఈ ఉద్యోగం కొరకు ఈ రాత్రి వేళలో వస్తారు. ఈ రాత్రి, రేపు ఉదయం, రేపు రాత్రి మన మందిరంలో ఏమి నమ్ముతామో అది తీసుకుందాం. మరలా మరలా తిరిగి చెబుదాం, మనకు కొన్ని విపరీతమైన వింత నమ్మకాలు ఉన్నవి, చాలా వింతైనవి. అయితే ఎలాగైతేనేమి, వాటిని మనము బైబిల్లోనే చూస్తాము. అక్కడ వారికి అవి మంచిగా ఆగుపిస్తవి. ఎవరైనా క్రొత్త వారు ఉన్నట్లయితే, సహోదరుడు సహోదరి లోపల ఉన్నట్లయితే, ఒక సంఘర్షకు సంబంధించిన వారు, అది అంగీకరించిన వారు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నట్లయితే, మేము నిన్ను నిండోరుగా ఆహ్వానిస్తున్నామని మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. చూశారా, మీరు నిండోరుగా ఆహ్వానించబడుతున్నారు. అయితే దీనిని మేము చాలా కరుకుగా చేస్తున్నాం, కాబట్టి అది మీకు అంగీకార యోగ్యమో లేక అలా అగుపించినట్లయితే, నేను చెర్రీ పండ్ల కూర తిన్నప్పుడు చేయనట్లుగా మీరు చేయండి. నేను చెర్రీ గింజల ఆ కూరను తింటున్నప్పుడు అది నా యొక్క అభిరుచి. నేను ఇప్పుడు కూడా ఆ గింజ తింటున్నప్పుడు విత్తనం వద్దకు రాగానే ఆ విత్తనాన్ని నేను పారవేయను, విత్తన గింజను మాత్రమే పారవేస్తాను. ఆ విత్తనం మాత్రం నేను తింటాను. అలాగే కోడికూర కూడా తిన్నప్పుడు, మీరందరూ కూడా కోడికూర ఇష్టపడతారు కదా, ఎముక తగలగానే నీవు పారవేయవు, ఎముక చుట్టూ వెళ్తావు, దాని చుట్టూరా తింటావు, కోడికూర తింటూనే ఉంటావు. ఈ రాత్రి ఆ విధంగా నీవు చెయ్యి. ఇక్కడ నేను ఏమి చెప్తున్నది, నీవొకరు తింటున్నప్పుడు నాకు వద్దు అని నీవు చెప్తావా? రాబోతున్న 3 కుటాల కొరకై ఒక చిన్న సంఘ సిద్ధాంతంగా దీనిపై నేను మనసు పెట్టి ఉన్నాను. వారేమి నమ్మి ఉన్నారో, దానిపై ఏది వెళ్తున్నారో వాటిని తిరిగి చెప్పుట అవుతున్నది. ఒక వ్యక్తి నమ్మునట్లు చేయుటకు నీవు చేయగల ఒకే ఒక మార్గం ఏదంటే, ఎంతో కఠినంగా దానిని ఇంటికి దిగగొట్టు. అది అదే సత్యమని వారు తెలుసుకుంటారు. దాని నీవు తగిలించు ఒకే ఒక మార్గం అది. నేను ఉండేటువంటి నా స్నేహితుడైన మిస్టర్ వుడ్స్ వలె నీవు సీలను ఒక లేక సగం దిగ్గొడితే చెక్క అంతా వదిలైపోయి త్వరగా గాలి కిందకి కొడుతుంది. అయితే దాని నీవు గట్టిగా అతుక్కున్నట్లుగా చేయవలసి ఉన్నది. కొన్ని కొన్ని స్థానాల్లో నేను దీన్ని కఠినంగా చేసినట్లయితే ఈ రాత్రి కూర్చున్న సందర్శకులకు మీకు నేను మిమ్మల్ని నెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. నేను కేవలము ఈ సంఘము నమ్మిన దాని ఎడలా ఇంటికి దిగగొట్టుచున్నాను. బాగా అర్థం చేసుకున్న వారంతా ఆమెన్ అని చెప్పండి. మంచిది, అది మంచిదే. ఇది నా చేతుల్లో నుండి తీసివేసుకుంటున్నాను. దీన్ని వారు రికార్డింగ్ చేస్తున్నారు. తర్వాత తెలుసుకోవాలనుకున్నట్లయితే, దీనికి మేము నిజంగా దేని కొరకై మేము నిజంగా నిలబడుతున్నామో దాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే, మేము ఏ కారణాల మీద నిలబడినామో ఈ జ్ఞాపకార్థాలు అనగా ఈ రికార్డింగ్ లో తెలుపును. తరువాత ఇది మేము తరచుగా చేయదము, కారణం కొత్త వారు లోపలికి వచ్చుచున్నారు కాబట్టి మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు సంఘ సిద్ధాంతాలన్నీ మనము పరిశీలన చేయలేము. మనం మాట్లాడుకోవాలనుకున్న వాటిలో కొన్ని మాత్రమే. సరే, ఇప్పుడు బుధవారం రాత్రి మొదలవుతుంది. సోమవారం, మంగళవారం నేను ప్రార్థన చేయబోతున్నాను. స్వస్థత కోరికకు సంసిద్ధమకండి. మీరు ఫోన్లపై మీరు పొందుకునవచ్చు, లేక మీరు ఆశించినలాగా ఎక్కడైనను ఎవరిని తీసుకుని రావాలని రావాల్సిననే తీసుకుని రండి. మీరు ఎవరైనా తీసుకుని రావాలనుకుంటే రండి, తీసుకురండి. దాన్న ఉద్యోగ కుటాల కొరకు నిదానంగా రమ్మని చెప్పండి. ఈ రాత్రి ప్రార్థించడానికి నేను పరిగెత్తుతాను. రేపు రాత్రి అదంతా అలాగే చెప్తూ అలాగే రావద్దు. నీవు అలాగ చేయవద్దు. నీవు లోపలికి వచ్చి కొద్దిసేపు విను. కారణం మేము మా సమయం తీసుకుని వాక్యమును ఎంతో సమీపంగా అక్కడ ఉంచుతాం. అపవాది ఎప్పుడు కదిలించడకు రవంతైన స్థలము లేకుండా రీతిగా. ఆ తర్వాత నీ యొక్క విశ్వాసం ఈ చివరకు పరుగులు తీస్తే నీవు నమ్ముడుకు ప్రయత్నించి నీ అంతరాత్మ కార్యనిర్వహణ ప్రారంభిస్తున్నది. అప్పుడు దేవునిందల విశ్వాసము ఆదుకుంటున్నది. అప్పుడు నీవు దానితోనే సగిపోతావు. అవునా? కారణం నీ యొక్క విశ్వాసం ఎక్కడా చేయదు, ఎక్కువ చేయదు. నీ విశ్వాసము ఏ దారిని కదలి వెళ్తున్నదో అటువైపే నీ యొక్క సబ్ కాన్షియస్ అంతరాత్మ కదలి వస్తున్నది. ఆ తర్వాత దేవునిందల విశ్వాసము దాని వెనుక కదలి దాని నిర్ధారణ చేస్తున్నది. అవును, అయితే నేను ఇప్పుడే అది చేశాను అని నీ విశ్వాసం ఉన్నట్లయితే చివరికి నీ యొక్క అంతరాత్మ ఇక్కడికి వెనుకకు దొరికిపోయి అది నా చేతనవునా అని నేను ఆశ్చర్యపోతున్నాను అని అంటే అది అప్పుడు జరగదు. చూస్తున్నారా? కాబట్టి ఇది నిజమైన స్వస్థత కూటము మనకు కావలసి ఉన్నది. స్వస్థత కొరకు గదుల్లోకి నేనెవరిని చేరుకునుపు ఈ కృత కూటాలలో, ఈ నూతనమైన కూటములలో అక్కడకు వారు ఎందుకు వచ్చుచున్నారు వారు నిజంగా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి తప్పుగా జ్ఞాపకం ఉంచుకోనండి. రండి, వచ్చి మమ్మల్ని సందర్శించండి. మీరు ఉన్నందుకు మేము ఆనందిస్తున్నాము. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఉదయం సంఘము సిద్ధాంతముతోనే మనం కొనసాగిపోతాం. రేపు సాయంత్రం అదే మీరు రావడానికి ఆహ్వానిస్తున్నాము. ఎవరైనా వచ్చుటకు ఆహ్వానిస్తున్నాము. ఎవరైనా చూడటానికి మేము ఆనందిస్తున్నాము. అయితే ఈ రాత్రి ఇది ఇక్కడ మందిరములో ఉన్న వారికి ఇంటికి దారిని చూయిస్తున్నది. అనగా ఈ సిద్ధాంతము చేత పెంచబడిన వారికి. ఎందుకనగా బయట పొలాలలో సవార్తిక పొలాలలో లేఖనం యొక్క నిజమైన ప్రాథమిక సవార్తిక సిద్ధాంతమును మేము తీసుకుంటాము. అయితే ఇక్కడ మందిరములో ఒక సంఘముగా మన యొక్క సొంత తలంపులు, సొంత అభిప్రాయాలు మనకు ఉంటవి. ఈ రాత్రి దానికే మనం వెళ్తున్నాము. ఆయన ఆశీర్వాదకరమైన వాక్యము మనం తెరవక మునుపు ఓ క్షణం ప్రార్థన కొరకే మనం తల్లవంచుకుందాము. ఎవరైతే జగత్తు ప్రారంభము కాకమునుపు మొట్టమొదటి అణువులలో గీర్ణ తిరుగుచునో అట్టి శక్తి గల సర్వాధికారిగు దేవా, నీవు దేవుడవు, నీకు రవంతైన మార్పు లేదు. అది పట్టుకుంటుకు ఏలాంటి అణువులు లేనప్పుడు, నిలుపు చేయటానికి విశ్వాసం లేనప్పుడు నీవు ఇంకా దేవుడివై ఉంటేవి. నీవు యుగ యుగములకు ఉంటేవి, యుగ యుగముల కొరకు నావు. నీవు దేవుడివై ఉంటేవి. నీకు ప్రారంభపు దినములు కాని ముగింపు దినాలు కాని లేవు. అన్ని వేళలా నీవు ఉన్నావు తండ్రి. నీవు అనంతుడివై ఉన్నావు. మేము హద్దులు గలవారము కాబట్టి నీ దైవిక కనికరాన్ని మేము కొనుగొడుచున్నాము దేవా. కాలం యొక్క పంచభూతముల నుండి మా యొక్క ఈ ఆత్మ నిత్యత్వంలోనికి కలిసిపోవునని గ్రహించుచున్నాము. అందుచేత ప్రభువా, మా రక్షణను పరీక్షించుకోవటానికి మేమిక్కడ ఉన్నాము. నీ వాక్యపు దృష్టికి మేము ఏ విధముగా నిలబడి ఉన్నామో చూచుకుంటానికి, మరియు మా యొక్క అనుభవాలలో మేము ఎక్కడ చేసుకుని ఉన్నామో చూచుకుంటానికి వచ్చిన్నాము. మేము ప్రీతికరముగా నీకు జీవిస్తున్నామా? మా యొక్క ఆత్మ నీ ఆత్మతో సాక్ష్యం కలిగి ఉన్నదా? ఈ బైబిల్తో మా యొక్క బోధ సాక్ష్యం కలిగి ఉన్నదా? తండ్రి, రాబోతున్న ఈ మూడు కుడికల్లో మేము ఈ రెంటిని పరీక్షించుకుందాము కాక. ప్రభువా, అనుగ్రహం చూపండి. ఇక్కడున్న సంఘ కాపను దీవించము. సంఘ పెద్దలను, ధర్మకర్తలను, సంఘ సభ్యులను, ఈ మందిరానికి వచ్చే వారందరినీ దీవించు. ఇక్కడ నా దినములుండగా ఇక్కడ అనేక మంది, వారి పేర్లు నేను ఎరుగును, వారి యొక్క పేర్లు నేను ఎరుగును. ఎక్కడైన వారు వచ్చారో తెలియని వారు ఎందరో ఉన్నారు. అయితే వారిని గుర్చి నీవెరిగున్నావని నేను నిజముగా నమ్ముచున్నాను. ప్రభువా, ఇక్కడ మేము ఒక ఉద్దేశం కొరకై ఉన్నాము. వ్రాయబడిన నీ వాక్యంపై సహవాసము చేటు కొరకై మా బ్రతుకులకు పరిశుద్ధాత్మను దయచేయము. తద్వారా సమాధానముతోనూ మెలకువతోనూ దేవుని ఎందు భయముతో కూర్చుండి ఆయన వాక్కును బట్టి మా బ్రతుకులు పరీక్షించుకోగలము. ప్రభువా, దయచేయము. ప్రభువా, ఈ భవనములో ఈ రాత్రిలో సంఘం యొక్క పలు దశల్లో ఉన్న నా సహోదరులు ఉన్నారు. ప్రభువా, వారిక్కడ సహవాసం చేయడం కొరకై ఉన్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒకవేళ సిద్ధాంతములపై ఉన్న స్వల్ప నియమములపైన మేము అంగీకారము చూపలేకపోవచ్చును, అయితే ఒక గొప్ప నియమంపై ఐక్యత గల సహోదరుల ముందే నిలబడి ఉన్నాము. ఓ దేవా, అది మా యొక్క సహవాసమును దేవుని కృపా బంధమును బలపరిచి ప్రేమ మాపైన విస్తారముగా దిగవచ్చును కాక. ప్రభువా, మనుషులు చేయటానికి ఎంతో భారమైనది అని మేము గ్రహిస్తున్నాము. ఎందుచేతనగా మేము ఆలోచింప తగినంత దానిలో ఉన్నాము. ఈ రాత్రి వేళలు ఆత్మల యొక్క గమ్యస్థానము అది నిత్యత్వం యొక్క బంధమయ్యుంటున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ నేరుగా వాక్యములోకి వెళ్లిపోయి దాన్ని పారచూచి ఆయన స్వంత మార్గాన మాకు దానిని విశదపరచును కాక. మేము ఎరుగవలసినది ఆయన అనుకున్న విషయాలను విశదపరచును కాక. ప్రభువా, దయచేయము. కార్యక్రమం యొక్క సమయం అయిపోగానే బలపరచబడిన సంఘముగా మేము వెళ్ళదాము కాక. ఒక ఐక్యత గల వారముగా ఉండి మా సమస్తమైన అభిప్రాయాలు హృదయాలు కలిపి దేవుని రాజ్యం యొక్క సహ పౌరులతో ముందు ఎన్నడూ లేనంతగా మేము ముందుకు సాగిపోదుము కాక. ప్రభువా, సంఘం యొక్క సన్నిధిని బట్టి ఇక్కడ అందులో ఉన్న ప్రజలను బట్టి నీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా వారాలు నీవు నాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించున్నావు. ఈ రాత్రిలో నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకనగా నీ యొక్క సన్నిధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి. ఓ దేవా, ఇక్కడున్న సహోదరి కొరకు, విదేశాలకు వెళ్ళుచున్న మా సహోదరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఎక్కడైతే తన జీవితాన్ని ప్రాణంగా పెట్టి ఉన్నాడో అట్టి మురికి గఢాంధకార స్థావరంలోకి వెళ్ళుచున్నాడు. ఓ ప్రభువా, మా సహోదరుడు జెఫర్సన్ అతని కుమారుని భార్యను దేవించుము. అతనికి బహు అభివృద్ధిని కలుగు చేయము. స్వార్థ వెలుగు బహు దూరంగాను విశాలంగాను ప్రకాశించినట్లుగా అంధకారానికి అతడు రంధ్రములు చేయును కాక. తండ్రి, మా విన్నపాన్ని ఆలకించండి, ఎందుకనగా ఈ విన్నపము నీ కుమారుడైన ప్రభుని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఈ రాత్రి నా చిన్న స్కోఫీల్డ్ బైబిల్ని చదువుతూ ఉండగా, ఈ మధ్య నేను నా యొక్క 25 సంవత్సరాలు దాటి ఉన్నాను. ఇంకా నేను దాన్ని చదవగలను, అయితే అది మసకగా ఉన్నది. కనుక నేను చదువునప్పుడు చదివే అద్దాలు నేను ఎంచుకుని ఉన్నాను. ప్రప్రదంగా అవి ఎలాగూ పనిచేయనో నేను చూడబోతున్నాను. ఇప్పుడు నాకు ఇలాంటి అంశాలు ఉన్నవి. సంఘమై ఉండవలసి ఉన్నది. అనేకమైన విషయాలున్నవి. మనం వాటి వద్ద చేరగలిగినట్లయితే అందులో ఒకటి, మనమెందుకు సంఘముగా పిలువబడుతున్నాము? మనమెందుకు సంఘ శాఖ కాదు? విశ్వాస యొక్క ఆత్మ నిత్య భద్రతను గూర్చి మనమెందుకు నమ్ముతున్నాము? స్త్రీ బోధకులను మనమెందుకు గద్దిస్తున్నాము? ముంచడము ద్వారా మనమెందుకు బాప్తిసం ఇచ్చుచున్నాము? మరియు సంఘము శ్రమల గుండా వెళ్ళునా? అనేకమైన విషయాలు అక్కడ ఉన్నవి. రాబోతున్న కొద్ది రాత్రుల కొరకు 15 లేక 18 ఉన్నవి. కాబట్టి రాత్రి నేను ఈ విధముగా ఆరంభించాలని లేక ఈ విధంగా మొదలు పెట్టాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఈ అంశము కొరకు ప్రభువు నా హృదయం పైన ఉంచినట్లు నాకు అగుపిస్తున్నది. మనమెందుకు ఒక సంఘ శాఖ కాదు అని? సంఘ శాఖ ఉన్న ఇతర ప్రజల గురించి మనకు ఏ విధమైన విరోధము లేదు. వారి గురించి మనకు ఎటువంటి విరోధము లేదు. అయితే ఎందుకు మనం సంఘ శాఖతో కలవం అనే దాన్ని నేను వివరించాలని ఆశపడుతున్నాను. మీకు తెలిసినట్లుగా చిన్న బాప్టిస్ట్ సంఘములో నేను అభిషేకం పొందాను. అది ఈ మధ్య వరకు కూడా బాప్టిస్ట్ ఒక సంఘ శాఖ కాదు. ఇప్పుడు అది మిగతా వాటి వల్లే ఎంతగానో సంఘ శాఖ అయిపోయినది. అయితే మనం ఎన్నడూ సంఘర్షక కొలేము. కారణం మనం ఒకటి నిర్మాణం చేసుకున్నాము లేక పొందికపరుచుకున్నాము. మనం ఒక సంస్థ, ఒక నిర్మాణము, ఒక నిర్మాణముగా మనము కోర్టులో జ్ఞాపకార్థంగా వ్రాయించుకున్నాము. కలసి క్రీస్తును ఆరాధన చేయడం కొరకు ఒక వర్గం ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాము. అయితే మనము సంఘర్షక కాదు. ఏ వ్యక్తి కూడా మన మీద ఆధిపత్యము చేయబోరు. చూశారా, అది సంఘర్షక కాదు. అది కేవలము ఒక క్రైస్తవ విశ్వాసుల మధ్య ఏర్పాటు సహవాసం మాత్రమే. ప్రజలు ఈ సంఘానికి వస్తారు, వారు బ్రతికినంత కాలము వారు వచ్చటకు ఆశపడినట్లయితే ఇది వారి యొక్క ఇంటి సంఘమైతున్నది, ఇంటి సంఘముగా అవుతున్నది. వారు ఇక్కడికి రాగలరు. మనం బోధించే ప్రతిదానిని వారు అంగీకరించలేకపోవచ్చును. అది నిజంగా మంచిదే. అయినప్పటికీ నీవు క్రైస్తుడువై ఉన్నంత కాలము నీవు సహవాసమును కలిగి ఉన్నావు. మిగతా వారికి చేయి అందించినట్లుగా నీకు అలాగే చేయుత ఇవ్వబడుతున్నది. అవును, నీతిములుగా ముంచడము బాప్తిస్మును నేను నమ్ముతున్నట్లుగా చెప్పినట్లయితే, అయితే నువ్వు చిలకరింపును నమ్మి దానిమీదనే ఉండిపోయినట్లయితే మనమిద్దరము అంగీకరించుగానే మనముంటాము. కంటి కన్నుగా మనం కనిపి చూడకపోవచ్చును, అయితే నీవు క్రైస్తవ సహోదరునిగా సహోదరిగా ఉన్నంత కాలం మీరు నిండారుగా హనితులే. చూశారా, ప్రతి ఒక్కరి కూడా. కనుక మాకెటువంటి సంఘశాఖలు లేవు, ఎందుకంటే సంఘశాఖ సహోదరత్వాన్ని వేరు చేస్తుంది. వారిలో కొందరు చెప్తారు, ఆ ఉద్యమంలో మాకెలాంటి పని లేదు, అది మెథడిస్టు ఉద్యమ సభ, వారు బాప్టిస్టు వారు, మేం మెథడిస్టులము, దానితో మాకెటువంటి పని లేదు. సహోదరుడా, క్రీస్తు అందులో ఉంటే అదంతా కావాలి మనకు. బాధపడేది క్రీస్తు యొక్క శరీరము. ఈ రోజు దేశంలో ఎంతో అది ఉండటం మనం చూస్తున్నాము. మనకెంత ఉండాలి అనేది క్రీస్తు ఏ కాలంలో కూడా ఎటువంటి సంస్థాపక సంఘమును లేక స్థాపకమ సంఘమును ఏర్పాటు చేయలేదు. అది మరి నిశ్చయముగా మనం ఎరగవలసి ఉన్నది. నిశ్చయమని రేపు రాత్రికి మిమ్మల్ని అడగబోతున్నాను. మీరు తెలుసుకోవాలనుకున్న ఏవైనా విషయాలు ఉన్నట్లయితే, ఉదాహరణకు నేను నిర్వహిస్తున్న చరిత్ర వలె లేక మరొక దాని వలె దాని గుండా వడపోత పోయటకు నాకు సమయం లేదు, వివరించటకు సమయం లేదు. ఇంకొక అంశం లేక నేను వెళ్ళట్లేదు. కారణం అదే అంశంపై నెలలు నీవు గడపగలుగుతావు. అయితే స్థలాన్ని ఏదైనా నీవు తెలుసుకోవాలనుకున్నట్లయితే నన్ను అడుగు, ఇక్కడ బల్లపైన పెట్టు, నేను దాన్ని తీసుకుని నీకు జవాబు చెప్తాను. అతి పురాతనమైన సంఘశాఖ, అతి పురాతనమైన సంఘశాఖ మరియు మొట్టమొదటి సంఘశాఖ సంఘము, అది కేథోలిక్ సంఘము. మనకున్నటువంటిది ఆఖరి అపోస్తలుల మరణం తర్వాత 300 సంవత్సరాలకు మరికొన్ని సంవత్సరాలకు అది నిర్మాణమైనది. అది నిజం. అవును, నీవు దాన్ని ఆరంభ నిస్సీ నా పితరుల చరిత్రలోను జోసెఫస్ వ్రాతల్లోనూ పొందుకోగలుగుతావు. ఓ అనేకమైన ప్రాముఖ్య చరిత్రకారుల వ్రాతలు కూడా పొందుకోగలవు అందులో నుండి. ఏ సంఘకాలంలోనున్న ప్రకారమైన చివరి అపోస్తుల మరణం వరకు కూడా అపోస్తులకు ఆ వైపులోనున్న 300 సంవత్సరాల వరకు సంఘశాఖ సంఘములనేవి లేనేలేవు. సంఘము యొక్క మొట్టమొదటి సంఘశాఖ కెథోలిక్. సంఘశాఖ నుండి బయటికి లాగబడ్డవారు ప్రొటెస్టెంట్ సంఘము. అవి సంఘశాఖలయ్యున్నవి. మొట్టమొదటి దిద్దుబాటు జరిగినది లూథర్ వలన. లూథర్ తర్వాత జింగ్లీ, జింగ్లీ తర్వాత కాల్విన్, ఆ తర్వాత ఆ విధంగా క్రిందకు వెస్లీ యొక్క ఉద్యమం గుండా అలాగ వచ్చి అలెగ్జాండర్ క్యాంబెల్, జాన్ స్మిత్, మిగతా వారంతా ఇప్పుడు మనకు కలిగి ఉన్నటువంటి ఆఖరి కదలిక. పెంతికోస్తు కాలం యొక్క పలు విధముల దశలు దేవుడు ప్రతి కాలంలోనూ సంప్రదింపులు చేస్తాడని నమ్ముతాను. అయితే మీరు ఎప్పుడైనా ఇది గమనించారా, సంఘము పడిపోయినప్పుడెల్లా వారు ఎప్పుడైతే సంఘశాగైపోయారో అప్పుడే వారు ఓడిపోవట ప్రారంభమయ్యారు. వారు ఎప్పుడైతే ఓడిపోయారో ఆ సంఘాన దేవుడు మరెన్నడూ పైకెత్తలేదు. అది నేరుగా విత్తనం ఎద్దుకు వెళ్లిపోయినది. దాన్ని గురించిన చరిత్ర మీరు తెలుసుకోవాలంటే అది మేము ఇవ్వగలుగుతాము. ఏ ఒక్క సంఘము కూడా, సంఘముల చరిత్రలో ఏది కూడా ఏ సంఘశాఖ పడిపోయినట్లయితే అది తిరిగి లేవనే లేదు. బాప్టిస్ట్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, అది ఏదైనప్పటికీ కూడా అది పడిపోయినప్పుడు అది ఇంకా అయిపోయినవి. అది నిజం. ఇది మీకు చెప్పాను, ఇప్పుడు మీ చొక్కాయలు ధరించమని. ఎందుకనగా దీనిని మనము అతికించుకోబోతున్నాము. అవును, ఏ కాలములు కూడా ఒకరు ఒంటరిగా బయటకు వచ్చి ఒక సంఘం నిర్మాణం చేస్తే అది సాగిపోయినది. దేవుడు ప్రత్యేకమైన వ్యక్తులతో సంధి చేస్తాడు, సంప్రదింపులు చేస్తాడు, సంఘశాఖలతో కాదు. ఏ కాలంలో కూడా దేవుడు సంఘశాఖలతో సంప్రదింపులు చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ వ్యక్తులతో సంప్రదింపులు చేస్తాడు. పాత నిబంధనలో ఆయన వ్యక్తులతో సంప్రదింపులు చేశాడు, కొత్త నిబంధనలో ఆయన వ్యక్తులతో సంప్రదింపులు చేశాడు. ఏ కాలంలో కూడా ఆయన వ్యక్తులతో సంప్రదింపులు చేశాడు, సంఘశాఖలతో కాదు. కనుక దేవుడు సంఘశాఖలో లేనట్లయితే సంఘశాఖగా దానిలో ఏమైనా చేయటం వలన నాకు ప్రయోజనం ఏంటి? ఆ సంఘశాఖలో ఉన్నటువంటి ప్రజలను గురించి నేను మాట్లాడలేదు, కానీ నేను సంఘశాఖల గురించి మాట్లాడుతున్నాను. ఎందుచేతనగా దేవుని ప్రజలు ఆ అన్ని సంఘశాఖల్లో ఉంటారు. సరే, దేవుడు దానికి హెచ్చరిక చేయకుండా ఏది సంభవించటకు ఆయన అనుమతించడు. అలాంటిది ఉన్నట్లు నేను నమ్మను. సంఘాల నుండి మనకు కొన్ని విషయాలు వచ్చుచుండగా మనం చూస్తున్నాము. ఈ మధ్య మనకు జరిగినటువంటిది రక్తము నూనె అలాంటివి. ప్రేమైన సహోదరు బ్రహం అను ఉత్తరం మొదలైన మీకు తెలుసా? అయితే దానికి విరుద్ధంగా నేను నిలబడటానికి కారణమేదనగా అది వాక్యములో లేదు కాబట్టి, నేను సంఘశాఖకు విరుద్ధంగా నిలబడటానికి కారణమేదనగా అది వాక్యములో లేదు కనుక మనం విశ్వాసముచ్చుటకు ఒకటి ఉండవలసి ఉన్నది. ఒక సంఘశాఖ పైన మన విశ్వాసము ఉంచకపోయినట్లయితే దేవుని వాక్యం పైన మనం విశ్వాసముంచవలసి ఉన్నది. ఎందుకనగా అది ఒకటి మాత్రమే పునాది, దేవుని యొక్క వాక్యం మాత్రమే పునాది ఉన్నది. అలాగైతే సంఘశాఖను గురించి దేవుని వాక్యం మాట్లాడినట్లయితే, దేవుని వాక్యం సంఘశాఖను గురించి మాట్లాడకపోతే, అయితే సంఘశాఖను గురించి వ్యతిరేక్తముగా మాట్లాడినట్లయితే, అలాగైతే మనం వాక్యమనే మాట్లాడవలసి ఉన్నది. బిషప్ చెప్పినా, ఎవరేమి చెప్పినా, ఎవరేమి తలంచినా, ఏ మనిషి ఏమి చెప్పినా, ఏది చెప్పినా అది దేవుని వాక్య ప్రకారం లేకపోతే అలాగైతే తప్పు. చూసారా, అది వాక్యము తప్పక ఆఖరిది వాక్యమే కావలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యము తప్పకుండా చివర ఆమెన్ కావలసి ఉన్నది. జ్ఞాపకముచ్చుకోండి, సంఘశాఖలో నేనెవరిని క్రైస్తవేతరులుగా చేయట్లేదు. మీరు గ్రహించారా? వేలు పదివేల మంది ప్రశస్తమైన ఆత్మలు ఆ అన్ని సంఘశాఖల్లో ఉన్నారు. వారు దేవుని యొక్క బిడ్డలు. అయితే వారిని వేరు చేయటం కొరకు, ప్రత్యేకపరచడం కొరకు నేను దాని వ్యతిరేకిని, దానికి వ్యతిరేకిని. దేవుని యొక్క వాక్యము దానికి వ్యతిరేకము. ఈ రోజు దేశంలో ఒక ఇజం, ఒక మూఢనమ్మకం అనేది లేదు. మూఢనమ్మకం అనేది దేశంలో ఉండబోదు. అయితే దేవుని వాక్యము చేత అది చెప్పబడినది. మనకు అవసరమైన ప్రతి ఒక్కటి దేవుని వాక్యము తీరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఈ వాక్యములోనే మన ఆరంభం మొదలు అంతం వరకు ఇక్కడే దేవుని వాక్యములోనే కనబడుతుంది. అలాగైతే అది దేవుని వాక్యములో ఉండినట్లయితే అది తెలియచేయనని, ముందుగా తెలియచేయనని నేను నమ్ముతున్నాను. మరియు దేవుని యొక్క వాక్యం ఒక ముందు హెచ్చరిక. దేవుని యొక్క వాక్యాన్ని వార్తాపత్రిక వలె నీవు చదవద్దు. పరిశుద్ధాత్మ వల్ల నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువు. చూస్తున్నావా? ఎందుకనగా క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఆయన జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి పసి బాలులకు వీటిని తెలియచేసి ఉన్నానని క్రీస్తు దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాడు. చూశారా? కనుక పాండిత్యము చేయనవసరం లేదు, ఎన్నడూ సంఘశాఖ చేయనవసరం లేదు. దాన్ని పొందుకునే ఒకే ఒక మార్గం ఉన్నది, అది దేవుని ఆత్మ వలన నడిపించబడుతా. ఆ యొక్క అనుభవమును నీవు తప్పక ఈ వాక్యానికి ఈడు చేయవలసి ఉన్నది, అప్పుడు మీరు పొందుకుంటారు. చూశారా, మేమిక్కడికి వచ్చిన కొద్ది నిమిషాల్లో కొందరు ఆ ఆరంభ కాల్వినిస్టులతో కొందరితో సంప్రదింపులు చేస్తున్నాము. వారిలో కొందరు మూలమైన ఆర్మినీయులు, ఇంకా పలు తరహాలు. నువ్వు ఎంత సన్నగా కోసినప్పటికీ అది ఎల్లప్పుడూ కూడా రెండు కొనలను కలిగి ఉంటున్నది. అది ఖచ్చితంగా నిజం. వాటి రెంటికి వితర్క కొనలు ఉంటవి. అయితే దాని విషయం ఏదనగా దాని యొక్క సత్యము ఎక్కడ పెట్టబడి ఉన్నది? అక్కడికే మనం వచ్చుచున్నాము. దాని విషయం మనం ఆలోచన చేస్తున్నది. దేవుని కృప వలన దాని సత్యమును మేము చూయించగలము. ఇవి ఇప్పుడు కొన్ని సంఘముల సిద్ధాంతములు, వాటిలో నేను వ్రాసుకున్నాను. కొద్ది నిమిషాలు మీ బైబిల్లో తిరుపుదాము. ఇప్పుడు మీరందరికీ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం లేక ప్రకటన 15వ అధ్యాయం ఆరంభించుకుందాము. చదవడం ప్రారంభించి ఏ సంఘములు ఎక్కడ ఆరంభమైనవో కనుగొందాము. ఏది ఆరంభించినదో ప్రతి ఒక్క దానికి కూడా బైబిల్ ముందుగా హెచ్చరిక చేసి ఉన్నది. మనం నివసిస్తున్న దినాల గురించి అది హెచ్చరిక చేస్తున్నది. ఇప్పుడు ప్రకటన 15వ అధ్యాయం మీరు అంగీకరిస్తే 13వ అధ్యాయం అని చెప్పాను. నా భావం అది కాదు. కొద్దిసేపటి తర్వాత దాన్ని కూడా మనం తీసుకుందాం. అది అమెరికా సంయుక్త రాష్ట్రపు ప్రవచనాలలో ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకటి వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేష్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది గుణార్థముగా వినిపిస్తుంది. ఈ అపఖ్యాతి గల ఈ స్త్రీ, దీని గురించి మేము బోధన చేయవాలంటే ఈ పోలికలకు అర్థమేంటో నీవు మొట్టమొదట ఎరగవలసి ఉన్నది. బైబిల్లో ఒక స్త్రీ సంఘమునకు పోలికై ఉన్నది, సూచన అయి ఉన్నది. ఎంతమందికి అది తెలుసు? మనము పెళ్లి కుమార్తెము, సంఘము ఒక పెళ్లి కుమార్తె. నీవు ఇక్కడికి రమ్ము, తీర్పు నీకు కనపరచదు. మహావిష్ణు గుచ్చి పలుకుబడిన ఒక తీర్పు జరగనై ఉన్నది. అనేక జలముల పైన కూర్చున్న ఒక అపవిత్రమైన స్త్రీ అది. స్త్రీ ఒక సంఘానికి పోలికయ్యున్నది. నీళ్లు జలములకు, జనములకు సూచనయ్యున్నది. మీరు ఇది గమనించినట్లయితే, మీరు అక్కడే ఉండి 15వ వచనం చూడండి. అదే అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పింది, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనములను, దేశములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అవునా? ఈ గొప్ప సంఘము, గొప్ప స్త్రీ, ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, అపఖ్యాతి గల చెడ్డ పేరు గల స్త్రీ ఆమె. స్త్రీ సంఘానికి పులుకైతే క్రీస్తు యొక్క సంఘము ఒక పెళ్లి కుమార్తె ఉన్నది, ఒక పరిశుద్ధమైన పెళ్లి కుమార్తె. అలాగైతే ఇక్కడ ఒక అపరిశుద్ధమైన స్త్రీ ఉన్నది. అది అపవిత్రమైనది గాను, పెళ్లి కుమార్తెగా నటించుదానిగాను అది ఉండను. చూశారా? ఇప్పుడు ఆమె చేయనది ఏంటి? ఆమె పైన కూర్చుని ఉన్నది, లేక పైన అనేక జలముల పరిపాలన చేయుటకు. మరో మాటల్లో, అన్ని దేశాల ద్వారా, ఆయా భాషలు మాట్లాడు వారి ద్వారా, ప్రజల ద్వారా ఆమె అధికారాన్ని పొందుకుని ఉన్నది. ఆమె ఒక గొప్ప వ్యక్తి ఈ స్త్రీ. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, ధనవంతులు, గొప్ప గొప్ప వారు ఆ విధముగా చేసిరి. ఒక రాజు సంఘంతో ఎలాగూ వ్యభిచారం చేయగలడు? అది ఆత్మ సంబంధమైన వ్యభిచారము, ఆత్మ సంబంధమైనది. వ్యభిచారమనగా ఏమి? అది ఒక స్త్రీ తన భర్తకు అపనమ్మకముగా జీవించడం అటువంటిది. భర్తను కలిగి ఉండి ఇంకో పురుషునితో ఆమె జీవిస్తున్నది. అలాగైతే ఈ సంఘము తన యొక్క అపవిత్రమైన జీవితము ద్వారా, అపవిత్రమైన వృత్తి ద్వారా వ్యభిచారము జరిగించుచు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా నటిస్తున్నది. అదెంతో నిగూఢమైనది, అదెంతో ఐశ్వర్యవంతమైనది. నేను వాక్యాన్ని ప్రేమిస్తున్నాను. ఎప్పుడు గమనించు, భూరాజులు ఆమెతో వ్యభిచరించరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. ఆమె ద్రాక్షసము ఆమె ఇచ్చుచున్నది, ఆమె యొక్క మత్తు ప్రేరణ. మేము సంఘం, అది పొందిన వారం మేమే. చూస్తున్నారా? దాన్ని ఇప్పుడు మీ మనస్సులో గిచ్చుకోండి. మంచిది. దేవదూత యోహానుకు చెప్పినట్లుగా ఈ గొప్ప సంఘం పైకి వచ్చు ఈ తీర్పును నీకు చూయించదును. ఇప్పుడు గమనించు, అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా ఎర్రని మృగం మీద కూర్చుని యొక్క స్త్రీని చూచితని, సింధూర వర్ణము, ఎరుపు బైబిల్ గ్రంథంలో రాచరికానికి పొలికయ్యున్నది. సింధూర వర్ణమనగా ఎరుపు అనే అర్థం. మృగము బలమునకు, అధికారమునకు పొలికయ్యున్నది. ప్రకటన గ్రంథములోని 13వ అధ్యాయంలో సముద్రము నుండి బయటికి వచ్చిన మృగమును మీరు గమనించారా? సముద్రము నుండి మృగము బయటికి వచ్చుట నీవు చూచినప్పుడు ప్రజల మధ్య నుండి అధికారం బయటికి వచ్చుచున్నదని దాని యొక్క భావము. అయితే ప్రకటన 13లో ఈ గొర్రెపిల్ల వచ్చినప్పుడు అతడు భూమిలో నుండి బయటికి వచ్చాను, ప్రజలు లేరు, సంయుక్త రాష్ట్రములు. అయితే ఆ తర్వాత అతనికి 2 చిన్న కొమ్ములున్నవి, పౌరు సంబంధమైనవి, మత సంబంధమైన అధికారములు. ఆ తర్వాత అతడు అధికారమును పొంది ముందు చేసిన ఘట సర్పం వల్ల మాట్లాడుచుండెను. కనుక మీరు వెంటనే గుర్తుపెట్టుకునండి, అనేక సంవత్సర క్రితము అన్య రోమాల్లో వారు చేసినట్లుగా అలాంటి వాడితోనే మనము మత సంబంధమైన హింసను పొందుకునై ఉన్నాము. అది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మృగం మీద కూర్చునుట అనగా ఏంటి? ఒక అధికారము. ఎలియాజరు రిబ్కాను కలుసుకున్నప్పుడు ఆమె, నువ్వు గమనించు, అది సాయంకాల వేళ, ఆమె వంటికు నీరు పోసినది. కారణం, ఎలియాజరు అన్నాడు, నాకు త్రాగుటకు నీళ్ళిచ్చి వచ్చి నా వంటికి నీళ్లు ఎవరు పెడతారో అదియే నా దాసుడైన ఇస్సాకుకు పెళ్లి కుమార్తెగా నీవు ఎన్నుకున్నావు ప్రభువా అని అన్నాడు. అతనింకా ప్రార్థనలోనే ఉండగా రిబ్కా వచ్చి నీళ్లు తోడి అతనికి నీళ్లిచ్చి వంటికి నీరు పోసినది. గమనించు, వంటే ఒక జంతువు. ఆమె నీరు పోసిన ఆ వంటే పెళ్లి కుమార్తె యొద్దకు, ఇస్సాకు యొద్దకు తీసుకుని వచ్చినది. ఈరోజు పరిశుద్ధాత్మిక శక్తి సంగము నీరు పోసి ఆరాధించినది. అదే భూమి నుండి పెళ్లి కుమార్తెను ఎదుర్కొంటకు తీసుకుని వెళ్లే వస్తువు అదే. నిజం, సాయంకాల సమయం ఇస్సాకు పొలములో ఉన్నాడు. మనము పైన మహిమలో ప్రభువును కలవము. ఎఫెసీ 5వ అధ్యాయం తెలుపుతున్నది, ఆకాశ మండలమందు మనము ఆయన్ను కలుసుకుంటాము. ఓ, అది మెథడిస్టులను కేకల వేటుకు సంసిద్ధం చేస్తున్నది. అది ఆలోచన చేయి. చూడు, ఇస్సాకు తన తండ్రి ఇంటి నుండి బయటికి రావలసి ఉండెను. రిబ్కా ఒంటె మీద నుండి అచ్చుచునుట అతడు చుచ్చినప్పుడు అతడు పొలములో ఉన్నాడు. ఆమె మొదటి చూపులోనే అతన్ని ప్రేమించినది. ఒంటె మీద నుండి ఎగిరి దుక్కి అతని ఎదుర్కొని వచ్చిన్నది. అవునది నిజం. అక్కడే మనం ప్రభును కలుసుకుంటాము. ఆమె నీరు పోసిన ఆ ఒంటె ఆమె భర్త యొద్దకు ఆమెను తీసుకుని వచ్చినది. ఏ బలమైతే సంఘం ఆరాధన చేస్తున్నదో, లోకము దానిని మూఢభక్తిని పిలుస్తున్నది. అదే బలము ఆకాశ మండలములో ప్రభువును ఎదుర్కొంటానికి సంఘమును కొనిపోతున్నది. పరిశుద్ధాత్మ, చూడు, రిబ్కా కన్యయుండెను. ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈమె ఆమె యొక్క వ్యభిచారిణి. ఎప్పుడు బలము అంటే ఏదో మీకు అర్థమైనదా? అధికారము లేక బలము అర్థం మృగం. ఆమె సింధూర వర్ణము కలిగి ఉన్నది. ఏ రకమైన మృగమై ఉండెను? సింధూర వర్ణం, ఎరుపు. అది మహా అధికారమై ఉండెను. ఆమె ఇప్పుడు ఏ విధమైన సంఘముగా కాబోతున్నది? ఆమె ఐశ్వర్యవంతమైన సంఘము, ఆమె గొప్ప సంఘము, ఆమె బలమైన సంఘము. బహు జనములపై ప్రభావాన్ని ప్రచురము చేసుకున్నది, ప్రచురపరచుకున్నది. భూరాజులు మరియు భూమిలోని గొప్పవారు ఆమెతో ఆత్మ సంబంధమైన వ్యభిచారము చేయుదురు. ఒక నిమిషంలో, ఆమె ఎవరైంది మరియు ఈ సంఘ శాఖల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ స్త్రీ ధూమ్ర రాజ సంబంధమైన. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఆమె చేతిలో ఉన్నదేంటి? ఆమె యొక్క సిద్ధాంతం, ప్రజల కొరకై ఆమె పట్టుకున్నదేంటి? మేమే సంఘం, మేమిదే. ఆ విధంగా ఆమెతో త్రాగి మత్తులవుటకు భూరాజులను ఆమె చేసి ఉన్నది. మేమిది, మాకు గొప్ప అధికారం ఉన్నవి. ప్రతి దేశాన్ని మేము చుట్టుముట్టాము. ఉన్న గొప్ప సంఘాలు మావే. రండి, ఇక్కడే దాని కొద్దిగా పోయి నీవది తీసుకో. అక్కడే అది ఉన్నది. ఒక పాత్ర తన చేత పట్టుకుని ఉన్నది. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏయమైన కార్యములతోనూ తను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. స్నేహితులారా, మనము అనుదిన వార్తా పత్రికను చదవట్లేదు. దేవుని యొక్క నిత్యమైన శుభప్రదమైన వాక్యమును మనం చదువుతున్నాము. సమస్త ఆకాశాల భూమి గతించును, ఇదే ఆయన వాక్యం నిలుచును. అవును, దాని నుసుట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికని తల్లి అయిన మహా బబులోను. ఇక్కడే కొంచెం కాలము క్రితము ఇక్కడ ఆలయంలో కదులుకుంటాను. అయితే నేను గోడ మీద చేవరాతను గుర్చిన అంశాన్ని బోధించాను మరియు బబులోను యొక్క చరిత్రాత్మక అంశాన్ని అందించాను. ప్రతి ఒక్క మతము అనగా నమ్మకము, పుట్టుకొచ్చిన ప్రతి మతము ప్రతి నమ్మకము, ఈ లోకమందు ఈ దినాన ఉన్నటువంటి ప్రతి నమ్మకము ఆది కాండములో ఆరంభమైనది. నీవు హైస్లోప్ యొక్క 2 బబులోనులు అవునది పొందుకున్నట్లయితే, చరిత్రలో నుండి మీరు దానిని వేటాడనుకున్నట్లయితే, మీరు పొందుకోవాలనుకున్నట్లయితే, లేక అటువంటి కొన్ని పుస్తకాలు చూచితే, నీవు కావాలనుకున్న ప్రతి నమ్మకాన్ని నీవు కనుగొనగలుగుతావు. కొద్ది నిమిషాల్లో నేను మిమ్మల్ని అక్కడికి తీసుకోబోతున్నాను. స్త్రీ బోధకుల గురించి గమనిస్తున్నారా? అది ఎక్కడ మొదట ఆరంభమైనది అనేది చూశారా? వెనుక అక్కడ ఆది కాండములు ఇలాంటి పలు విధాలైన అంశాలు ఆది కాండముల నుండి ఇలాగ వచ్చినవి. అవి ఆది కాండం అనగా ఆరంభము అని అర్థం. అది వాస్తవమని ఎంతమందికి తెలుసును? ఆది కాండము ప్రారంభము. కాబట్టి ఉన్న ప్రతిదానికి ఆరంభము ఒకటి ఉండవలసి ఉన్నది. నేను ఒక వృక్షాన్ని చూస్తున్నప్పుడు నేను అడవుల్లో రెండు మసాలు ఉండి ఉంటేని నేను చెట్టును చూశాను. ఆహా, అది ఎంతో అందంగా ఉన్నది. నేను దాన్ని చూశాను, అది దిగిపోవటం, దాని స్థానంలో మరొకటి ఎదుగుట, నిరంతర ప్రాణం కలిగి ఉంటుట. దాన్ని గురించి నేను ఆలోచన చేశాను. అయితే ఒక్క చోట ఆ చెట్టుకు ఆరంభము ఉండవలసి ఉన్నది. దానికి ఆరంభము లేక ప్రారంభము ఉండవలసి ఉంటున్నది. ఒక చెట్టుగా అది రూపు దాల్చుటకు కల ఒకే ఒక మార్గమేదనిగా, లేక ఒక సింధూర వృక్షం కాని, లేక బీచ్ చెట్టు కాని, లేక ఒక గంగిరెడ్డి చెట్టు కాని, తాటి చెట్టు కాని, అది ఏమైనప్పటికీ దాని వెనుక జ్ఞానపూర్వకమైన ఆధిపత్యం ఒకటి ఉన్నది. లేదా ఒక సింధూర వృక్షము ఒకటి ఉన్నట్లయితే లోకములో ఉన్న ప్రతిదీ సింధూర వృక్షమే అవుతున్నది. అయితే మహోన్నతమైనది ఒకటి జ్ఞానపూర్వకమైన ఆధిపత్యము, దానిని క్రమములో ఉంచవలసి ఉంటున్నది. ఆయన పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును కాక, సౌర్య కుటుంబములో చంద్ర నక్షత్రాలను క్రమములో పెట్టినది ఆయనే, ప్రతి ఒక్క దానిని క్రమమందు ఉంచినది ఆయనే, సంఘమును క్రమములో ఉంచినది ఆయనే. ఆయన ఆమెను ఏ విధముగా త్రిపువలను కొరునో ఆ విధముగా అది తిరుగును, తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం అదేదైనప్పటికీ, మన మనసులో నుండి సంఘర్షకల అభిప్రాయాలు మనం తీసివేసుకున్నప్పుడు, కల్వరిలో నిండారుగా మనము నెట్టివేసుకున్నప్పుడు, చెట్ల వలే లేక ఆయన యొక్క మిగతా సృష్టి వలే మనము లోబడినప్పుడు ఆయన దాన్ని క్రమములో ఉంచను. ఈ రాత్రి నేను కాంతిని ప్రకాశించలేను, నక్షత్రాల్లో మీలో కొందరు ఆ స్థానంలో ప్రకాశించుడి అని చంద్రుడు చెప్పుడు నీవెప్పుడైనా చూడలేవు. అయితే మనలో వ్యత్యాసాలు అలాగ వెళ్లేదు. చూశారా, ఇప్పుడు బబులోను ఎలా కనిపించినదో గమనించు. అది బైబిల్లో మొట్టమొదట కనిపించినది, అది బైబిల్లో మధ్యలో కనిపించినది, అది బైబిల్లో చివర అది కనిపించినది. ఇప్పుడు ఒకటి ఉన్నది, అది నింబ్రోదుతో ఆరంభమైనది. బబులోను నింబ్రోదు షినారులోయలో టైగ్రిస్ యూఫటిస్ మధ్య స్థాపించాడు. యూఫటిస్ ప్రవహించు దగ్గర దేశంలోని అన్ని రహదారులు బబులోను గుండా నడిపించబడతవి. దాని కోట గుమ్మాలు ఒక్కొక్కటి 200 అడుగుల విస్తీర్ణం ఉంటవి. ఎత్తులతో ఆ గుమ్మములు చేయబడి ఉన్నవి. బబులోను నగరము లోపలికి నీవు చేరుకున్న తర్వాత ప్రతి ఒక్క రహదారి సింహాసనమునకు నడిపిస్తున్నది. ఈరోజు నీవు రోమకు వెళ్ళు, ప్రతి రహదారి రోముకు నిన్ను నడిపిస్తున్నది. ప్రతి చిన్నములలో, ప్రతి దారి మలుపులో చిన్న కన్య మరియా చిన్న క్రీస్తును చేతపట్టుకుని రోముకు దారి చూపుతూ ఉంటుంది. చూస్తున్నారా, అది బైబిల్లో మొదటి కనిపిస్తున్నది, అది బైబిల్లో మధ్య కనబడుతున్నది, ఇక్కడ బైబిల్లో ఆఖరి అగుపిస్తున్నది. ఇప్పుడు కొద్ది నిమిషాలు నేను చదవాలనుకుంటున్నాను, తద్వారా దీని పూర్వపరాలు మీరు తెలుసుకుంటారు. మంచిది. మరియు ఓ స్త్రీ, నేను దాన్ని చూచి ఇప్పుడు సంఘమును గమనించు. నీవు స్త్రీని చూచినప్పుడు సంఘమును ఆలోచించు. అవును, ఓ స్త్రీ పరిశుద్ధుల రక్తపు చేదను మత్తిల్లి ఉండటం నేను చూచితిని. పరిశుద్ధులను మాట ఎక్కడి నుండి వచ్చినది? పరిశుద్ధులను మాట పరిశుద్ధుడు లేక పరిశుద్ధ పరచబడినవాడు అను పదము నుండి వచ్చినది. భక్తిగా ఉండిన, మంచిది, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తపు చేత మత్తిల్లి ఉండటం నేను చూచితిని. ఇప్పుడు ఈ స్త్రీ సంఘమైనట్లయితే ఆమె పరిశుద్ధులకు హింస కలుగు చేస్తున్నది. ఆమె గొప్ప సంఘము, లోకమాంతటా ఆమె అధికారము కలిగి ఉన్నది. ఆమె అనేకమైన జలములపైన ఉన్నది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. సరి, ఆమె ఎవరు? ఒక విధమైన మర్మము. ఇది మీకు తెలుసా, 9 విధాలైన ఆత్మ సంబంధమైన వరములు సంఘములో ఉండవలసి ఉంటున్నది. జ్ఞానము, ఒకరికి బుద్ధివాక్యము, ఒకరికి స్వస్థత వరము, ఒకరికి మరొకటి. యేసు యొక్క హతసాక్షుల రక్తపు చేతను యేసు ఏమి చెప్పినో దాన్ని లెక్క చేయనట్లున్నారు. సంఘం ఏమి చెప్పినదో అదే. అవునది, నిజమేనా? అది వాస్తవం కూడా. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడితిని. ఆమెను గుర్చిన ఆశ్చర్యకరమైన సంగతి అది. నేను ఎంతగానో ఆశ్చర్యపోతును. నేను ఇప్పుడు యోహాను స్థానాన్ని తీసుకుని కొంచెం దాన్ని తెరచుటకు ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారా, యోహాను చెప్పాడు అక్కడ ఆమె కూర్చుని ఉన్నది, ఆమె క్రైస్తవ సంఘం వలె నటన చేస్తున్నది, లోకమంతటి ధనమంతరికి అధికారమును ఆమె పొంది ఉన్నది, ఆమె యొక్క పాదముల చెంత భూరాజులను ఆమె కూర్చుని పెట్టుకుని ఉన్నది, ఆమె ఐశ్వర్య ఆడంబరాలను కలిగి ఉన్నది. యేసు యొక్క హతసాక్షుల రక్తము ఆమె ఎలా త్రాగగలిగినది? పరిశుద్ధులను ఆమె ఎలా హింస కలుగు చేయగలిగినది? క్రీస్తు యొక్క ఆ హతసాక్షులను ఆమె ఎలా చంపగలిగినది? ఇంకా ఆమె ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవ సంఘముగా పిలువబడుచున్నది. ఇప్పుడు గమనించు. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితేవి, ఈ స్త్రీని గుచ్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర ముఖమును గుచ్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. ఇప్పుడు ఇక్కడ సాధారణంగా చదవబడుతున్నది, నీవిది పట్టుకున్నావా? ఇది చాలా సులభమవుతున్నది. నీవు చూచిన ఆ మృగము ఉండిని కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో ఉండి పైకి వచ్చుటకును నాశనములకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆశ్చర్యపడతారు. ఆ మృగము ఉండిని కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదురు. అది ఇక్కడ కొద్దిగా నొక్కవలసి ఉంటున్నది. ఎప్పుడు గమనించు, ఆయన చెప్పాడు అందరూ, కొద్ది మంది కాదు సుమా, భూ నివాసులలో అందరూ, వారందరూ ఆశ్చర్యపడతారు. సమస్త ప్రపంచమంతా కూడా ఈ స్త్రీని గుచ్చి ఆశ్చర్యపోతారు. అందరు గుచ్చి ఆశ్చర్యపడని వారు ఒక వర్గం వారు ఉన్నారు. అదెవరనగా గొర్రె పిల్ల జీవగంధమందు తమ పేరు వ్రాయబడిన వారు. వారు నేను ఇక్కడే దాన్ని పిడినట్లుగా ఉండవచ్చును, ఎందుకనగా కొద్ది నిమిషాల్లో మనం అందులోకి వెళ్ళనై ఉన్నాము. అవును, గొర్రె పిల్ల జీవగంధమందు వారి పేర్లు ఎప్పుడు పెట్టబడి ఉన్నవి? ఎప్పటి నుండి? వారు హాజరైన ఆఖరి ఉద్యోగ సభ నుండా? వేదిక యొద్దకు వారు వెళ్లిన రాత్రా? వారు సంఘములో చేరిన రాత్రా? నేను మిమ్మల్ని గాయపరచడానికి ప్రయత్నం చేయట్లేదు, బైబిల్ చెప్పినది చెప్పుచున్నాను. జగత్తుకు పునాది వేసినది మొదలుకొని గొర్రె పిల్ల జీవగంధ మందు వారి పేర్లు పెట్టబడి ఉన్నవని బైబిల్ తెలుపుతున్నది. ఖచ్చితం ఆదియందు దేవుడు ఆయన కుమార్ని పంపుట ఆయన చూచినప్పుడు పాపి స్థానాన్ని ఆయన తీసుకునెను. దేవుని కుమారుని రక్తము చిందించినప్పుడు బైబిల్ తెలుపుతున్నది జగదుత్పత్తికి మునిపే ఆయన రక్తము చిందించబడెను. బైబిల్ దాన్ని తెలియజేస్తున్న ఎంతమందికి తెలుసును? జగదుత్పత్తికి ముందే క్రీస్తు రక్తము చిందించబడి ఉన్నదని. ఆ రక్తము చిందించబడినప్పుడు శరీరములోని ప్రతి అవయవము యొక్క పేరు ఆ రక్తము చేత గొర్రె పిల్ల యొక్క జీవగంధమందు జగత్తుకు పునాదికి ముందే వ్రాయబడెను. నీవెందుకు దాన్ని గురించి ఎంతగానో భయపడతావు? ఓ సహోదరుడా, అది తలుపులను తెరిచినట్లయితే అది కాదా? ఇప్పుడు మనం అది ఇక్కడ చదివి అది ఏమని చెప్పినదో చూద్దాం. దేవదూత నాకు ఇలాగూ చెప్పాను, 8వ వచనం అనుకుంటాను. నీవు చూచిన ఆ మృగము, మంచిది, అది అదే. నీవు చూచిన ఆ మృగము ఉండిని కాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును మనం ఇప్పుడు దాని యొద్దకు వచ్చుచున్నాము. అయితే మరొకటి ఇది తీసుకురావాలని అనుకుంటున్నాను, ఎందుకనగా దాని యొద్దకే మనం వచ్చుచున్నాము. నాశనముకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆశ్చర్యపడదురు. భూమి మీద ఒక గుత్తి ఒక గుప్పు ఉండబోతున్నది, మరో మటుల్లో అది మోసపరచబడబోతున్నది, ఎందుకనగా అతడు వారిని మోసము చేశాడు. మోసపరచబడని ఒకే ఒక గుంపు ఉన్నది, అది ఏదనగా జగదుత్పత్తి మొదలుకొని జీవగంధమందు తమ పేరు వ్రాయబడిన వారు. వారు కొద్దిసేపు తర్వాత మనం అందులోకి వెళ్తాం. సంఘముకు ఈ స్త్రీని గమనించు, ఆమె మర్మమైన బబులోను. నిమ్రోదు వలన ఆమె కాన్పించడం మనము చూస్తున్నాము. నిమ్రోదు యొక్క ఉద్దేశం ఏంటి? నిమ్రోదు ఒక నగరాన్ని స్థాపించి మిగతా నగరాలన్నీ ఈ నగరానికి సుంకము చెల్లించినట్లుగా చేశాడు. అలాంటి విషయాన్ని మనం చూచలేదా? అలాంటి స్థలం ఈ రోజు ఉన్నదా? ప్రపంచమందలి ప్రతి ఒక్క దేశమును పెత్తనము చేయ ఒక సంఘం ఉన్నదా? నిశ్చయంగా ప్రతి దేశము దానికి సుంకము చెల్లించట్లు చేయు స్థలము ఒకటి ఈ దినమున ఉన్నదా? ఒక స్థలము ఉన్నదా? మనం ముందుకు సాగిపోతూ కొద్దిగా మిగతా దాన్ని చదువుదాము, తద్వారా దాని సంపూర్ణమైన చిత్రం మీరు పొందగలుగుతారు. మంచిది, చూచిన ఆ మృగం ఉండిని గాని ఇప్పుడు లేదు, ఆయనను ఉన్నది. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆత్మవరాలలో జ్ఞానము ఒకటని ఎంతమందికి తెలుసును? ఏ విధమైన వర్గపు గుంపుతో ఆయన మాట్లాడుతున్నది? అలాగైతే ఈ సంఘములో ఆత్మవరములు నిర్వహణ జరుగుతున్నది, అలాంటి వర్గపు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నది. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. నీవు నిలబడు, ఇక్కడ ఉన్న అన్ని సంఘం సంఘకాలకుండా నీవు కనుగొను. చూడు, బయటికి లాగు. ఏ విధంగా ఆ వరములు కడవరి దినాల్లో పనిచేయను పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. స్వస్థత కార్యాలు జరుగు వరములు మనం కలిగి ఉంటున్నాము. ఓ, అది మంచిగానే సాగిపోతుంది. సహోదరుడా, ఇంకా మిగతా వరాలు ఉన్నవి. అది అందులో ఒక్కటే. అది కేవలం చిన్న విషయం. ఇక్కడైతే గంభీరమైన వరం ఒకటి ఉన్నది. అది శ్రేష్ఠమైనది. జ్ఞానం యొక్క పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మక వరములోని జ్ఞానము మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అట్టి సంఘం యొక్క స్థితిని చూయించి దేవుని వాక్యం కలిపి పెట్టును. ఒక వ్యక్తి స్వస్థత పొందుకుంటూ కంటే మనమందరము ఆరోగ్యంగా ఉండాలనుకుంటాము. అయితే నా శరీరము ఆరోగ్యంగా ఉండటంటే ఏ సమయంలోనైనా నా ప్రాణం ఆరోగ్యంగా ఉండట నేను కోరుకుంటున్నాను. ఓ, పత్మసులో ఉన్న యోహాను ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడటం వినండి. ఇక్కడ జ్ఞానమున్నది, దీనిని వినువాడు వినుకాక. ఇక్కడ ఒక పఠాన్ని మనం ముగించుకుంటున్నాము. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ ఏడు తలలు, ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు. లోకంలో నేనెరిగిన ఒకే ఒక పట్టణం ఉన్నది. నేనెరిగిన రెండు ఉన్నవి. అందులో ఏడు అంతకంటే ఎక్కువ కొండలు కలిగి ఉన్నవి. అందులో ఒకటి సిన్సినైట్. ఏదో ఒక తోడిలను గుర్చి సిన్సినైట్ కట్టుక తమకటి ఉన్నది. అది మీకు తెలుసును. అయితే అందులో అంతకంటే ఇంకా ఉన్నది. అయితే ఏ సంఘము కూడా సిన్సినైట్ ని పెత్తనము చేయదు. ప్రపంచమంతట్లో ఏడు కొండలపైన సంఘము కూర్చున్న ఒకే ఒక స్థలమున్నది. అది సమస్త లోకం పైన పెత్తనము చేయును చేస్తున్నది. నేను అక్కడి నుండే ఇప్పుడే వచ్చాను. అవన్నీ కూడా ఇందులో జ్ఞానమున్నది అని ఎక్కడ చెప్పినదో అది చూశాను. ప్రకటన 13, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య లెక్కింపనిమ్ము. అది ఒక మనిషిని సంఖ్యయే. ఒక గుంపు మనుషులు కాదు, ఒక వర్గము మనుషులు కాదు. అయితే ఒక మనిషి, అతని సంఖ్య 666. రోమిక పోపు సింహాసనం పైన వ్రాయబడి ఉన్నది నేను తరచుగా విన్నాను. వికారివిస్ ఫిలేడియా, అది సత్యమేమో అని నేను తరచుగా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక గీత గిచ్చి రోమా గణిత సంఖ్యల్లో పైకి సంఖ్యల్లో అది అవునో కాదో చూడు. అది ఖచ్చితంగా సత్యమే. పోపు యొక్క త్రివిధమైన కిరీటము దగ్గరగా నేను నిలబడ్డాను. గాజు గిన్నెలో గుండా నరకము, పరలోకము, పాపక్షమ ఇచ్చు స్థలం యొక్క అధికారం చూస్తున్నారా? కనుక చూశారా, నేను అక్కడి నుండే వచ్చాను. రోము నుండి ఇప్పుడే వచ్చాను. అది సత్యమని ఎరిగాను. అది చిత్రముగా తెలియబడినదని మనకు తెలుసును. మరియు ఏడుగురు రాజులు కలరు, ఐదుగురు కులిపోయిది, ఒకడున్నాడు ఆ సమయమందు. అతడు ఇప్పుడు వచ్చినవాడు. అతడు కైసరు. కరవాడు ఇంకా రాలేదు. అతడు హేరోదు. అతడు దుష్టుడు. ఇప్పుడు కనిపెట్టు, అది ఎంతటి సంపూర్ణమో కనిపెట్టు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. హేరోదు ఎంతకాలం పరిపాలన చేశాడు ఎవరికైనా తెలుసునా? 6 నెలలు. ఒక ముద్దు గుర్రాన్ని కట్టి తన తల్లిని వీధుల గుండా ఇచ్చాడు. క్రైస్తవులు ఆనుకున్న నగరాన్ని తగలబెట్టాడు. వారు నగరాన్ని తగలబెడుతున్నప్పుడు కొండ పక్కకు వెళ్లి ఫిడేలు వాయించాడు. 6 నెలలు. గమనిస్తున్నారా? మృగము, ఇప్పుడు గమనించు, ఎంతటి బుద్ధి లేని వాడు. చూశారా? ఇప్పుడు గమనించు, ఉండినదియు ఇప్పుడు లేనిది అయినా, ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూరముఖము ఆ ఏడుగురితో పాటు ఏడవ దానికి స్వభావం ఆ ఏడుగురితో పాటు ఒకటైయుండి తానే 8వ రాజొగుచు నాశనములకు పోవును. నాశనం అన్న మాట ఎవరికైనా తెలుసా? నరకం. వాడు ఎక్కడి వచ్చాడో గమనించు, నరకము నుండి. అదేంటి? అఘాతము. కత్తలిక సిద్ధాంతానికి పునాది లేదు. కత్తలిక సిద్ధాంతానికి బైబుల్ లేదు. ఏలాంటి కత్తోలిక సిద్ధాంతానికి ఎటువంటి బైబిల్ అలాంటిది ఏమీ లేదు. చెప్పుకోవటానికి ఏమీ లేదు. పూజారి అక్కడ చెప్పాడు. సాక్రెడ్ హార్ట్ చర్చ్ దాని యొక్క పూజారి అక్కడి నుండి చెప్పాడు. మేరీ ఎలిజబెత్ ఫ్రేజర్, ఆమె బాప్తిసం గురించి నేను చెప్తూ ఉంటేని అతడు అన్నాడు, ఓ, ప్రారంభ కత్తోలిక సంఘము బాప్తిస ప్రకారంగా నీవు ఆమెకు బాప్తిసం ఇచ్చావు? ఎప్పుడది అని అడిగాను. అతడు అన్నాడు, బైబిల్లో, నీ బైబిల్లో. నేను అడిగాను, కత్తోలిక సంఘము ఆ బాప్తిసం ఇచ్చినదా? కత్తోలిక సంఘం యొక్క బోధ అదా? అవును. నే అడిగాను, ఇంతటి అమోఘమైన కత్తోలిక సంఘము అది ఎందుకు అంతగా మారిపోయినది? చూశారా? అతడు చెప్పాడు, చూడు, మీరందరూ బైబిల్ నమ్ముతారు, మేము సంఘమును నమ్ముతాము అని అన్నాడు అతడు. చూస్తున్నారా? బైబిల్ చెప్తుంది మాకు అక్కర్లేదు. సంఘం ఏమి చెప్పినది మాకు కావాలి. అది ఖచ్చితంగా నిజం. దాని యొక్క భరికతం ఎందుకు నువ్వు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఒకసారి అది ప్రయత్నించు. గమనిస్తున్నారా? బైబిల్ ఏమి చెప్పినది వారికి లెక్కలేదు. దానితో అనవసరం, అవసరం లేదు. సంఘం చెప్పినది వారికి కావాలి. చూస్తున్నారా? అయితే సంఘం ఏమి చెప్పినది మనకు అనవసరం. దేవుడు ఏమి చెప్పాడో అదే మనకు కావాలి. నమ్ముతాం. బైబిల్ ఇలాగ వ్రాయబడినది, ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట సత్యము. అందుచేతనే మనం సంఘశాఖ కాదు. ఇప్పుడు గమనించు, ఒక్క నిమిషం దీన్ని విను. ఐదుగురు రాజులు కూలిపోయినవాడు, ఐదుగురు రాజులు చరిత్ర నుండి అది మీరు కావాలని కోరితే నేను మీకు అది చూయిస్తాను. ఒకటి రావాల్సి ఉన్నది. ఇప్పుడు గమనించు, మృగము రాజు కాదు, అతడు ఉన్నాడు, ఇప్పుడు లేనివాడు, ఆయనను ఉన్నవాడు మరియు లేడు, ఇంకను ఉన్నాడు లేడు. ఏంటది? పోపుల వారసత్వం, అధికారం, మృగం యొక్క పరిపాలన. అదే పోపు యొక్క రోము అగుటికై అన్య రోము మార్పు చెందినది, అన్య రోము మార్పు చెందినది. ఆ తర్వాత అది పోపు యొక్క అధీనమైపోయినది. అక్కడ రాజుకు బదులు పోపు ఉన్నాడు. పోపు ఆత్మ సంబంధమైన రాజు. ఆ కారణము చేతనే ఆత్మ సంబంధమైన రాజ కిరీటము చేత అతడు కిరీటధారి అయ్యాడు, యేసుక్రీస్తు యొక్క ప్రతినిధి అని చెప్పుకుంటున్నాడు. అక్కడే నీవు ఉన్నావు. ఇప్పుడు గమనించు, అక్కడ నుండి మనము కేథలిక్ సిద్ధాంతాన్ని బయటకు తీసి అది ఏ విధముగా ప్రొటెస్టాంట్ సంఘములకి పురాకిపోయినదో అది తీసుకుని రాబోతున్నాము. ఇంకా ప్రొటెస్టాంట్ సంఘములో అది ఇంకా ఎలా పడి ఉన్నదో, ఎంత ఎక్కువగా, ఖచ్చితంగా బైబిల్కు విరుద్ధంగా, సంపూర్తిగా విరుద్ధము. ఇప్పుడు మృగము ఉండెను, ఇప్పుడు లేదు. జ్ఞాపకముచ్చుకోండి, జగదుత్పత్తి మొదలుకొని ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారందరూ మోసపరచబడదరు. మనం చూద్దాము, ఉండినదియు ఇప్పుడు లేనిది అయినా ఈ క్రూర ముఖము ఆ ఏడుగురితో పాటు ఒకడైంది, తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును, రహదారి అంతమున అఘాధమునకు చేరు వరకు అతడు కొనసాగును. నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు. ఇప్పుడు ఇక్కడ గమనించు, నీకు గుర్తింపు కలుగు చేయనది ఒకటి నీకు కావాలనుకుంటే అది గమనించు. పది మంది రాజులు వారు ఇది వరకు రాజ్యం పొందలేదు, కాని యొక్క గడియ క్రూర ముఖముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వారు కిరీటము ధరించిన రాజులు కాదు, వారు నియంతలు. గమనించారా? వారు కిరీటము ధరించిన రాజులు కాదు, అయితే రాజుల వలె అధికారాన్ని ఒక ఘడియ పొందుకున్నారు. క్రూరముఖం యొక్క పరిపాలనలు అదే. ఇప్పుడే ఈ ఛాయ నీడలో ఎక్కడైతే నియంతలు పుట్టుకొస్తున్నారో అట్టి ఈ సమయమందే. చూశారా? రాజుల వలె మృగముతో పాటు ఒక ఘడియ అధికారం పొందుకుంటారు. సరే, మంచిది. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతరు. వీరి గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కాని గొర్రెపిల్ల ఆ రాజులను జయించును, మహిమ కలుగునుగాక. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున గొర్రెపిల్ల ఆ రాజులను జయించును. తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారు అయి ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దాని మీద నేను ఒక ప్రసంగాన్ని చేయనా? జగదుత్పత్తికి ముందే ఏర్పరచబడిన వారు, వారి పిలుపులో నమ్మకంగా ఉండిన వారు. హల్లెలూయా! అది అదే. వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులు. మరియు అనేది సంయోగ పదం. అవును, ఏర్పరచబడిన వారు మరియు నమ్మకస్తులు. వారు ఎంతవారైనా లెక్కలేదు. వారు అతనిని జయిస్తారు. ఈ గొప్ప కమ్యూనిజము, మనకు ఈనాడు ఉన్న కమ్యూనిజం యొక్క చైతన్యము, దాని గురించి భయపడవద్దు. అది ఖచ్చితంగా దేవుని చేతిలో పనిచేస్తున్నది. బైబిల్ ద్వారా నేను ఇది రుజువు చేయగలను. ఆమె చంపిన ప్రతి ఒక్క హత సాక్షి కొరకు ఆమెను ఆయన బాధించబోతున్నాడు. అవునండి, ఈ రాజులందరూ ఏకీపించి ఆమెను ద్వేషిస్తారు. నీవు గమనించు, యశ్వంతా ప్రపంచమంతా కమ్యూనిజంతో ప్రగిపోతున్నది. ఎందుకని? దానిని శిక్షించడానికి అది దేవుని యొక్క కదలిక లేక చైతన్యము కావలసి ఉన్నది. నీవంటావు, ఒక్క నిమిషం ఆగు సహోదర బ్రహం, కమ్యూనిజం దేవుని యొక్క చైతన్యమా? ఖచ్చితంగా, తప్పకుండా అది దేవుని యొక్క చైతన్యము. బైబిల్ అలాగ తెలుపుతున్నది. అయితే భక్తిహీనులపై, దుర్భీజుకులకు, ప్రజలపై అమానుష్యంగా వచ్చు తీర్పును ప్రకటించు కదలికయే అది. ఈ లోకంలో ఏమి మిగిలినది? మనము ఏమి కలిగి ఉన్నాము? సాధ్యమైతే నా పాఠమును ఒక్క నిమిషం ఆపు చేస్తాను. నేను ఒక చిన్న లేఖన ముక్కను చదువుతూ ఉన్నాను. 14 సంవత్సరాల వరకు ఒక అక్రమంగా పుట్టిన బిడ్డ ప్రభు యొక్క సమాజంలో ప్రవేశించకూడదు అని ఎంతమందికి అది తెలుసును? అవునది నిజం. ద్వితీయోపదేశ 23, ఒక అక్రమంగా పుట్టిన బిడ్డ మనిషిని యొక్క భద్రత లేకపోయి ఒక స్త్రీ పొలములో పట్టుబడి ఆ స్త్రీని ఒక పురుషుడు చెరిపినేలా ఆ పురుషుడు ఆ స్త్రీని పెళ్లి చేసుకునవలెను. ఆమె వేశ్యైనప్పటికీ అతడు చనిపోయే వరకు ఆమెతో అతడు ఉండవలెను. ఈ కన్యాయని నటించి ఈ స్త్రీ అతన్ని పెళ్లి చేసుకునేట్లయితే ఆమె కాదు. అలాగైతే అందు నిమిత్తము ఆమె చావగొట్టబడవలసి ఉన్నది. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహము చేసుకుని అక్రమంగా వారు బిడ్డను పుట్టించినట్లయితే ప్రభు సమాజంలో అతడు ప్రవేశించకూడదు. 14 తరాల వరకు 40 సంవత్సరములు ఒక తరము. ఇస్రాయెల్ నుండి ఆ తరము బయటికి వచ్చుటకు మునుపు 400 సంవత్సరాలు. దేవుడు పాపమును హస్తయించుకుంటాడు. కేవలము నీవు ఒక విధమైన సంఘశాఖకు సంబంధించి ఉండి ప్రభు అని యేసు పరిశుద్ధ రక్తము గుండా నీవు నడిచి పెడతావని నీవేలా ఎరుగగలుగుతావు, లోపలికి వెళ్లగలవని నీవేలా అనుకుంటావు, ఎదురు చూడగలవు? నీవు దేవుని యొక్క నియమాల మీదనే వస్తావు, లేదా నీవు రనే రావు. అవును, సంఘ పెద్దవు కావచ్చు, బోధకుడువు కావచ్చు, ఏది ఏదైనప్పటికీ ఏది పనిచేయదు. నీవు దేవుని యొక్క అవధిపైనే నీ వస్తావు. 14 తరాలు. దాని గురించి నాతో తర్కించుచున్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడే ఉండి ఉన్నాడు అన్నాడు. అలాగైతే ఎవరు రక్షించబడతారని మనకి ఎలాగో తెలియను. నేను చెప్పాను, అక్కడ నీవు మంచి కాలవనిష్టవు కగలుగుతున్నావు. లోకమునకు పునాది ముందే గ్రంథమందు నీ పేరు పెట్టబడి ఉన్నది. ఆ రక్తపు ధారను దేవుడు తీసుకున్నాడు. అది ఆయనకి సంబంధించినది. అవును, సరే, అదే అది కలిగి ఉన్నది. వినండి, ఈ దినాన యవనస్తులైన మీరు ఈ మందిరానికి వచ్చేవారో లేక మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు మీరు చేయుచున్న కార్యాలకు మరొక తరం ఉన్నట్లయితే మీరు చేయు కార్యాలకు మీ పిల్లలు తీర్పు తీర్చబడతారని మీరు గ్రహిస్తున్నారా? మంచి మర్యాదలు మీకు లేవా? ఈ పాత పొట్టి లంగాలు ధరించుచున్న అమ్మాయిలైన మీరు మీ కుమార్తెలపైన ప్రతిబింబం చేస్తుందని మీకు తెలుసా? మీ అమ్మమ్మ రెక్కలాడించున్నది. మీ అమ్మ పాట కచేరి అమ్మాయి. ఆ కారణము చేతనే నీవు ఈ దినాన ఆ చింపిరి చింపిరిగా ఉన్న ఆ బట్టలు కట్టుకున్నావు. ఖచ్చితం. ఇక మీ బిడ్డలు ఏమవుతారు? అవునండి, తండ్ర దోషం పిల్లల మీదకి 3-4 తరాల వరకు అని ఆయన చెప్పిన్నాడు. నా సహోదరుడా, నీవు చేయు మంచికి ప్రతిసారి కూడా నీ బిడ్డలపైకి వచ్చునని నీవు గ్రహిస్తున్నావా? ఇక్కడ చూడు, హెబ్రీ 7 అధ్యాయం తీసుకుందాము. బైబిల్ తెలియజేస్తున్నది, రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహామును మెల్కీసెదెకు కలుసుకుని అతని ఆశీర్వదించాడు. లేవి దశం భాగాలను గుర్చి ఇక్కడ మాట్లాడుచున్నది. ఇలా చెప్పబడుతుంది, లేవి తన సహోదరుల యొద్ద 10వ వంతును పుచ్చుకుంటకు ఆజ్ఞను పొందియున్నాడు. లేవి ఎవరైతే 10వ వంతు పుచ్చుకున్నాడో అతడు అబ్రహాము యొక్క గర్భములో ఉండి మెల్కీసెదెకును కలిసినప్పుడు అతడు దశమాంశమును చెల్లించెను. అబ్రహాము అతనికి ముత్తాత తాత అయ్యుండెను. అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాను, యాకోబు లేవిని కన్నాడు. లేవి తండ్రి, తాత, ముత్తాత. లేవి అబ్రహాము గర్భంలో ఉన్నప్పుడు బైబిల్ తెలియజేస్తున్నది, లేవి అబ్రహాము గర్భంలో ఉన్నప్పుడు మెల్కీసెదెకుకు దశమ భాగము చెల్లించాడు అని. హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన చక్రము పలతో లోకములోని ఏ రకమైన కదలిక కలుగు చేసుకోగలదని ఎవరైనా నీకు చెప్పనివ్వద్దు. అది నేరుగా సాగిపోతున్నది. అది ఆరంభంలోనే ప్రణాళిక చేయబడి ఉన్నది. ఓ ఆయన ప్రణాళికలో కలుగు చేసుకుంటకు సరిపోయిన దయ్యాలు లేవు. అతడు దానిని శక్యతగా చెల్లించాడని బైబిల్ చెప్పట్లేదు. అతడు తన యొక్క తాత తాత గర్భంలో ఉన్నప్పుడు అతడు దశమ భాగమును చెల్లించాడని బైబిల్ తెలియజేస్తున్నది. కాక అదే నా ప్రభు భూమి రూపు దాల్చకమునుపే అది ఆయన ఎరిగియున్నాడు, ఆయన సమస్తమును ఎరిగియున్నాడు. అబ్రహాములు అతడు 10వ వంతు చెల్లించుండెను. సహోదరి సహోదరుడా, నీవిక్కడికి ఎలాగూ పరిగెత్తగలవు? ప్రజలు పరపురుషుని భార్యలకై పరిగెత్తి వారితో జీవించుట, భార్యలు తమ కుటుంబాలు తెగగొట్టుకునుట, నీవు జీవించినదిగా జీవించుట, మరో తరము ఎలాగునని నీవు ఎరగలుగుతున్నావు, ఎదురు చూడగలవు, మంచిగా ఉండునని. అది ఏమైనది? ఇక్కడే ఉన్నది. అది అక్రమ సంబంధమైన గుంపు గక్క మరొకటి కాదు. చెడి పుట్టిన గుంపు అది. గోని కొరకు ఒకటి కాచుకుని ఉన్నది. అది మనము జీవిస్తున్న ఆటం అనుయుగము. అది ఖచ్చితంగా సత్యము. మనము అంత్యకాలంలో ఉన్నాము. క్యాంటీన్కి కొండల్లో అక్కడ దూరాన ఈ ఉదయం కూర్చుని ఉండి ఒక చిన్న పాతకాలం అబ్బాయి ఒక చిన్న కొండవాడు ధాన్యాలతో చేసే బెల్లపు నీరు తయారు చేస్తున్నాడు. బహుశా అతనికి ఏది కుడిచేయో ఏది ఎడమచేయో తెలియదు. నేను ఇక్కడ స్తంభాలు పాత్ర స్థలంలో పైన వెళ్లాను. నేను అక్కడ ఉన్నానో నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. నేనెక్కడ కొన్ని అరుపులు మధ్య ఉన్నాను. నేనప్పుడే ఉడతల వేట కొరకై వెళ్లాను. నేను అక్కడ పైన కూర్చొని నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ అబ్బాయి చెప్తున్నాడు సైన్యంలోనికి అతను వెళ్ళుచున్నాడని. ప్రభును గుర్చి మాట్లాడుకుంటున్నాము. అతడు అన్నాడు, బోధకుడా, మనము అంత్యకాలంలో ఉన్నామని నీవు నమ్ముట్లేదా? అక్కడ ఆ పర్వతాల వెనుక ఖచ్చితం మనం అలాగే ఉన్నాం. నిజం బిడ్డా, మనం అంత్యకాలంలో ఉన్నాము. ఇక్కడే మనం ఉన్నాము. మనము జీవిస్తున్న ఘడి అదే సహోదరుడా. మనం స్థానంలో ఉండి ఉన్నాము. అక్కడ దూరాలు ఉన్న ఆ తల్లులు తండ్రులు తాతలు అమ్మమ్మలు ఎలా జీవిస్తున్నారో నీవు చూచట్లేదా? అమ్మా నాన్న ఏ విధంగా జీవించారో నీవు జీవించారో నీవు చూచట్లేదా? మనమినాడు దోచుకునే దిన్నాన ఉన్నామంటూ ఆశ్చర్యం లేదు. నీ తల తీసివేస్తానంటూ సందేహం లేదు. నీవు అంతగా బోధించగలవు. వారు అలాంటివే పొట్టి లంగాలు ధరిస్తారు. నీ ముఖాన ఉమ్మివేస్తారు. వారు సిగరెట్లు త్రాగుతారు. నేరుగా నీ మీదనే ఉదుతారు. నీ పని నీవు చూసుకో అంటారు. ఎందుకని? వారు బయటికి వచ్చిన తెగ అది. దాని యొద్దకు నేను నేరుగా వెళుతున్నాను. సర్పం యొక్క సంతానము కొరకు ఆమె ఎక్కడికి కదులుతున్నదో కనుగొందాము. ఎందుకు వారు ఆ విధంగా చేస్తారో చూద్దాం. జగదుత్పతి మొదలుకొని దయ్యపు బిడ్డలు ఉన్నారు. అవును, అందుకై విడిచిపెట్టింది ఏది లేదు. న్యాయ తీర్పు మాత్రమే విడిచిపెట్టబడిన ఒకటి ఒకటి అది. మరొకటి ఏమి ఉండదు తీర్పు తప్ప. దేవుడు సమస్తాన్ని తురుపు పెడతాడు. మరి మనుషుడేమో తనకు తానే అది చేశాడు. అది ఆ విధంగా ఉండడానికి దేవుడు ఆయన యొక్క అభిమతము కాదు. అయితే అది ఆ విధంగానే ఉండని ఆయనకు తెలుసును. ఆ కర్ణము చేతని భూమికి పునాది వేయబడక మునిపే ఎవరి పేరులైతే గొర్రెపిల్ల జీవగంధం మందు పెట్టబడి ఉన్నవో వారు తప్ప భూపైన ప్రతి ఒక్కరూ మోసపరచబడుదురని ఆయన చెప్పాడు. ఇంకొంచెం ముందుకు సాగుదాము, చదువుదాము. ఇప్పుడు మనం 12వ వచనం పైన ఉన్నాము అని అనుకుంటున్నాను. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు. గాని యొక్క గడియ క్రూరముఖముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరి గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేక్ష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేషను ద్వేషించి, ఇప్పుడు ఈ 10 కొమ్ములను ఈ 10 రాజ్యములను దాన్ని గమనించు, చూశారా, ప్రతిదీ పడిపోవుట. ఈ నియంతలు ఎవరైనది? నియంతలు ఆనుకున్న విధమును గమనించు. ఎక్కడ ఆనుకున్నారు? కమ్యూనిజం మీద ఆనుకొనను నియంత్రణను కమ్యూనిజం మీద ఆనుకున్నటువంటి నియంత్రణ నాకు చెప్పు. చూస్తున్నారా, వారెవరై ఉన్నారు? వేషను దేశించిన వారు. స్త్రీ అయినా సంఘమును. అయితే ఏంటి? గమనించు, అది ఏమి చేయబోతున్నది. వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతరు. కటిములోండి దాన్ని బూదివేస్తారు. నేను ఇక్కడ నిలబడి ఉండే ఎంత నిశ్చయమో అది అంత నిశ్చయము. ఆ సంఘములకు వచ్చిన ఆ అంశమును తీసుకుంటూ మనము సమయమును కేటాయించి లేఖనంలో గుండా దాన్ని వేగనపడదాం, పరుద్దాం. అది ఇలా చెప్పబడినది, ఇలాగ చదవబడుతున్నది. ఈ భూపైన రాజులందరూ నావికులందరూ ఈ మహాబబులోను ఒక్క ఘడిలో నాశనమడు చూచి వారందరూ ఏడ్పుతో కేకలు వేతురు. ఒక్క ఘడియ ఆమె సమయం వచ్చిన్నది. ఓ, అతను ఏ విధముగా చెప్పగలిగినో, పరిశుద్ధులారా, పరిశుద్ధ ప్రవక్తలారా, దాన్ని గుర్చి ఆనందించుడు. మీ సహోదరులకు పరిశుద్ధ రక్తమునకు ప్రతిగా దేవుడు ఆమెపై పగదీర్చుకున్నాడు. అవును, అది నిజం, నిశ్చయం. కమ్యూనిజము దేవుడి చేతిలో పాత్ర ధరిస్తున్నది. రాజే నెబుకద్నెజరు అతని హస్తాల్లో పాత్ర ధరించినట్లుగా వచ్చి ఆ యూదులను తీసుకుని వెళ్ళినరీతిగా, మరి వీరందరూ వస్త్రం లేని వారే వెళ్లిపోయినట్లు పాపము పరిపక్వత చెందిపోతున్నది. నీతి మంత్రి సంతానము అక్కడే ఉంటున్నది. ఆ విత్తనము కొల్లిపోతున్నది, కుళ్ళిపోతూనే ఉంటున్నది. అది మురిగి నిర్మూలమరి వరకు అలా ఉంటున్నది. ఒక స్థలానికి అది చేరుతున్నది. ఎందుచేతనగా వారి అమ్మలు నాన్నలు మొదలైన వారంతా మనవది ఎంతగానో ఆ భక్తిహీనంగా జీవించారు కాబట్టి మనకై ఇక ఏది మిగిలి ఉండదు. యేసు ఏమి చెప్పినాడో మీకు తెలుసా? పనిని ఆయన కత్తిరించకపోయినట్లయితే ఏ శరీరయు తప్పించుకున్నాడు. మీరు చూడగలుగుతున్నారా? ఇవన్నీ మనకు వచ్చుచున్నవో మీరు చూడగలుగుతున్నారా? నేనైతే చూపట్లేదు. ఆర్థర్ గాడ్ఫ్రే మరియు ప్రతి ఒక్కరూ ఎల్విస్ ప్రెస్లే అందరూ తెలుసా, తొంటి క్రిందకు ఓవరాల్ దలుచుకుని వారి యొక్క మెడ క్రిందకు తల వెంట్రుకలు వేలాడ వేసుకుంటుట మరియు ఈ యవనులంతా ఇవే చేస్తూ ఉంటారు. ఏంటది, ఏమై ఉంటుంది? ఎందుకనగా అది ముందు జీవించిన అక్రమంగా పుట్టిన గుంపు నుండి అది వచ్చుచున్నది. ఏది విడిచిపెట్టదు. ఓ వారు అదేవా, నీకు సమీపమవుతున్నాన్ అని పడతారు. పీపిచ్చే అరణి ఇంకా తదితరులంతా అలాంటి వారు పడుతూ ఉంటారు. సహోదరుడా, అదేంటో తెలుసా? అది ఖచ్చితంగా వేషధరణే. అవునండి, అక్కడికి వెళ్లిపోయి రాక్ అండ్ రోల్ మరియు ఓగ్లీ ఒగ్లీ మొదలైన చెత్త చేయవారికి ఆ మనిషికి ఈ వెతికి ఉండేటువంటి పని లేదు. ఇక్కడ వెనకాల ఒక్క ముక్క వెతి కూడా అతనికి లేదు, చిన్న పని కూడా అతనికి లేనే లేదు. ఇది దేవుని చేత పిలువబడిన యాజకత్వపు వారికి. వెనుకకు దేవుడు ఇక్కడ వెనుకకు దేవుడు పిలిచిన పరిచారకులను పిలిచాడు. అలాంటి దానికై ఇక్కడ వెనుకను కేటాయించుకు. అదే ఈ రోజు జరుగుతున్న పని. వారు ఒక తరహా అద్దె ఇల్లు, మరొకదానిగా మందిరాన్ని చేయలేరు. అద్దె ఇల్లు మంచిదే, అది నీవు చేయాలనుకుంటే అది నీ ఇష్టం. అయితే నేను దీన్ని చెప్పని, అద్దె ఇంటికిని మందిరానికిని ఎంతో వ్యత్యాసం ఉన్నది. అవునండి, అద్దె ఇంట్లో అవన్నీ నీవు చేయాలనుకుంటావు, అన్ని రకాలైన విందులు చేయాలనుకుంటావు. అది నీ ఇష్టం పైన ఆధారపడుతున్నది. అయితే సహోదరుడా, మందిరము వేదిక యుద్ధం నుండి నేల మట్టం వరకు ఊడ్చబడవలసి ఉన్నది. అవును, అది నిజం. కొత్త కిటికీలు తరితరమైనవి అని కాదు నా భావము. ఒకవైపు నుండి మరొక వైపుకు విరజమ్మునటువంటి దేవుడు పంపిన ఉజ్జీవన నాయక భావం, పాతకాల పద్ధతితోనున్న ఉజ్జీవన నాయక ఉద్దేశం. అవునండి, యాపిల్ పైభాగన ఉన్న బొద్దింకల పైకి విద్యుత్ దీపములు త్రిపిన రీతిగా. అవునండి, వెలుగు విరజమ్మిన వెంటనే అవి చెదిరిపోతవి. ఇప్పుడు గమనించు, వారు ఒక్క మనసు గల వారై వారి అధికారము ఇస్తారు. ఇప్పుడు నేను దాని క్రిందనున్నాను, 10 కొమ్ములు. అవును, ఇప్పుడు దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గల వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్లు ఆ మహాపట్టణమే. చుట్టూరా నెట్టవలసిన అగత్యత ఏమీ లేదు. అది కేథోలిక్ మతాధిపత్యం లేక మతాధికారము అని మనకు తెలుసును. నేను పరిశుద్ధాత్మ పొందియున్నానని నేను ఎంత నిశ్చయంగా నమ్ముతున్నానో అంత నిశ్చయంగా దానిని నమ్ముతున్నాను. ఇక్కడ క్రైస్తవుడిగా నేను నిలబడి ఉండి ఎంత నిజమని నేను నమ్ముతున్నాను. కేథోలిక్ మతాధికారము 7 కొండల మీద కూర్చున్న నగరము వేటికి నగరమని నేను నమ్ముతున్నాను. సంఘం యొక్క మతాధిపత్యము ఉండినది, ఇప్పుడు లేనిదేనన్న క్రూర ముఖమై ఉన్నది. ఆమె బబులోను. ప్రతిదీ ఖచ్చితంగా చిత్రీకరించబడినది. లేఖనముల ప్రకారంగా మార్గం అంతటి కూడా ఖచ్చితంగా అది ఉన్నది. అది కేథోలిక్ సంఘము. ఇప్పుడు ఇక్కడే మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించే అంశము. సరే సహోబ్రహాం, నీవు నన్ను తాకలేవు అన్ని అంటావు. అయితే నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు నేరుగా 5వ వచనం దగ్గరికి వెళ్దాం. దాని నొసుట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండేను, మర్మము వేష్లకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. ఆమె ఎవరై ఉండెను? WHORE వేష్యా. ఆమె యొక్క MOTHER తల్లి అయి ఉండెను. ఏంటి MOTHER తల్లి? ఆమె ఒకదానిని కన్నది, కుమారుల తల్లి, వేష్యలకు తల్లి. వేష్యనగా ఏంటి? వ్యభిచారి చెడ్డ నడతగల స్త్రీ. ఆమె చెడ్డ నడతగల దానిగా చేసినది ఎవరు? ఆమె యొక్క సిద్ధాంతమే. ఆమె క్రైస్తవ సంఘముగా నడిపిస్తున్నది, అయితే మనిషి కల్పిత సిద్ధాంతాలను ఇచ్చుచున్నది. ఆమె మొట్టమొదటి సంస్థాపక సంఘమైనట్లయితే ఆమెలో నుండి కొన్ని సంస్థాపక సంఘములు బయటికి వచ్చినవి. ఆమె వేష్యలకు తల్లి, అది నిజమేనా? వేష్యలకు తల్లి, ఇప్పుడు అబ్బాయిలకు తల్లి కాలేదు. అదే స్త్రీలకు తల్లి అయి ఉండవలసి ఉన్నది. వారు స్త్రీలు అయినట్లయితే వారు సంఘాలు. ఇప్పుడు మనం కొనుగొందాము, మొట్టమొదటి సంస్థాపక సంఘమేది? కేథోలిక్ సంఘము. 2వ సంస్థాపక సంఘమేది? లూథర్. 3వ సంస్థాపకమేది? జ్వింగ్లీ. అది కిందకు వచ్చేసి కాల్విన్, తర్వాత అది ఆంగ్లికన్ యుద్ధకు వచ్చినది. ఆంగ్లికన్ మెథడిస్ట్ లోనికి వచ్చినది. మెథడిస్ట్ దేని ఉత్పత్తి చేసినది? అక్కడ నుండి అలెగ్జాండర్ క్యాంబెల్ వచ్చాడు. అలెగ్జాండర్ క్యాంబెల్ నుండి జాన్ స్మిత్ వచ్చాడు. అలెగ్జాండర్ క్యాంబెల్ నుండి క్రిస్టియన్ చర్చి వచ్చినది. ఆ తర్వాత 4-5 క్రీస్తు సంఘాలు, అలాంటి చిన్న చిన్న ఇజమ్స్, మూడు నమ్మకాలు పుట్టుకొచ్చినవి. తర్వాత ఇక్కడ బాప్టిస్ట్ సంఘం వచ్చినది. దానికి చాలా చాలా లాగుడులు, గుండులు, గుంజుడులు ఉన్నవి. మెథడిస్ట్ సంఘంలో ఉండి మొదట వచ్చినది వెస్లియన్ మెథడిస్ట్. అవి 4-5 సార్లు విడిపోయినవి. ఆ తర్వాత మరో రకమైన మెథడిస్ట్ లోనికి వచ్చినవి. ఆ తర్వాత మరలా వచ్చినవి. ఆ తర్వాత ఫ్రీ మెథడిస్ట్ లోకి వచ్చినది. మరియు ఆ తర్వాత నజరేన్ లోనికి వచ్చినవి. నజరేన్ నుండి పిలిగ్రిమ్స్ హోలీనెస్ వచ్చినది. మరియు పిలిగ్రిమ్స్ హోలీనెస్ నుండి అలా ఆ తర్వాత ఆ విధంగా చిన్న చిన్న నమ్మకాలతో ముందుకు సాగిపోతూ అక్కడి నుండి కొత్త ఆరంభాలతో ముందుకు వచ్చినవి. వారందరూ ఏం చేశారు? చిట్ట చివరికి పెంతికోస్తులో మిళితమైపోయారు. పెంతికోస్తు ఏమి చేసినది? దాని అమ్మ ఏం చేసిందో అదే చేసినది. వారు వెనుకకు వెళ్లిపోయి నిర్మాణము చేశారు, నిర్మాణాత్మకం చేశారు. అది ఏదిగా మారిపోయినది? ఒక సంఘశాఖ అయిపోయినది. ఒకదానిలోనికి నడిచిపోవుట. మొదటిది నీ సిద్ధాంతం ఏంటి? అబ్బాయి, వారు నిన్ను అందమైన దివెనతో దువ్వుతారు. చూశారా, నీవెవరైనది తెలుసుకుంటానికి, నీవు ఏది నమ్మినది ఎరగటానికి. వారితో నీవు సరిగ్గా సరిపడకపోతే సహోదరుడా, ఇప్పుడే నీవు వెలివేయబడతావు. అవునది నిజం. నీవు పెంతికోస్తువు కాబట్టి భద్రతగా ఉన్నావని తలంచవద్దు. సహోదరుడా, రహదారి పైన ఎలాగూ ఉన్నారో అలాగ అంతమంది పెంతికోస్తు వారు ఉంటారు. నేనది ఖచ్చితమని చెప్పగలను. అవును, ఆ సంస్థాపక సంఘాలన్నీ పెంతికోస్తు ఆశీర్వాదాన్ని విడిచిపెట్టినట్లయితే, దానిని నిర్మాణకు చేయకపోతే, సహోదరత్వంతో దాన్ని ఉంచితే, పరిశుద్ధాత్మ తారతమ్యతను చేస్తున్నది, పరిశుద్ధాత్మ వేరుపరుస్తున్నది. అననీయ సపేరా ఒకసారి లోపలికి వచ్చి అదే ఇది అని చెప్పారు. పరిశుద్ధాత్మ చెప్పాడు, ఎందుకు మీరు అబద్ధమాడితే? అయితే మనము చెప్తాము. ఆ సహోదరుడు జోన్స్, అతని గురించి చెడ్డగా ఏమి చెప్పకు. మందిరములో మనకు ఉన్నటువంటి వారిలో మరింతగా మనకిచ్చేవాడు అతడు. అతని పరిశుద్ధాత్మ కలిగినా నాకు తెలుసు. అతని భాషలతో మాట్లాడతాడని నేను విన్నాను. మరియు అతడు ఆత్మలో కేకలు వేయటం నేను చూశాను. అది ఎండిన ఆవు చర్మం పైన బఠానీ గింజలు చరుడు కంటే మరేమీ మించింది కాదు. అవును, అలాంటిది ఏమీ పనిచేయదు. దేవుడే చెప్పును అతడు అలాగని. అవును, అలాగూ కాదని ఆయన చెప్పవలసి ఉన్నది. అది సంపూర్ణ నిశ్చయం. అయితే మా సంఘశాఖల్లోకి మేమది తీసుకున్నాము. అయితే మేము అసెంబ్లీలో నుండి బయటకు తన్నివేశాము. వన్నెస్ వారు, ఏకత్వం వారు అతని తీసుకున్నారు. ఏకత్వం వారు అతని కొద్దిసేపు తీసుకెళ్తారు. వారు అతని బయటకు తన్నివేస్తారు. ఎందుకనగా వారు అతనిని అక్కడికి తీసుకుని వస్తారు. యేసు మాత్రమే ఆ గుంపు వారు అతని తీసుకుంటారు. యేసు మాత్రమే గుంపు వారు కొద్దిసేపు పట్టుకుని వచ్చారు. తర్వాత పట్టుకున్న వారు చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం ప్రవచనము అతను తీసుకుని వెళ్తారు. థామ్లిసన్ అతన్ని కదిలించాడు. ఓ నా సహోదరుడా, మనం పారిపోయినట్లయితే అది పెంతికోస్తులో ఉన్నది ఆఖరి ఉద్యోగం. ఇప్పుడైతే వారికి నీలివర్ణపు కీర్తి ఉన్నది. వారికి నూనె ఆరాధికులున్నారు. ముఖమున రక్తం ఉన్నది. ఓ ఎంత జాలి! ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు. అంత కూడా చెడిపోయినది. అది చెడిపోతుందని, భ్రష్టుపడుతుందని బైబిల్ తెలియజేస్తున్నది. నీకు తెలుసా? ఇక్కడున్న ఈ దినమును గుర్చి బైబిల్ ఎలాగ తెలియజేస్తున్నది? ప్రభు బలలనియు వాంతితోనే నిండియున్నవి అని. అది మీకు తెలుసా? నేనెవరికి విద్య నేర్పుదును? నన్ను గ్రహించు వారినిగా నేనెవరిని చేయుదును? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. ఆయన ఎవరికి సిద్ధాంతము నేర్పును? తల్లి పాలు విడిచిన దానికా? ఈ పట్టణంలో ఒక స్త్రీ, ఒక అవినీతి, ఒక స్త్రీ, ఒక చెడ్డ స్త్రీ ఉన్నదా? అయితే కన్య అయిన కుమార్తెనే ఆమె కంటున్నది. ఆమె పుట్టినప్పుడే ఆమె ఉన్నది. ఆ మంచిగా ఉండగలదు. తల్లి ఆ స్వభావం కలదని మీరు గమనించినట్లయితే, ఆ అమ్మాయి 10లో 9 వంతులు తల్లి చేసినట్లుగానే ఖచ్చితంగా చెయ్యును. అది నిజమని మీకు తెలుసును. నీచమైన గృహాన్ని నడిపించే ఒక పెద్ద స్త్రీ ఒక చిన్న అమ్మాయిని పుట్టించగలిగితే, ఆమె 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి పవిత్రంగా నైతికంగా జీవిస్తుంది. అయితే ఆమె ఆ విధంగానే ఉంటే దాని యొక్క సంగతి ఏది? ఆమె నేరుగా వెనుకకే వెళ్లిపోయి ఆమె తల్లి చేసిన దానిగానే ఉంటున్నది. కెథలిక్ సంఘమే పురాతమైన వేశ్య, ఇక పాతకాలపు వేశ్య, దాని సిద్ధాంతాలతో వచ్చి తనకు తాను మూఢభక్తితో తయారు చేసుకుని ఉన్నది. అది అఘాధము నుండి పైకి వచ్చి నాశనానికి పోవును అని బైబిల్ తెలుపుతున్న రీతిగా. దానిని బైబిల్ తెలుపుతున్నది. అది తప్పని వారు బోధిస్తారు. దేవుని వాక్య ప్రకారముగా అది తప్పే. ఆ తర్వాత ఆమెకు పుట్టిన మెథడిస్ట్ సంఘం వచ్చినది. ఒక అందమైన యవ్వన స్త్రీ ఆమె. అయితే ఆమె ఏమి చేసినది? నేరుగా ఆమె వెనుకకు వెళ్లిపోయి ఆమె తల్లి చేసినదే అదే పని ఆమె చేసినది. ఆమె సమాజంలో వారు పొట్టి లంగాలు ధరించవచ్చును, సిగరెట్లు త్రాగవచ్చును, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడవచ్చును. దాని గుర్చి ఏది తప్పుగా, దాని గుర్చి ఏది చెప్పబడదు. సగం ఉడికిన ఆ చిన్న పాదిరి గారు వేదిక వెనుక అక్కడ నిలబడి బిస్కెట్ గంప పోతుందనో లేక ఒక దినాన జీతం పొగొట్టుకుంటాడేమోననో భయపడిపోతాడు. సహోదరుడా, నీకు దీన్ని చెప్పని నేను షోడా బిల్లలు భుజించి కాలువ నీళ్లు త్రాగి దాన్ని గురించి సత్యాన్ని తెలియచేస్తూ సువార్తను ప్రకటన చేస్తాను. నా యొక్క సమాజంలోని సభ్యులు లేచి నిలబడి బయటికి నడుచుకుంటూ వెళ్లిపోతే, నేను వారికి సత్యం చెప్పినందుకు వెళ్లిపోతే, అవును నిజంగా చేస్తాను. ఏంటి విషయం? ఓ, అది భోజనపు టిక్కెట్. సరే, మీకు తెలుసా, అక్కడ నగరంలోని పెద్ద సంఘానికి నేను సంఘ కాపురిని. మేరు, బాప్టిస్టులు, మెథడిస్టులు అబద్ధ ప్రవక్త మాట వింటున్నారు. అది కఠినమైనది అయితే, ఈ బైబిల్కు ఏదైనా వ్యతిరేకమైన బోధ ఉన్నట్లయితే అది అబద్ధ ప్రవక్త. అది ఎంతగా నురుపు చేయబడినా నాకు అవసరం. అది అబద్ధ ప్రవచనమే. అవునది నిజం. ఓ, పుస్తకాల్లో నీ పేరు ఉన్నంత కాలం ప్రతిదీ పర్వాలేదు. 12 పుస్తకాల్లో నీ పేరు ఉండవచ్చును. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నీవు నశించిన వాడవి. నీవెల్లప్పుడూ కూడా మంచిగా ఉండినా, నీవెంత నమ్మకంగా పవిత్రంగా నీతిగా ఉండినా అదేమి నీకు పనికిరాదు. ఒక మానవత్వం దగ్గరికి వచ్చినప్పటికీ యాకోబు కంటే ఏషావు రెండంతలు గలవాడు. గుడ్డివాడైన తన తండ్రిని జాగ్రత్త తీసుకుంటూ లేక తదితరమైన వాటిలో అతను మంచివాడే. యాకోబు కొంచెం జంకు బిడియము కలిగి తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. బిడియము గల ఒక విధమైన శిశి అబ్బాయి. అయితే దేవుడు చెప్పాడు, నేను యాకోబును ప్రేమించదని, ఏషావును తృణీకరించదని. ఏ ఒక్క అబ్బాయి పుట్టకముందే రోమా 8 చెప్తుంది అలాగని. అది ఖచ్చితంగా నిజం. మనుషులలో ఏమి ఉన్నది దేవునికి తెలియను, సంఘములో ఏమినది కూడా ఆయనకు తెలియను. మనం జీవు రొట్టె ద్వారా జీవిస్తున్నాము. దేవుని యొక్క వాక్య రొట్టె ద్వారా మనం జీవిస్తున్నాము. అందుచేత మనం సంఘశాఖ కాదు. నేను ఇక్కడ వ్రాసుకున్న చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రకటన 19:2 నేను ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని ఉన్నాను. అదేమనేది నేను చూస్తాను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. అదే కెథలిక సంఘం యొక్క అంతం. ఇక్కడ కూడా మీరు గమనించాలని నేను కోరుతున్నాను. మేము కోరుతున్నాను ఒక సంఘశాఖ. ఇక్కడ లేఖనాలలో సంఘశాఖ కూడా కనుగొనబడుట. బైబిల్ సంఘశాఖను గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సంఘశాఖ కెథలిక సంఘంలో నుండి వచ్చినది. సంఘశాఖకు మొదటి తల్లి ఆమె. ప్రతి సంఘశాఖ అందులో నుండి వచ్చినవి. ఇది ఒక చిన్న గాయం కాబోతున్నది. అది ఎల్లప్పుడూ కూడా చిన్న గాయంగానే కావలసి ఉన్నది. చూశారా, సంఘశాఖలు దేవుని వలన పుట్టినవి కాదు, దేవుని వలన నియమించబడినవి కాదు. అవి మీరు ఎరగాలని కోరుతున్నాను. అవి దయ్యము ద్వారా నియమించబడినవి. దేవుని యొక్క సంఘము మనము విడిగా ఉన్నవారము కాదు. మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్క నిరీక్షణ, ఒక్క సిద్ధాంతము, ఒక్క ప్రేమ. అదే జీవముగల దేవుని యొక్క సంఘము. వారెవరైనా ఆ విషయం ఏవైనా మనం ఒక్కడిగా ఉన్నాము. అవునది నిజం. అతడు మెథడిస్ట్ అయినా బాప్టిస్ట్ అయినా సహోదరుడా, అతడు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మతో నిలిచి ఉండబడైతే అతడు నా సహోదరుడు. మనం భుజం కలిపి నడుచుతున్నాము. అవును అవునండి, వ్యత్యాసం ఏమీ లేదు. మోషే, కొన్నిసార్లు మనం చూచి అంటాము, సహోదరాబ్రహాం, వెరి భక్తి గల పెంతికోస్తు ఆ గుంపు నీవు చూశావా? ఆ గుంపులోకి ఎందుకు నీవు వెళ్తావు? ఏంటో తెలుసా, మోషే ఇస్రాయేలు ప్రజల వైపు చూశాడు. ఫరో చూచిన ఒకే కిటికీలో గుండా చూశాడు. ఫరో వారి వైపునకు ఒక మట్టి ముద్దల మోసే గుంపుగా వారిని చూశాడు. అయితే మోషే వారిని దేవుడు ఏర్పరచుకున్న వారినిగా చూశాడు. వారికి వాగ్దానం ఉన్నదని అతనికి తెలుసును. ఎందుకని? వాక్యం వలన దానిని అతను తెలుసుకున్నాడు. ఫరో కావడానికి అతనిని సింహాసనం పైన కూర్చుని పెట్టినప్పుడు, లోకమంతా అతని పాదముల యొక్క పెట్టినప్పుడు, అక్కడే కూర్చుని ఉండగా అతని యొక్క నోటిలో ద్రాక్షసం పోసి అందమైన స్త్రీలు అతనికి విసురుతున్నప్పుడు, రాజ సార్వభౌముడై లేక ఒక నియంతి అయి లేక లోకానికి రాజయ్యి 40 యవనుడగ మోషే తన చేత రాజ్యముంచుకుని మట్టి ముద్దుల మోయి గుంపును అతను చూచినప్పుడు, అయితే వారిలో ఒకడని అతనికి తెలియను. హల్లెలూయా. అది అదే, వారిలో అతడు ఒకటినే అతడు ఎరిగి ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి, విశ్వాసము ద్వారానే అతడు ఏర్పరచుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ ఎన్నిక చేయ నిర్ణయం వారికి ఉండవలసి ఉన్నది. నీవు ఎన్నిక నిర్ణయం చేయవలసి ఉన్నది. నీవిప్పుడు ఒక ఎన్నిక నిర్ణయం చేయబోతున్నావు. ఉదయ వేళని ఒక ఎన్నిక నిర్ణయం చేయనై ఉన్నావు. రేపు రాత్రికి నీవు బ్రతికినట్లయితే ఒక ఎన్నిక చేయబోతున్నావు. కొన్నిసార్లు నీవు ఎన్నుకోవలసి ఉన్నది. సహోదరుడా, ఎంతో కాలము క్రితము నేను అనుకున్నాను, ఈ బైబిల్ నా యొక్క నిఘంటువు, ఈ బైబిల్ గ్రంథము నా యొక్క జీవిత గ్రంథము, ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము. నేను బ్రతుకుతున్నది బైబిల్ గ్రంథము ద్వారానే. నేను నిలబడేది ఈ బైబిల్ గ్రంథం ప్రక్కనే. కనుక మోషే ఇశ్రాయేల్ ప్రజలను చూశాడు. ఓ, వారు అద్భుతకరమైన జనులు అని అతడు చెప్పుడు మాత్రమే కాదు, కాని వారి ఎడల నాకేలాంటి వ్యతిరేకత లేదు. లేదు, వారికి వ్యతిరేకంగా ఒక్క మాట నేను మాట్లాడను. ఆ విధముగా నేడు అనేక మంది ప్రజలు చేస్తున్నారు. ఓ, ఆ పెంతెకొస్తు వారు, ఆ ప్రజలు పరిశుద్ధాత్మను కలిగిన ప్రజలు, దైవిక స్వస్థతను నమ్ము ప్రజలు. నాకు దాని ఎడల వ్యతిరేకత ఏమీ లేదు. అయితే అది మోషే కాదు, అతడు ఐగుప్తును విడిచిపెట్టి వారిలో ఒకడై పోయాడు. తన సహోదరులతో సాగి వెళ్లాడు. అతడు వారిలో ఒకడై పోయాడు. సహోదరుడా, అక్కడే నా మార్గాన్ని నేను తీసుకున్నది. ధృవీకరించబడిన ప్రభు యొక్క కొద్ది మంది మార్గాన్ని, వారు పెడికడైనా ఎంతైనా ఆ మార్గాన్ని నేను తీసుకుంటాను. వారు ఒక వాగ్దాన్ని కలిగి ఉన్నారు. గొర్రెపిల్ల జీవగంధమందు వారి పేరు నేను చూచుతున్నాను. వారు నా యొక్క సహోదరులు. అవునది నిజం. దేవుణ్ణి ఎన్నిక చేసి వారితో నిలబడు. తప్ప లేక ఒప్ప ఎలాగైనా వారితో నిలబడు. వారు తప్పు చేశారా? మంచి కొరకు వారికి సహకరించు. అవును, వారిని తన్నివేయకుండా వారిని ఏమాత్రం మంచి వారినిగా నీవు చేయలేవు. చూశారా? వారిని బయటికి లాగుటకు ప్రయత్నము చేయి. చాలీ సోదరు ఎలెన్ ను కూర్చి వారు చెప్పినట్లుగా అగ్ని రక్తము చేతుల్లో ఉన్నదాన్ని కూర్చి నేను చెప్పాను. నేనెన్నడూ ఎలెన్ ను అవమానపరచలేదు. నేను చెప్పాను, నేను ఎలెన్ వలె బోధ చేయగలిగితే నాకు చివరికి స్వస్థత కూటమి సహా ఉండేది కాదు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ గుర్తుగా నీ చేతిలో రక్తముండను అనున్నది నేను అంగీకరించను. అనున్నది వచ్చినప్పుడు నేను దాన్ని నిరాకరిస్తాను. అయితే సహోదరత్వం ఎందుకు వచ్చినప్పుడు అతడు నా యొక్క సహోదరుడు. యుద్ధ భూమిలో నేతంతో భుజానికి భుజము కలుపుతాను. అవునది వాస్తవం. అతను తప్పు చేశాడా? నేను అతనికి సహాయం చేయ ప్రయత్నిస్తాను. అతను తప్పు చేకే ఉండి నేను తప్పు చేస్తే నేను అతని సహాయం కోరుతాను. ఆ విధముగా మేము కలిసిపోతాము. ఇప్పుడు ఇక్కడ గమనించు, ఆమె మర్మము బబులోను, వేశ్యలకు తల్లి. స్నేహితులారా, ఈ రోజు సంఘం ఎలాగుండదో మీరు చూశారా? అవి ఏ విధంగా జీవించాలో ఆ విధముగా జీవించడకు నేటి దినాన సంఘములు చూస్తున్నారా? సంపూర్ణంగా బాగున్నారు. ముందుకు సాగిపో. పంది పంది తిన్నట్లు ఎలాంటి క్షణము లేదు. ఎందుకని? అది చేయిట్లో అపకారమేమీ లేదే. ఎందుకని? పాత కాలపు మాదిరిగా ఉండటకు ప్రయత్నం చేయి. ఇప్పుడు వారి యొక్క సిద్ధాంతాన్ని గమనించు. ఇప్పుడు గమనించు, అది వారి యొక్క అలవాటు. కొద్ది సంవత్సరాల క్రితము కేథలిక్ సంఘం మాత్రమే సినిమా చిత్రాలకు వెళ్ళుటకు అనుమతి ఇచ్చేది. తెలుసా, మెథడిస్ట్ సంఘము అటువంటి తలంచేది కాదు. వారి సంఘాలు కూడా, వారి సంఘశాఖలు కూడా కాదు. అవి దయ్యపు యొక్క కార్యాలు. ఏం జరిగిందని నేను ఆశ్చర్యపోయాను. అవునండి, ఆ యవన కేథలిక్ అమ్మాయిలను తీసుకో. వారు ఈ చిన్న చిన్న వాడితో వస్తారు. నా వలె పెద్దవారిన పాతకాలపు అబ్బాయిలు వారు వచ్చేసి వీటి యొక్క వెళ్తారు. ఎక్కడైతే ఈ మొఖాల పైన ఉన్నదో అక్కడకు. అతడి రాత్రి నరకంలో ఉన్నాడని నేను ఊహిస్తున్నాను. నాకు తెలియదు, నేను అతనికి తీర్పుని కాదు. రేడియో నుండి విడుదలైన ఆ మొదటి చిన్న మురికి పాట అతను తయారు చేసినప్పుడు అధికార రీత్యా కత్తిరించబడలేదు. అది వారిని పొర్లించు, ఆడపిల్లను, ఆడపిల్లలను వారిని పొర్లించు, వారి కిందకు పొర్లించు, మీ అందమైన మోకాలు చేయించు. సంవత్సరాల క్రితము మొట్టమొదట అది వచ్చినప్పుడు మీలో ఎంతమందికి జ్ఞాపకమున్నది? అదే మొట్టమొదట దారి తప్పుట అవుతున్నది. అవును, వారు తన టెక్సాస్ నుండి తెచ్చి ఆ స్త్రీని అక్కడికి తీసుకుని వెళ్లి ఆ లోపల వస్త్రాలు వాడి వారు కానిదేదో ఒక దాని వలె వారిని తయారు చేసి అలాంటివి చేసి వాటినే వారు ఉంచుకుని అనుమతించారు. ఇప్పుడు వారు ఏం చేశారు? అది అల్లుకుని పోయినది. అది ఒక ఆత్మ. నిన్న ఒక మనిషి నాతో మాట్లాడుతూ అతడు ఇలాగ చెప్పాడు, నేను ఏమి చేయబోతున్నానో నాకు తెలియదు. నాకు ఒక మంచి నమ్మకమైన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి, అతడు వేటిపైన చేతులు పెడతాడో వాటినే అతడు అపేక్షిస్తాడు. నేను చెప్పాను, ఎందుకని? అతడు ఒక దొంగతో కలిసి ఉంటున్నాడు. దొంగ అయిన ఒకంతో నీవు పెనవేసుకునిపోతే నీకు నీవే దొంగవైపోతావు. కింటికి వాస్తైనా పెద్దదైనా మా అమ్మ చెప్తూ ఉంటున్నది, బుడ్డ పెడుతులు పట్టిన కుక్కతో నీవు పండుకుంటే నీవు కూడా బుడ్డ పెడుతులతోనే పైకి లేస్తావు. ఉపయోగం లేని ఒక స్త్రీని నీవు తీసుకుంటే ఒక అమ్మాయిని, మంచి సౌమ్యత గల అబ్బాయి యుద్ధ ఉంచు. మొదటిగా ఏమి జరుగుతుందో తెలుసా? అతడు కుక్క పిల్లవలే చెడ్డవాడైపోతాడు. దాని తలకిందులు చేయి. నీ యొక్క స్నేహాన్ని బట్టి నీవు తెలియబడతావు. నిన్ను నీవుగా వేరు చేసుకో, వారిలో నుండి బయటికి రా. బైబిల్ తెలుపుతున్నది ప్రత్యేకముగా ఉండు అని. అవును, వారి యొక్క సంఘశకలు వారి ప్రజలను వారు మురిగిపోయేంతగా అయిపోయేటకు అనుమతిస్తున్నట్లయితే, సరే ఇక్కడే నిడదినానా ఒక పెద్ద మంచి బాప్టిస్ట్ సంఘము వారు పంపివేయవలసి వచ్చినప్పుడు 20 నిమిషాలు మాత్రమే ప్రసంగించుట. కారణం సంఘ కాపరి పొగ త్రాగవలసి వచ్చును. సభికులంతా సమాజమంతా బయటకు వెళ్లిపోయారు. అందరూ బయట నిలబడి అక్కడ గొలుసులా పొగ త్రాగి సంఘ కాపరి అందరూ పొగ త్రాగి తిరిగి వచ్చారు. నేను కాంగ్రిగేషన్స్ చర్చికి వెళ్లాను. అక్కడ పొడవైన అంగీని ధరించి ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అక్కడ వేదికకు ఇలా అనుకుని కొండ ఎద్ద తాను కనుగొన్న ఒక పొబ్బును గుర్చి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నదంతా దాన్ని గుర్చే వెనుకకు దిగిపోయాడు. సిగరెట్లు పొగ త్రాగిన పొగతో అతని వేళ్లున్నవి. అవును, ఆట ఆడబోతున్న స్త్రీ గుర్చి పురుషుడు గుర్చి మాట్లాడట. వారు ఆడుకోబోతున్న ఈ జర్మనీ ఆట ఏదనగా పేకడను గుర్చి. ఏంటో తెలుసా? అది నాకు జ్ఞాపకముండదు. పినాకోల్, పినాకోల్ ఆట వారు ఆడబోతున్నారు. అవి ఎప్పుడు ఆడే పేకాట అని నేను అనుకున్నాను. అవసర మీద పినాకోల్ ఆట. అయ్యయ్యో, దానికి పునాది అక్కడే ఉన్నది. ఆశ్చర్యం ఏమీ లేదు. దానితో వారేం చేస్తారు? ఆ తర్వాత ఇక్కడ ఈ చక్రం వలె తిరుగు స్థలాలలో మరియు లాటరీ ఆడు స్థలాలలో కేథలిక్ సంఘాన్ని గుర్చి అరుపులు అరవడం. ప్రొటెస్టెంట్ వారైన మీరు వారింత మురికితో ఉన్నారో మీరు అలాగే ఉన్నారు. కనుక దాని గుర్చి మీరేమి చెప్పగలరు? హుండా మూకుడును మురికిదని పిలవలేదు. నిజంగా పిలవలేదు. మరి నీవు చెప్తావు. వారంటారు నేను ప్రశ్నడయ్యను, నేను ఒక మెథడిస్ట్ వాడను. నీవు తిరిగి జన్మించే వరకు నీవు మట్టివాడవు. అవునది నిజం. నీవది చేసినప్పుడు నీలో ఒకటి ఉండి అవి తప్పని నీకు తెలియచేయను. ముఖాళ్లపై నుండి తల వంచి పైకెత్తుకుంటా ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా నీవు బయటికి వెళ్తావు. అది సత్యమని వెలుగుతావు. నిజం. అవునండి, ఆ సరుకు ఆ విధముగా వెళుతున్నది. ఎందుకని? వేశ్యలకు తల్లి ఈ ఒకఒక దినాలలో పెద్దదైన తల్లి ఇలా చెప్పబోతున్నది. ఇది తెలుసా అని, బిడ్డా మనమిద్దరం ఒకటే. ఆ తర్వాత ఏంటో తెలుసా? ఇప్పుడు ఉన్నట్లుగానే కన్ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ సంఘముల సమాఖ్యలన్నీ ఏగువ కాబోతున్నవి. ఇలాంటి చిన్న గుంపుకు ఏమి జరగనున్నదో మీకు తెలుసా? అబ్బాయిలు, దానికి మీరు మూల్యం చెల్లించబోతున్నారు. అది ఖచ్చితంగా నిజమే. అయితే భయపడవద్దు, గొర్రె పిల్ల అతనిని జయించనయున్నాడు. ఎందుకనగా ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజయ్యున్నాడు. కాబట్టి దేవుడే ఆయన సంఘం నడిపించును. సంఘ శాఖకు బదులు సహోదరుడా, పరిశుద్ధాత్మక బంగారు తైలమును ఆ సంఘం పైన ఆయన కురుంబరించును. ఆకాశం నుండి అగ్ని కొరియును. నీవు ముందు ఎన్నడూ చూడనట్లు చూడని అద్భుతాలను సూచికలను జరుగును. అవునండి. చిన్నమందా భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించడం మీ తండ్రి అభిష్టమై ఉన్నది. అవునండి. అంతవరకు సహించిన వాడే, అక్కడే నీ ఉన్నావు. రహదారిలోనే ఉండు, కలవరి వైపు నీ తలను ఉంచు. బైబిల్ ఇక్కడే ఉంది, భయపడవద్దు. ఇప్పుడు గమనించు, వారికి ఉన్నటువంటి కొన్ని అలవాట్లు, వారికి ఉన్నటువంటి నీతి నియమాలు. మన ముందుకు సాగుదాము. మొదటిగా తెలుసా, అది ప్రొటెస్టెంట్ సంఘంలోకి కారిపోయినది. పొట్టి లంగాలు ధరించుకుంటూ వలన ఏమి ఇబ్బంది లేదే. నీవు ఆలయానికి వెళ్లినంతసేపు వారి తలలు పైన చిన్న చేతిరుమాలు పెట్టుకునుట ఒక విధమైన ఆచారం. శుక్రవారము ఏ విధమైన మాంసం తినవద్దు. ఓ, నీవు ఆలయం లోపలికి వెళుతున్నప్పుడు నీ తలపైన చేతి రుమాలు పెట్టుకునుట నీవు ఎక్కడి కనుగొన్నావు? నీవు నాకు లేఖనము చూయించగోరుతున్నాను. అది అబద్ధ ప్రవచనము. నీవు ఆలయంలో టోపి పెట్టుకోవాలని సంఘములో ఎక్కడ ఉన్నది? నీ తలపైన నీవు టోపి పెట్టుకున్నప్పుడు నీవు క్రీస్తును అగౌరవపరుస్తున్నావు. అవునది నిజం. పరుషుడు, నేను మాట్లాడుతున్నది స్త్రీలు. మీకు మసుగున్నదా? అయితే నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను. ఒక టోపీ గాని లేక ఒక చేతి రుమాలు గాని ఎక్కడున్నదో నాకు చూయించు. అది నీ తల వెంట్రుకలు. నీవదంతా కత్తిరించున్నది, కత్తిరించావు. ఇప్పుడు దాని విషయమేంటి? ఓ, వారంటారు పాతకాలపు అలవాటు అది. అది అలాగైతే బైబిల్, దేవుని వాక్యం సాక్షాత్తు. యేసు పాదములు కడిగిన ఆ స్త్రీని గుర్చి కొంచెం కాలం క్రితము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. తన తల వెంట్రుకలతో అది తుడుచుట. అవునా? అది చేయటకు స్త్రీకి అది ఒకటే మార్గము. నిలబడి ఆయన పాదములు కడిగి అవి తుడుచుటకు చాలిన వెంట్రుకలు తన తలకు ఉన్నవి. అవునది నిజం. ఇక్కడ ఈ పద్ధతిని చూడటం అవమానకరము. గడ్డగట్టిన వాతావరణంలో చిన్నగా ఉబ్బెత్తుగా ఉండు కోటు వేసుకుని వారి శరీరమును దిగంబరత్వంతో చూయించుకుని నడిచి వెళ్ళుట అవమానకరం. స్త్రీలను నీవు ఎందుకు ఎరుతావు అని అంటావు? నీవు ఎరవలసి ఉన్నది అది చేయటానికి మీ స్త్రీలకు అనుమతించే పురుషులైన మీరు. సహోదరుడా, నిన్ను గుర్చి ఏమి తలంచాలో నాకు తెలియదు. అది నిజమే. సంఘ కాపురులైన మీరు మీరు ఇక్కడ ఉన్నారని నేను ఊహించలేదు. మీరు అతన్ని చుట్టినట్లయితే వచ్చి చెప్పమని అతనికి చెప్పండి, నన్ను చూడమని. అవును, తన యొక్క సభ దానితోనే సాగి వెళ్తుంటే వెనుటి కంటే క్రీస్తుడెల ఎక్కువ గౌరవం లేకపోతే అతని వెనుక దానిని వారు చేయవచ్చును. అయితే దాన్ని గుర్చి అతడు చెప్పినట్లయితే అతడు యేసుక్రీస్తు కొరకు ఒక సేవకుడుగా సరిపోడు. అది ఖచ్చితంగా నిజం. క్రీస్తు యొక్క సేవకుడుగా అతడు అయోగ్యుడు, అతడు సరిపోడు. బైబిల్ యుద్ధగది వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సేవకుడు భయం లేనివాడే ఉండవలసి ఉన్నది. నిజం. అయితే అక్కడే వారు ఉన్నారు, వారు బయటికి వెడతారు, వారు ఇలాగనే చేస్తారు. మొదటి విషయం ఏంటో తెలుసా? ప్రొటెస్టెంట్ వారు దాన్ని ఏరవలసి ఉన్నది. మీరు మంచి మెథడిస్ట్ వారు, మీరు బాప్టిస్ట్ వారు, మీరు ప్రెస్బిటేరియన్ వారు, నజరేన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు, మీరంతా ఒకటే విషయం. అక్కడికి వచ్చి ఒకటిలో ఆరు, మిగతా వాటిలో అరడజను. అక్కడే మీరు ఉన్నారు, వేష్యలకు తల్లి. మీ సంఘశాఖ ప్రాముఖ్య స్థానాన్ని వారు ప్రార్థించినంత వరకు వారు చేసిన వ్యత్యాసమేంటి? అవును, మొత్తాన్ని ఎంతో వ్యత్యాసకరంగా చేస్తున్నది. ఆ ప్రాముఖ్య స్థానమందు వారెన్నడూ ఆరంభించలేదు. ఇక్కడ మీ యొక్క ప్రాముఖ్య స్థానమందు ప్రారంభించవచ్చు. అయితే ఆ ఒకటి అక్కడ కాదు. నీవెక్కడ నిర్మాణం చేశావో దానిపై ఆధారపడి ఉండు. అది నిజం. ఈ మరుగుదాని కొరకు వెళ్ళుటకు మనకు సమయం ఉండునని నేను అనుకుంటలేదు. ఉదయం కొరకు బహుశా విడిచిపెట్టడం మంచిదేమో. మంచిది, ఈ చిన్నది మాత్రమే తీసుకుందాము. ఇక్కడ నీటిలో బాప్తిసం ఉన్నది, మనకున్నది, మనకింకా ముందు నిర్ణయము మనకున్నది, ఇంకా అనేకమున్నవి. కాబట్టి ఇది తీసుకుందాం. ఈ చిన్నది అయినా స్త్రీ బోధకులను గుర్చి ఎత్తేసుకుందాం. ఇప్పుడు స్త్రీ బోధకురాలు మీ యొక్క భావాలను గాయపరచాలని కాదు. అయితే నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో, లేఖనములో మీకు ఒక మచ్చైనా లేదు. అవును, నీవెక్కడికి వెళ్తున్నావు నాకు తెలియను. అవును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఇప్పుడు మీ సంఘ కాపరికి ప్రవచనమనగా అర్థం ఏదో తెలియకపోతే అతనికి తెలియదు. వేదిక వెనుక ఎక్కువ పని లేదు. ఒక బోధకునిగా మీకు చెప్పుటకు, అవునా? కారణం ఖచ్చితంగా ఆది కాలం నుండి ప్రకటన వరకు అది గద్దించబడినది. ఇప్పుడు ఇక్కడ మీకు చూయిస్తాను, అవునా? ఇప్పుడు నాతో కలిసి 1 తిమోతి 2:11 తిరిపండి. అలా తిరుపు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం, అది ఇక్కడ అపోస్తుల కార్యం 2లో ఈ అంశాన్ని గుర్చి లేఖనం ఏమి చెప్పినదో అలా విను. ఒకరు చెప్తుంటారు, సహోదరుడు అబ్రహాం, నీవు పాతకాలపు స్త్రీ ద్వేషివి. నేను స్త్రీ యొక్క ద్వేషిని కాదు. స్త్రీ తనకు సంబంధించినటువంటి స్థానాన్ని స్త్రీ స్వీకరించడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ హోవార్ షిప్ యార్డ్ లో మీకు జ్ఞాపకమున్నదా? ఓహియా నది యొద్ద ఎంతో అభివృద్ధికరమైన నౌకా వ్యాపారశాల, వారు అందులో స్త్రీని పెడతారు. ఏమి జరుగునో చూడు. బోటు వేయటానికి స్త్రీకి హక్కు ఇస్తారు. ఏమి జరుగునో చూడు. ఇప్పుడే నేను మీకు చెప్పనివ్వండి, ఒక స్త్రీకి సంబంధించింది కాదు. దీని మీద కూడా మీరు ఉన్నారని పురుషులు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే సహోదరుడా, నేను ఒకటి నీకు చెప్పలేవు. ఈ దేశము స్త్రీ యొక్క దేశము. నేను దాన్ని లేఖనముల ద్వారా రుజువు చేస్తాను. దేని ద్వారా నీవు రుజువు చేయమంటే దానితో రుజువు చేస్తాను. మన డబ్బు మీద ఏమి కనిపిస్తున్నది? ఒక స్త్రీ. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆమె ఎక్కడ కనిపిస్తున్నది? మీరు ఆమెను చూస్తున్నారా? ఆమె సంఖ్య 13. ఆమె ప్రారంభించినంతా కూడా 13 నక్షత్రాలు, 13 చరలు, 13 కాలనీలు, 13 ప్రతిదీ 13తో ప్రారంభము. ఆమె ప్రకటన గ్రంథము 13 అధ్యాయంలో అగుపిస్తున్నది. ఒక స్త్రీ 1933లో ఇప్పుడైతే క్రీస్తు సంఘం వారు ఉండి ఉన్నారు. పాత మొసానిక్ గృహములో మేము కూటములు జరిగించాము. అక్కడ ప్రభు దర్శనం నాకు వచ్చి ఈ విధంగా ముందుగా చెప్పబడినది. జర్మనీ లేచి మాగ్నాట్ లైన్ అక్కడ పెడతారని మీలో అనేకులు అది జ్ఞాపకమున్నదా? ఏ విధంగా వారు అక్కడ అది రక్షణార్థమైన కట్టడము కడతారని, ఆ గీతపైన అమెరికా వారు బలమైన దెబ్బతీస్తారని అది చెప్పబడినది. ఏమి జరిగినదో కూడా చెప్పబడినది. రూజ్వెల్ట్ మొదలైన వారు వారిని గుర్చిన విషయాలను గుర్చి, అతను ఏ విధంగా పారిపోయి 4వసారి ప్రయత్నం చేయుట, ఖచ్చితంగా అలాగే జరిగినది. ఇంకా చెప్పబడినది కారులు ఎంతగానో కోటి గుడ్డు ఆకారంలో వచ్చునని, ఆఖరి దినాలలో ఒక గుడ్డు ఆకారం వల్లే ఉండునని అది ఇలాగ చెప్పబడినది. ఆ కారులు స్టీరింగ్ చక్రం ద్వారా కాకుండా వాటి నడపడానికి మరొకటి ఉండునని చెప్పబడినది. ఆ కారులను వారు ఇప్పుడు తీసుకుని వస్తున్నారు రిమోట్ కంట్రోల్ ద్వారా రక్షణ కొరకై. అది ఖచ్చితం. అలాగైతే నీవు నగరంలోకి వెళ్లలేవు. 20 మైళ్ళు నీవు 20 మైళ్ళు వెళ్లగలవు. ఇంకొక కారును నీవు ధీకొనలేవు, ఎందుకనగా అది రిమోట్ కంట్రోల్ వలన జరుగును. చూసారా, అది ఇప్పుడే అలా కాబోతున్నది. నేను చెప్పాను, జ్ఞాపకముచ్చుకోండి, ఆ దినమున కడవరి కాలం రాకమునపు, కడవరి కాలం రాకమునపు స్త్రీ, ఇదంతా మీరే వ్రాసుకుని ఉన్నారు. ఒక గొప్ప బలమైన స్త్రీ పుట్టబోతున్నది. ఒక ప్రెసిడెంట్ గానైనా లేక ఒక నియంతగానైనా ఈ సంయుక్త రాష్ట్రాలలో బలమైన శక్తి గల ఒక స్త్రీ వచ్చును. స్త్రీల పలుకుబడి వలన ఆమె మునుగుపోతుంది. జ్ఞాపకముచ్చుకోండి, అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూశారా, ఆమె తప్పిదస్తురాలు. దేనికది అప్పుచెప్పుకున్నది? మీకు చెప్తాను, ఆత్మ సంబంధంగా ఉండండి, కళ్ళు తెరవండి. చూడు, ఎందుకని అది చేయుచున్నది? కేథోలిక్ సంఘము లోపలికి వచ్చుట కొరకై స్థానమిచ్చుటకు. చూస్తున్నారా, ఇక్కడ ఉన్న ఈ సినిమా తరలను, ఇక్కడ ఉన్న మిగతా వాటిని నీవు ఆరాధిస్తావు. నేను బోధించిన ప్రసంగము జ్ఞాపకమున్నదా? మార్గి మీకు జ్ఞాపకమున్నదా? సంవత్సరాల క్రితము సంయుక్త రాష్ట్రములపైన దండయాత్ర మరియు అమెరికా ప్రభుత్వమును కొలత్రోయుట. నేను చెప్పినట్లుగా అతడు పారిస్ లో పుట్టి ఆ స్త్రీల నుండి మనం వారిని అక్కడ రక్షించిన తర్వాత పెద్ద వినోదం ద్రాక్షసంతో ఉండగా అతడు హాలీవుడ్ లో నేరుగా వెలిగాడు, అక్కడ కనబడ్డాడు. ఇప్పుడు నమూనాలు తీసుకురావడానికి మనం పారిస్ కు పంపుటకు బదులుగా నమూనాలు తీసుకుంటానికి వారే ఇక్కడికి పంపుచున్నారు. అదేమి చేసినది? మన పిల్లలను మనము సినిమాలకు పంపుటకు అనుమతించాం, అయితే నేరుగా టెలివిజన్ లోకే మనం వెళ్లిపోయాము. నేరుగా అందులోకి కదల వెళ్లి సమస్తాన్ని కలుషితము చేసాము. అక్కడే ఆమెను అగుపించ చేయుచున్నాము. ఈరోజు చిన్న ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఈ టెలివిజన్ నటికుల వలె ఒక విధంగా ఉన్నారు. ఏంటిదంతా? అది దారిని చెక్కుస్తుంది. అబ్బాయి, ఒక నీచమైన స్త్రీ అనేకుల నరకానికి పంపుతున్నది. నగరంలోని సమస్త సారాయి కుట్టులు ఒక చోట ఉంచిన దానికంటే ఒక నీచమైన స్త్రీ అనేకుల నరకానికి పంపుతున్నది. అవునది నిజం. తన బట్టలనంతా విరిదిమ్ముకుని వీధిలో వెళ్తున్నదా ఆమెను గమనించు. పురుషుడెవరైనది లెక్కలు చేయదు. అతడు ఆరోగ్యవంతుడైన సామాన్య పురుషుడైతే ఆ స్త్రీ వైపు అతడు చూచినప్పుడు అతని పైన ఒకటి ప్రశ్నించుటకు అతడు బద్ధుడైపోతాడు. నమ్మకంగా ఉండు, నాకు లెక్కలేదు, సంవత్సరాల తరబడిగా నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను, సగం బట్టలు ధరించిన ఒక స్త్రీని నీవు చూడలేవు, నా కారులో చిన్న సిలువును పెట్టుకుని ఉంటాను. అనేకులు మీలు అనేకులు అయిన మీరు అది చూచి ఉంటారు. ఒక నన్ను అడిగారు, నీవు కేథలిక్ వాడవా? సిలువును పెట్టుకోవటానికి కేథలిక్ వారికి ఆ ఎంపిక ఎక్కడి నుండి వచ్చినది? సిలువనగా క్రైస్తవుడు. ఆ చిన్న పరిశుద్ధ సిసిలియా మొదలైనవి కేథలిక్ వారి గుర్తులు. అలాంటి వాటిని మేము నమ్మము, క్రీస్తులోనే మేము నమ్ముతాము. వారు ఆరాధించి అనేక మంది చచ్చిపోయిన వారు వారికి ఉన్నారు. అది ఒక పెద్ద రకమైన దయ్యముల పూజ. అదంతా అదే, చచ్చిపోయిన వారిని పూజించుట. అలాంటిది ఏమీ లేదు. లేదు, ఆ పూజారిని నేను అడిగాను, పేతురు మొదటి పోప్ అని అడిగాను. అది వాస్తవం అని అన్నదట అని చెప్పాడతడు. అలాగైతే దేవునికి నరునికి మధ్యవర్తి లేడు, అయితే యేసుక్రీస్తు అను నరుడు తప్ప అని ఎందుకు పేతురు చెప్పాడు అని నేను అడిగాను. మీకు 5,000 మంది చచ్చిపోయిన ఆడవాళ్లు ఉన్నారు, ప్రతి వారిని మీరు మధ్యవర్తిగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమి జరిగినది? అక్కడే నీవు ఉన్నావు, దానికి వారి యొక్క జవాబు లేదు. అవునది నిజం. ఇప్పుడు వారికి కొన్ని సిద్ధాంతాలు, వారి తప్పుడు సిద్ధాంతాలు. అబద్ధ ప్రొటెస్టెంట్ ప్రవక్తల గుంపు వచ్చి అది బోధిస్తున్నారు. ప్రొటెస్టెంట్ వారైన మీరు దాని గుటక వేస్తున్నారు. అది ఖచ్చితంగా నిజం. సంఘ శాఖలు, బాప్తీసాల యొక్క రూపకల్పనలు, పలు విధాలైన ఆజ్ఞలు, నీవు వెళ్ళుచున్న పలు పలు విషయాలు, అవి ఖచ్చితంగా లేఖన సంబంధమైనవి కానే కావు. లేఖన మందు అవి విరుద్ధమైనవి. ఇంకా దానికి నీవు అనువర్తన చేస్తావు, అది సత్యం. ఇప్పుడు స్త్రీ బోధకులను గురించి ఇది విను. మంచిది, మొదటిగా 1 తిమోతి 2:11 అదేమని ఇక్కడ చెప్పినదో విను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసింది కాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. అది అక్కడ పెట్టబడినందుకు నేను బాధ్యుడును కాదు, అది ఎక్కడ ఉన్నదని మీకు తెలియచేయటకు నేను బాధ్యుడినవుతాను. అవునా? చూశారా, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. నీవెప్పుడైనా ఆర్థడాక్స్ సంఘానికి వెళ్లి వారిని గమనించితే చూశారా, చూశారా, స్త్రీ మౌనముగా ఉండవలసింది కాని లేక అధికారము చేయుట, సంఘం యొక్క కాపరిగా లేక సంఘ కాపరిగా, సంఘ పెద్దగా లేక అలాంటిది ఏదైనా పురుషుని మీద, చూశారా, పురుషుని మీద అధికారము చేయటను స్త్రీ మౌనముగా ఉండవలసినదే. మొదట ఆదాము, తర్వాత హవ్వయు నిర్మింపబడిది కారా? స్త్రీలారా, ఇప్పుడు వినండి, దేవుడు పురుషునికి అనుగ్రహించిన శ్రేష్టమైన వస్తువు నీతిగల క్రైస్తవ స్త్రీలకు మీరే, లేక ఆయన అతనికిచ్చిన వ్యత్యాసకరమైనది ఒకటి మీరు. అవునండి. చూడు, చిటి చివరికి ప్రారంభ సృష్టిలో స్త్రీ లేదు, స్త్రీ దేవుడు సృజించిన వస్తు రూపము కాదు, ఆమె పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి. దేవుడు నరుని పురుషునిగాను స్త్రీనిగాను చేసెను. ఆయన వారిని వేరు చేశాడు. మానవుడు భూమిపై జీవించిన తర్వాత జంతువులకు వాటికి పేర్లు పెట్టి ఇక్కడ చాలా కాలం జీవించాడు. ఒక ప్రత్యుత్పత్తిగా ఆదాము ప్రక్కల నుండి ఒక ఎముకను తీసి దాని స్త్రీగా చేశాడు. మొదట ఆదాము చేయబడాడు, నిర్మాణమయ్యాడు, తర్వాత హవ్వ. ఇప్పుడు గమనించండి, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. దేవుడు పురుషుని తీసుకున్నాడు, దయ్యం స్త్రీని తీసుకున్నది. నేరుగాది ముఖాముఖిగా చూడు, అది ఈ రోజు ఏమి చేయించున్నది? నిజమైన దేవుని యొక్క సంఘము యేసు అని చెప్పును. చూడు, అంత్యక్రీస్తు అయితే మరియా అని చెప్పును. వారి ఆత్మలను గమనించు, చూస్తున్నారా? అక్కడే వారు ఉన్నారు. మరియా శుభము, దేవుని తల్లి, స్త్రీలలో నీవు ధన్యురాలవు. మా మరణ దినమున పాపులమైన మాకై ప్రార్థించు. ఆమేన్. మరియా ప్రార్థన చేస్తుందా? అయ్యయ్యో, చూశారా, చూశారా, స్త్రీలు అక్కడికి మీరు వెళ్తారు. దయ్యపు అంశం అది. క్రీస్తు ఆరాధన వస్తువు, ఆయన ఒక్కడ మాత్రమే. అక్కడేనే ఉన్నావు, అక్కడేనే ఉన్నావు. ఆదాము మొదట చేయబడ్డాడు, తర్వాత హవ్వ. ఆదాము మోసపరచబడలేదు కాబట్టి స్త్రీ సంఘ కాపరి, స్త్రీ సంఘ పెద్ద ఎలా ఉంటారు? ఆదాము మోసపరచబడలేదు, అయితే స్త్రీ మోసపరచబడినది. ఆమె తప్పు చేస్తున్నదని ఆమె అనుకోలేదు, అయితే ఆమె తప్పే చేసినది. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడినది. ప్రతి ఒక్కసారి కూడా పీనుగును వీధిలో గుండా తీసుకువెళ్తున్నప్పుడు దానికి కారణం స్త్రీ. ప్రతిసారి కూడా చిన్న బిడ్డ ఏడ్చున్నప్పుడు దానికి కారణం స్త్రీ. ప్రతిసారి కూడా ఒకరు చనిపోయినప్పుడు దానికి కారణం స్త్రీ. ప్రతి తెల్ల వెంట్రుకలు రావటానికి కారణం స్త్రీ. ప్రతి దానికి మరణానికి కారణం స్త్రీ. ప్రతి ఒక్క తప్పిదానికి కారణం స్త్రీ. అలాగైతే సంఘానికి శిరస్సుగా, పాస్టర్గా, సంఘకాపురిగా ఎంచుట, కొన్నిసార్లు బిషపుగా చేయుట ఆమెకది సిగ్గుచేటు. మరొకటి నాతో కలిసి తిరిపండి ఒక నిమిషం. ఇప్పుడు 1 కొరింథీ 14:32 తిరుపుదాము. ఇక్కడ పౌలు ఏమి చెప్పినాడో చూద్దాం. తర్వాత ఒక నిమిషంలో ఇక్కడికే వద్దాం. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచను కనుక ఎంతగానో అలసిపోతారు, తిరిగి ఉదయం రాలేరు. మంచిది, నేనే చదవాలనుకుంటున్నాను. ఆత్మ ప్రేరణ గల ఉపదేశకుడు పౌలు అని ఎంతమంది నమ్ముతున్నారు? జ్ఞాపకపుచ్చుకోండి, ఇది తిమోతికి కూడా పౌలు రాస్తున్నాడు. చూస్తున్నారా? అది ఇప్పుడు 1 కొరింథీ 14:32 ఇక్కడ నుండి చదువుటకు ఆరంభిద్దాం. 14:34 అని అనుకుంటున్నాను. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. అతను ఏమి చెప్పినాడు మీరు విన్నారా? స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. దాని గురించి అంచున వ్రాసిన పఠనము మీకున్నదా? అలాగైతే త్రిప్పి అది ఆది 3:16 కాదేమో చూడండి. దేవుడు హవ్వతో చెప్పినది అది. ఎందుకనగా ఆమెకు భర్తకు బదులు సర్పం మాట ఆమె విన్నది. ఆమె జీవితంలంతా అతడు ఆమెను పరిపాలన చేయును. ఆమె లోబడి ఉండవలసిందే అని బైబిల్ తెలియజేస్తున్నప్పుడు ఒక సంఘ కాపరిగా, సంఘ పరిచారకుడిగా స్త్రీ పురుషుని మీద ఎలాగూ పెత్తనము చేయగలదు? ఆదిలో వలే అది ఉండవలెను. దేవుడు మారడు. వాక్యము ఇక్కడ ఒకటి చెప్పినట్లు మరొకటి ఇక్కడ చెప్పినట్లు నీవు చేయలేవు. అది చేయదు. అది ఎల్లప్పుడూ ఒక్కటే. కనుక ఆరంభంలో ఇది కాకముందు నాకు తన్నున్నట్లయితే మీకై నేను వివాహము, విడాకులు, కేసును మీకు తేటతెల్లము చేయాలనుకుంటున్నాను. ఈ మందిరంలో నేను ఇంకా చేయలేదు. అయితే ఈ 2 నిబంధనలు గమనించండి. ఒకరు ఆమెను పెళ్లి చేసుకోవచ్చును, ఇంకొకరు ఆమె పెళ్లి చేసుకోకూడదు అని చెప్తారు. వీరు ఇది చెప్తారు, అది ఇంకొకటి చెప్తారు. అందులోకి మనం వెళ్ళినప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాము. ఒక నిమిషం ఆగండి. మంచిది, ఇక్కడ గమనించండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే కాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. అప్పుడు పాత నిబంధనలో వారు మాట్లాడటానికి అనుమతి లేదు. ఎందుకనగా పౌలే చెప్తున్నాడు ఇక్కడ వారు మాట్లాడలేదని. అవునా? మీ స్త్రీలు మౌనముగా ఉండవలను, అది విధేయత. అక్కడ మీరు అంచునున్న పట్టణం చూస్తే తిరిగి ఆది 3:16 తీసుకోండి. చూశారా? మంచిది, క్రింద ధర్మశాస్త్రముకు లోబడి వారు ఏమైనను నేర్చుకున్న కురినీడలా ఇంట తమ తమ భర్తల నడుగవలను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. ఏమి ఏమి అని ఉన్న దగ్గర మీ బైబిల్లో ప్రశ్నార్థకంగా చూడండి. అది ఆ విధంగా చెప్పుటకు, ఆ విధముగా నడుచుటకు పౌలుకు ఏది కారణమైంటున్నది? కొరింథీయులు పౌలుకు వ్రాసిన ఉత్తరాలను మీరు ఎప్పుడైనా పొందుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏ మంచి గ్రంథాలయనైనా లేక లైబ్రరీలైనా పొందుకోగలరు. చూస్తున్నారా, కొరింతీయులు పౌలుకు వ్రాశారు, అతనికి వ్రాశారు, అతనికి చెప్పారు. డయానా అను దేవత వారికి అచ్చడం ఉన్నది. ఎఫెసుకు కూడా ఆమె సంబంధించి ఉన్నది. కొరింతీయులు అదే ఆరాధించేవారు. ఎందుచేతనగా అది అన్య ఆరాధన. ఒకరోజు పొలంలో వారొక రాయిని చూశారు. అది స్త్రీ మాదిరిగా కనిపించినది. వారు చెప్పారు, దేవుడు ఆడమనిషి, ఆమె తన ప్రతిమను మన కొరకు పడవేసినది. సలోమోను దేవాలయం కంటే వారి ఆలయం ఎంతో దూరంగా ఉండెను. వారు చెప్పారు, చరిత్రకారులు చెప్పారు, ఓ ఇదంతా కూడా చలువరాయి, బంగారముతో పొదగబడినది. అక్కడ సలోమోను దేవాలయము దేవదారుతో చేయబడినది, బంగారముతో పొదగబడినది. చూశారా, ఎంతో దూరంగా ఉన్నది. అలాగైనట్లయితే దేవుడు స్త్రీ అయినట్లయితే ఆమెకు ఎందుకు స్త్రీ పూజారులు ఉండకూడదు? నిజం, తప్పకుండా దేవుడు ఆడమనిషి అయితే స్త్రీ బోధకురాలు సరిపోతుంది. అయితే దేవుడు పురుషుడైతే బైబిల్ చెప్తుంది ఆయన పురుషుడై ఉండెనని. ఆయన పురుషుడు. చూశారా, దేవుడు పురుషుడైనట్లయితే అలాగైతే పురుషుడై ఉండవలసినది. ఇక్కడ గమనించండి, ఏమి ఇప్పుడు స్త్రీ పూజారులు కొందరు వారు అన్యత్వం నుండి క్రైస్తవులోనికి మారినప్పుడు వారి కార్యాలయాన్ని ఒక బోధకుడుగా నడిపించగలరని వారు అనుకున్నారు. వచ్చిన వెంటనే అక్కడ వారు డయాన్ను గుర్చి బోధ చేసినట్లు బోధ చేసినట్లయితే ఇక్కడికి వారు వచ్చి క్రీస్తును గుర్చి బోధ చేస్తారు. అతడు అన్నాడు, ఏమి దేవుని వాక్యం మీ ఇద్దరు నుండి బయలువెళ్లినా? ఇది తప్పకుండా వినండి. సహోదరుడా, దేవుని సేవకులుగా అది ఎలా చేయగలుగుతారు? 36వ వచనం, ఏమి దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలువెళ్లినా? మీ యొద్దకు మాత్రమే వచ్చినా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను, ప్రవక్తనని అయినను, ఆత్మ సంబంధినని అయినను తలంచుకునేలా ప్రవక్త ఉండనవసరం లేదు. ఆత్మ సంబంధముగా తలచే వ్యక్తి చాలు. నేను మీకు వ్రాయచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను. మీరది నమ్ముతున్నారా? ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము. అది పెట్టుటకు ఎంత సమయమైనదిగా ఉన్నదో అంత సమయమైనదిగా ఉన్నది. చూశారా, అతడు అన్నాడు, ఒకడు ఆత్మ సంబంధి అయినట్లయితే లేక ఒక ప్రవక్త అయినట్లయితే నేను వ్రాసినవి ప్రభు ఆజ్ఞలని అతడు ఒప్పుకుంటాడు. అయితే చెప్పాడు, అతడు తెలియనివాడైతే అతడు తెలియబడని వాడుగానే ఉండనిమ్ము. చూశారా, ఒకటి మాత్రము నువ్వు చేయగలవు. దానితో వారు వెళ్లాలనుకున్నట్లయితే నీవు వారిని వెళ్ళటకు అనుమతించు. కారణం ఆరంభముతోనే అతడిని చూశాడు. ఒక స్త్రీ నాతో చెప్పింది ఇలాగన. ఆమె అన్నది, ఓ పౌలు వట్టి పాతకాలపు స్త్రీ దేశి. అతడు స్త్రీ దేశికుడు కాదు. పౌలు అన్యుల సంఘానికి అపోస్తలుడు. అది నీకు తెలుసా? ఎటు చూడండి, పౌలు ఏమి బోధ చేశాడో ఎంతమంది నమ్ముతున్నారు? అతడు ఇక్కడ చెప్పినది ఇదేనా? పౌలు చెప్పాడు, సహోదర అబ్రహాం, ఒక నిమిషం ఆగు, ఒక్క నిమిషం, అది సరిగ్గా ఉన్నది అని మా బిషపు చెప్పాడు అని నువ్వు చెప్తావు. అసెంబ్లీ వారి యొక్క జనరల్ ఓవర్సీ అది సరిగ్గా ఉంది అని చెప్పాడు. ఏకత్వ వారి యొక్క బిషప్ అది బాగానే ఉన్నది అని చెప్పాడు అని అంటావు. వారు ఏమి చెప్పినదనే లెక్క చేయను, అది అబద్ధం. మనమిది గట్టిగా అతికించుకోబోతున్నామని నేను మీతో చెప్పాను. అబద్ధ ప్రవక్తలు ఆ విధముగా చెప్తారు. ఎందుకనగా బైబిల్ తెలియజేస్తున్నది, ఎవడైనను తాను ఆత్మ సంబంధినని అనుకుంటే లేక ప్రవక్త అని అనుకునేలా నేను చెప్పినవి ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢముగా తెలుసుకునవలను. ఆ వాక్యముతో అతని ఆత్మ సాక్ష్యం ఇవ్వకపోతే ఆరంభం నుండి కూడా అతడు అబద్ధ ప్రవక్త. అలాంటి వ్యర్థమైన దాని ఎందుకు వినడు కంటే, అలాంటి దాన్ని సహించడు కంటే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేక్తమైన దేవుని సంఘము అట్టి దాని ఎందుకు వెళ్ళడు కంటే, నేను స్త్రీ ప్రేమికుడును అవుటు కంటే స్త్రీల ద్వేషకుడును అవుతాను. పౌలు చెప్పాడు గలతీ 1:8, నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక దానిని పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించలేదా? అతడు శాపగ్రస్తుడవును కాక. ఇప్పుడు మీరు దాన్ని గుర్చి ఏమి చేయబోతున్నారు? మీరు చెప్తారు, ఇప్పుడు యోవేలు పుస్తకంలో మీ కుమార్తెలు కుమారులు ప్రవచించెదరు అను దాన్ని గుర్చి ఏంటి అని మీరు అడుగుతారు. పెంతెకొస్తు దినాన పేతురు నిర్వచించినది, అది ఖచ్చితంగా సబబు. పాత నిబంధన ప్రకారంగా మీకు తెలుసా, నిబంధన ప్రకారంగా ఎవరైనను వచ్చినది వాగ్దానమును అబ్రహాము పొందాడు. వాగ్దానము ముద్ర సునది ద్వారా ఇవ్వబడినది. ఎంతమందికి అది తెలుసు? దేవుడు దాని నిర్ధారణ చేయుట. బాప్టిస్టు సహోదరుడు చెప్పినట్లుగా అతడు అన్నాడు, సహోదర అబ్రహాం, మేం బాప్టిస్టు వారము, పరిశుద్ధాత్మ పొందాము. మీరెప్పుడు పొందారు అని అడిగాను. మేము నమ్మినప్పుడే నేను చెప్పాను. మీరు విశ్వసించినప్పుడు, మీరు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడిగాడు. అవునా అని నేను అడిగాను. నేను చెప్పాను, మీరు బాప్టిస్టు వారేనను మీరు వచ్చి దాని కొంత పొందుకుంటున్నారు. మేము మీతో నిత్య భద్రతను గుర్చి మాట్లాడదాము. నే అన్నాను, అయితే ఆ విధంగా నీవెక్కడ పొందుకున్నావు అని నేను అడిగాను. అతను అడిగాడు, మీరు నమ్మినప్పుడు అది పొందితివా? వారు విశ్వాసులు, కేకలు వేయడం, ఆనందించడం మొదలగినవన్నీ చేస్తున్నారు. వారింకా పరిశుద్ధాత్మను పొందలేదు. వారు పొందలేదని పౌలు చెప్తున్నాడు. అవునా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా? పరిశుద్ధాత్మ ఉన్నదని మాకు తెలియదు అని వారు చెప్పారు. అలాగైతే మీరు బాప్తిసం ఎలాగ పొందారు అని అడిగాడు. మేం బాప్తిసం పొందాము అని వారన్నారు. అయితే తప్పుడుగా పొందారు తుషరా. కాబట్టి అతడు తిరిగి బాప్తిసం వారికిచ్చాడు. మంచిది. ఇప్పుడు దీన్ని గమనించండి. ఈ స్త్రీ బోధకులు వారి లోపలికి వచ్చి వారు అధికారాన్ని వారు కలిగి ఉన్నారని వారు అనుకుంటున్నారు. అయితే వారు అలాగు చేయుట ఖచ్చితంగా దేవుని యొక్క అనుమతి కాదు. మనమిక్కడ ఈ అంశం పైన ఉండగానే అందులో ఈ స్త్రీలు అది ఎలాగు చెప్పబడింది, మీలో ఎవరైనా ఆత్మ సంబంధి కాని ప్రవక్త గాని ఉండినట్లయితే నేను ప్రభు యొక్క ఆజ్ఞలు వ్రాయుచున్నానని అతను ఎరుగవలను. అయితే అతడు ఎరుగునివాడైతే ఎరుగునివాడుగాని ఉండవలను. ఆ కారణము చేతనే ఈ మందిరం స్త్రీ బోధకులను, స్త్రీ సంఘ పరిచారకులను, ఈ సంఘం యొక్క ఏ కార్యనిర్వాహకమైనను స్త్రీ చేయుటకు ఈ మందిరం అనుమతించదు. ఎందుకనగా ఇక్కడ లేఖనమున్నది, అది తేట తెల్లముగా ఉన్నది. ఇప్పుడు బైబిల్ తెలుపుతున్నది, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచనమనగా ఆ మాటకు అర్థమేంటి? దాన్ని చూడు. అది ఆత్మ ప్రేరణ చేత ఒకటి చెప్పుట లేదా ఒకటి ముందుగా తెలుపుట, అది బహుళార్థకు మాట శుద్ధీకరించబడుట అను దానివలే అర్థం. శుద్ధి చేయబడి పరిచర్యకై ప్రక్కన పెట్టుట. అవునా? అది అనేక అర్థములు గల మాట. ఒకదానికంటే అనేకమైన మాటలు అర్థములుంటవి. ఇక్కడ మనకు ఆంగ్లంలో అనేకమైన ఉన్నట్లుగా బోర్డ్ బల్ల అనే మాట వల్లే. బల్ల అనగా అర్థమేంటి? నీవు చెప్తావు అతడు పొందుకునేది అతడు చెల్లించాడు అని అంటావు. కాదు, అతని భావం అది కాదు. అతడు ఒక రంధ్రం చేశాడు అని అర్థం. కాదు, అతడు అతనిని విసిగించాడు అని అర్థం. లేదా చూశారా, కేవలం ఒక్క మాటే. నీవు దేని గురించి మాట్లాడుచున్నావో అది ఎరిగుండవలసి ఉన్నది. అవునా? ఆ విధముగా ఉంటుంది ఇది. ఈ బహువచనపు మాట మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. దేవుడు చెయ్యి ఒకే ఒక మార్గము. ఈ బాప్టిస్టు చెప్పాడు, మేం పరిశుద్ధాత్మను పొందాము మేము నమ్మినప్పుడు అని. నేను చెప్పాను. అతడన్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ విధముగా అది అతడు అక్కడ పెట్టాడు. అతను చెప్పాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది నిజమే అని ఎంతమందికి తెలుసును? ఒక సహోదరిని సాతాను ఎంత సులభంగా జారవిడుస్తుందో చూడు. చూశారా, ఎంతో సులభం. అది లేఖనము. సహోదరుడా, ఇందులో నేను నీకు తెలుపుతున్నాను, ఇందులో నీవు ప్రవేశించకుండా నీవు అభిషేకించబడలేవు. నీవు రహస్య స్థలాలకు వెళ్లి ప్రార్థించాలి. ప్రజలు చెప్తారు, నీవెందుకు బయటకు వెళ్లి ప్రజలను చూడకూడదు? సహోదరుడా, ప్రజలతో మాట్లాడటానికి నీవు వెళ్ళుచున్నట్లయితే లేక వారికి బోధించడానికి నీవు వెళ్ళుచున్నట్లయితే దేవునికి నీవు నీవుగా కొంచెం సేపు దూరంగా ఉండటం మంచిది. ఆ వేదిక యొద్దకు వెళ్ళక మునుపు. నిజం. చూశారా, సాతానుడు తెలివైనవాడు, అమితమైన తెలివైనవాడు. గమనించు, అతడు చెప్పాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నిజమేనా? నమ్ముడు కంటే అబ్రహాముకి ఏమి చేయగలడు అని అతడు అన్నాడు. అదే అతడు చేయగలడు అని నేను చెప్పాను. అతడు అన్నాడు, నీవైనా ఇక మరి ఎవరైనా నమ్ముడు కంటే మరి ఏమి చేయగలరు? అది మాత్రమే మనం చేయగలం అని నేను చెప్పాను. అయితే చూడు సహోదరుడా, దేవుడు అబ్రహాముకి విశ్వాసాన్ని గుర్తించాడు లేక సమాధాన పడ్డాడు. ఆయన అతనికి గుర్తు ఇచ్చాడు, నిబంధన ముద్రగా సున్నతి గుర్తును ఇచ్చాడు. చూశారా, ఆయన అతనికి ఇచ్చాడు. ఆయన చెప్పాడు, నేను నీ విశ్వాసమును గుర్తించాను, కాబట్టి నేను నీకు గుర్తు ఇవ్వబోతున్నాను, తద్వారా నేను నిన్ను అంగీకరించున్నానని. కాబట్టి ఆయన అబ్రహాముకు సున్నతి చేశాడు, అదే నిబంధన ముద్ర. ఇప్పుడు ఈ దినమున ఒక స్త్రీ ఆ నిబంధనలో ఉండలేదు, కేవలము వివాహిత స్త్రీ మాత్రమే. స్త్రీకి సున్నతి జరిగించలేము, తెలుసుకో. కాబట్టి ఆమె రహస్యం ఉన్నది. కాబట్టి ఆమె యొక్క భర్త ఒక్కటే, వారికి ఇద్దరు కాదు, వారు ఒక్కటే. ఎంతమందికి అది తెలుసు? లేఖనము అలాగ చెప్తుంది. కాబట్టి ఆమె వివాహము చేసుకున్నదై ఆ తర్వాత ఆమె ఒకటవుతున్నది. అలాగే ఇక్కడ లోపలికి వెళ్లి ఇక్కడ తిమోతిలో చూడు, అదే విషయం చెప్పబడినది. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినీడిలా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. అయితే అప్పుడు పాత నిబంధనలోని సున్నతి శరీరమందు జరిగను. అయితే ఈ కృత నిబంధనలో యోవేలు చెప్పుచున్నాడు, సమస్త శరీరుల మీద నా ఆత్మను కృపించదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదను. ప్రవచనము అను మాటకు బోధ చేయుట అనే అర్థము కాదు. ప్రవచనం అనగా ఆత్మ ప్రేరణ వలన ఒక అనుభవం చెప్పుట లేదా జరగనయున్న ఒకదానిని తెలియచెప్పుట. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారని మనకు తెలుసును. వారి నేడు భవనములో మాట్లాడలేదు, సంఘములో మాట్లాడలేదు, సభలో మాట్లాడలేదు, ఒక ఉపదేశరాలుగా ఉపదేశకురాలుగా. అయితే చూశారా అన్నా, ఆలయంలో ఉన్న అనేకులు వారు ప్రవక్తులు. మిరియాము ప్రవక్తి. ఆ విధముగా ఆమె పైన పరిశుద్ధాత్మ ఉన్నది, అది నిజం. అయితే ఆమె స్థానమందు ఆమెకు హద్దులున్నవి. ఈ దినమందు స్త్రీలు ప్రవక్తులుగా ఉండగలరు, నిజం, ఖచ్చితం. అయితే ఉపదేశకులు మొదలైన వారుగా ఉండరు. ఇక్కడ వేదికకు వెనకన ఉండరు. నీవది చేసావా? బైబిల్ నీవు వ్యతిరేకంగా చేస్తున్నావు. బైబిల్ ఇక్కడొకటి చెప్పి అక్కడ మరొకటి చెప్పలేదు. అన్ని వేళల్లో అది ఒకే ఒక విషయాన్ని చెప్పవలసి ఉన్నది, లేదా అది దేవుని యొక్క వాక్యం కాదు, అవునా? కాబట్టి మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు. దాని అర్థం జరగనన్న విషయాలు చెప్పుట లేదా సాక్ష్యమిచ్చుట. నీవు దాన్ని పైకి చూడు. బైబిల్ నిఘంటువును నీవు తీసుకుని అది సరో కాదో చూడు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదరు. ఒక నటించే స్త్రీని గుర్చి లేక ఈ విధముగా చెప్పుకునే స్త్రీని గుర్చి కూడా బైబిల్ తెలుపుతున్నది. ఇది కెథలిక్ సంఘములోను పనిచేయడు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్న చిన్న అంశములోనూ ఉండను. ప్రకటన గ్రంథము తిప్పుదాము. మనమిక్కడ దాన్ని సమీపంగా ఉన్నాం కనుక 2:20 తీద్దాం. అది ఎంతగా దయ్యపు సమర్థముగా ఉన్నదో నీవు చూచి నీవు గ్రహించగలుగుతావు. ఈ కడవర దినాల్లో ఏమి జరగనయ్యున్నదో మాట్లాడుట. ఇవి ఎలాగో ఈ స్త్రీ ఏమయ్యున్నదో జ్ఞాపకపుచ్చుకోండి. కెథోలిక్ సంఘం ఒక స్త్రీ. మనం ఇప్పుడే చదివాం, అవును కదా? ఇప్పుడు వినండి, అది ఏ విధంగా చెప్తుంది. ప్రకటన 2:20 ఈ తయతైర సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయనను ఇది మధ్యనున్న సంఘం. చీకటి కాలంలోకి వెళ్లిపోయినది. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకునుచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూశారా? నీవెప్పుడైనా గమనించట్లయితే ఈ సంఘకాలను కనిపెట్టు. తరువాత మనం ముగిద్దాం. ఉదయం ఈ మిగతా విషయాలు తీసుకుందాం. గమనించు, యూదుల మందిరంలోని బంగారు దీపస్తంభం లోపల సముఖము రొట్టె మొదలగనవి. అక్కడ 7 బంగారు దీపస్తంభాలున్నవి. మీ అందరికది తెలుసు, అవును? అక్కడ 7 సంఘకాలాలు ఉన్నవి. 7 సంఘకాలాలు గుర్చి మాట్లాడినట్లుగా ఉన్నది. ప్రకటన 1లో మీరు గమనించినట్లయితే యేసు 7 సంఘకాలాల మధ్య 7 సువర్ణ దీపస్తంభముల మధ్య నిలబడినట్లుగా మనము కనుగొనగలము. అతని వెనుదిరికి చూచినప్పుడు మనిషి కుమారుని పోలిన ఒకనిని వస్త్రము ధరించుకుని యుండుట చూశాడు. అది ఎలాగూ దీపస్తంభముల మధ్య పెళ్లి కుమార్తె నిలబడి యుండుట గీయబడినది అలాగున్నది. పాత నిబంధనలో ఈ ఒక్క దీపమును లేక ప్రమిధను దాన్ని వెలిగించి మరొక దీపమును తీసుకుని దాంతో దానిని వెలిగించి మరొక దాన్ని ఆ విధంగా ఆ 7 దీపస్తంభములు వారు వెలిగిస్తారు. ప్రారంభమును మీరు గమనించినట్లయితే దేవుడు యూదులతో సంప్రదింపులు ఆరంభించినప్పుడు వారు బంగారు యుగాన్ని అనుభవించారు. ఆ తర్వాత యూదులతో సంప్రదింపులు జరిగిన చీకటి కాలం, దేవుడు యూదులతో సంధించిన ఆ కాలం అహాబు యొక్క పరిపాలన. అక్కడ సంఘకాలాలు నీవు చదివి గమనించితే దానికి తిరిగి అదే ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన చెప్పియున్నాడు, కొద్ది సంగతులకు పూర్వము యూదులకు సాక్షాత్తు అంధకార యుగము 1500 సంవత్సరాలు వారు కలిగున్నారు. లేక అహాబు యొక్క కాలము అది. వారికున్నటువంటి అంధకారమయమైన కాలము అహాబు యెజెబెలును పెళ్లి చేసుకుని ఇస్రాయేల్ మధ్యకు విగ్రహాలను తీసుకుని వచ్చాడు. అహాబు యెజెబెలు యొక్క దేవునే ప్రజలు ఆరాధించిన వారిగా చేశాడు. మీకు జ్ఞాపకమున్నదా? వారు చెట్ల గుబురులను తీసుకుని దేవునికి బలిపీఠములుగా చేశారు. ఎలీషా కేకలు వేశారు. అతడొక్కడే ఉన్నాడని, అయితే బయలుకు సాగిన పడిన వారు 700 మంది ఉన్నారు దేవునికి. మీకది జ్ఞాపకమున్నదా? అది బయటకు వచ్చుచున్న ఏర్పరచుకునే సంఘానికి పొలికై ఉన్నది. చూశారా అది ఎక్కడ ఎలాగున్నదో? మొదటి సంఘకాలాన్ని మీరు గమనిస్తే మొదటి సంఘము ఎఫెసు సంఘము, అది పెద్ద సంఘము. నీలో ఇంకా జీవమున్నది అని ఆయన అనుచున్నాడు. ప్రతి ఒక్క సంఘాన్ని నీవు గమనిస్తే అది కునికిపోటుకు ఆరంభమై కునికిపోయి తయతైర వరకు అది వచ్చినది. ఆ తర్వాత 1500 సంవత్సరాలు, ఆ తర్వాత అటుపక్కకు అది వచ్చినది. నీకు కొద్ది వెలుతురు మాత్రమే ఉన్నది. నీ యొక్క దీపస్తంభము తీసివేయబడుకున్నట్లు నీకున్న దానిని బలపరచుము. అది క్రిందికి వచ్చినది. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘము, ఆ తర్వాత లౌతిక సంఘకాలము. ఇక్కడే ఆ సౌందర్యం ఉన్నది. ఓ, నేను దాన్ని ప్రేమిస్తున్నాను సహోదర స్మిత్. చూడు, ఇది చూడు. ఈ సంఘ కాలంలో నీవు ముందుకు సాగేకున్నది ఇది గమనించు. మొదటి సంఘము ఎఫెసు, ఎఫెసు సంఘకాలము, ప్రతి ఒక్క సంఘకాలము మీరు గమనిస్తే ఈ 1500 సంవత్సరంలో వచ్చే వరకు మీకు సమయం ఉంటే మీరు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ రాత్రి మీరు మందిరానికి రాకముందు వేకువని లేచి ప్రకటన 1, 2, 3 అధ్యాయాలు చదవండి. ప్రతి ఒక్క సంఘకాలాన్ని మీరు తెలుసుకుంటారు. ఆయన చెప్పాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగననలేదు. 1500 సంవత్సరాల వరకు ఈ తేతయరా చీకటి యుగమునకు వచ్చే వరకు ఆయన తెచ్చే వరకు ఆ తర్వాత ఆయన ఆ వేపనికి వచ్చి ఇలా చెప్పి ఉన్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే. ఈ సంఘకాలములు ఏ ఒక్కటి కూడా లేక ఫిలదెల్ఫియా సంఘకాలము ఆ పేరును ఎన్నడూ పైకెత్తలేదు. ఆ పేరు లేనేలేదు. కారణం ఈ కాలమందు ఆ పేరు వెడలిపోయినది. ఇప్పుడు అక్కడే ఆ అబద్ధ బోధకులకు దాన్ని ఎలా పెట్టగలము? కెత్తలిక సంఘము వాటన్నిటికీ తల్లి అని, అది తల్లి అని నీకు చూయించుచున్నది. అది తల్లి మర్మము బబులోను. అది అదే చూడు, ఈ సంఘకాలము అది బయటికి వచ్చినప్పుడు అది కొద్ది కొద్దిగా వెలుగు ఉన్నది, తగ్గి తగ్గి తగ్గిపోయినది. ఆ తర్వాత అది తిరిగి సంస్థాపక సంఘంలోనికి వచ్చినది. ఈ 1500 సంవత్సరాలు ఆమె ఇప్పుడు బయటికి వచ్చినది ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘముగా కాదు, అయితే ఒక కేథలిక్ సంఘముగా వచ్చినది. లూథర్ వచ్చి ఏమి చేశాడు? ఒక లూథరన్ సంఘముగా. బాప్టిస్ట్ వచ్చి ఏమి చేశాడు? ఒక బాప్టిస్ట్ సంఘముగా. ఆయన నామమును కాదు, ఆయన నామమును కాదు, మరొక నామము. నీకు నామమున్నది, నీకు పేరున్నది. ఆకాశము క్రిందనున్న మరి ఏ నామమున మనం రక్షించబడము? ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే. నీవు జీవించుచున్నావని నామము, నీవు జీవించుచున్నావని పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడివే. అదే ఆ సంఘశాఖ. ఓ, నేను ప్రెస్బిటేరియన్ను. మరి నీవు మృతుడివే. ఓ, నేను బాప్టిస్టును. నీవు మృతుడివే. యేసుక్రీస్తులు నీవు సజీవుడిగా వచ్చినప్పుడు మాత్రమే నీవు సజీవుడువు. అవునది నిజం. నీటిలోని యొక్క అబద్ధపు బాప్తిస్మములు, అబద్ధపు బాప్తిస్మం చిలకరింపు, ముంచడానికి బదులు కురుమరింపు, ప్రభువైన యేసుక్రీస్తు నామానికి బదులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని వాడుట, ఈ అబద్ధపు విషయాలన్నీ ఎంతో కుండపోతగా పోయబడినవని బైబిల్ మాట్లాడుతున్నది. ఇక్కడ మన వారితో సహిద్దాము, నా సంఘము దీనిని ఈ విధముగా నమ్మను. అయితే బైబిల్ చెప్తుంది దీనిని, చూశారా? అలాంటివేమీ లేవు, అలాంటివి ఏమీ లేవు. వారి యొక్క నాలుకలకు వారు ఎన్నడూ అతికించుకున్నట్లు, పరిశుద్ధ మహాప్రసాదము తీసుకున్నట్లు బైబిల్లో ఏ స్థలములో లేదు. పూజారులు ద్రాక్షసములు త్రాగి పరిశుద్ధాత్మని పిలిచినట్లు బైబిల్లో లేదు. కరస్పర్శ చేసి సహవాస సూచనగా కుడి చేతిని అందించి దాని పరిశుద్ధాత్మని పిలుచుట బైబిల్లో ఎవరూ చేయలేదు. లేచి నిలబడి ఇప్పుడు నేను ఒక విశ్వాసిని, పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్పుట ఈనాడు లేదు. అది అలాగైతే ఎదుగో ఇక్కడ అపోస్తుల కార్యములు 2 ఈ విధముగా చెప్పబడుతున్నది. పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు ఒక రోమా పూజారి రహదారిన వచ్చి తన చొక్కాయి కాలరు వెనుకకు త్రిప్పాడు. అతను నడుచుకుంటూ చెప్పాడు, ఇప్పుడు మీరంతా మీ నాలుక అంటించుకోండి, పరిశుద్ధమైన మహాప్రసాదం తీసుకోండి. మొదటి సహవాస ఆరాధన అపోస్తుల కార్యంలో 2 ఆ విధముగా చదవబడు కదా. ప్రొటెస్టెంట్ వారైన మీరు అలాగే తప్పుడుగా ఉంటున్నారు. ఆ దినానికి రండి. ఇప్పుడు మెథడిస్టు వారైనా మీ యుద్ధకు వచ్చినప్పుడు కుడిచేయి వారిపైన పెడతారు, సహవాసం యొక్క కుడిచేతిని వారికిస్తారు, 6 నెలలు అర్హత నిశ్చయత నిశ్చయిస్తారు. అపోస్తుల కార్యం 2లో మీరు ఎక్కడ చదివారు? చూశారా? మీరు ఎక్కడ దాన్ని పొందుకున్నారు? గమనిస్తున్నారా? అది ఇలాగ చెప్పబడినది, వారంతా ఏక మనసుకులై ఒక చోట కూడి ఉండగా అక్కడ ఏ బిషప్ వచ్చి ఇది చేయలేదు, అక్కడ ఏ పూజారి వచ్చి అది చేయలేదు. అయితే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశమున అకస్మాత్తుగా వారు కూర్చునియున్న ఇల్లంతయు నిండెను. ఆ విధముగా వారెక్కడ దాన్ని పొందుకున్నారు? అవునండి, మహిమ నుండి వచ్చిన బలమైన గాలి వంటిది రహదారిపై నుండి కాదు, లేక ఒక సంఘశాఖ ఎదురుండి కాదు. జీవించుచున్నావని పేరు ఉన్నది నీకు, అయితే నీవు మృతుడవు. మీ యొక్క మూఢనమ్మకాలు మరియు సంఘశాఖలు ఆ విధముగా దేవుని నిరోధిస్తున్నవి. మేమిది నమ్మాం, అద్భుతకరాలు జరుగు దినాలు గతించినవి మేము నమ్ముచున్నాము. ఆ విధంగా చెప్పిన వాడు అబద్ధ ప్రవక్త. నీవు కరస్పర్శ చేయగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు అని చెప్పిన వ్యక్తి అబద్ధ ప్రవక్త. నీవు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతావు అని చెప్పిన వాడు అది అబద్ధ ప్రవక్త. బాప్తిస్మానికి బదులు నీకు చిలకరింపులు చేయవచ్చును, నీ మీద కృమరించవచ్చును అని చెప్పిన వాడు అబద్ధ ప్రవక్త. బైబిల్లో దానికి లేఖనమేనప్పుడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం పొందుము అని చెప్పేది అబద్ధ ప్రవక్త. ఎవరైనా ఆ విధంగా బాప్తిసం తీసుకున్న గాని, ఎవరైనా ఆ విధంగా బాప్తిసం తీసుకుని గాని బాప్తిసం ఇవ్వమని కాని బైబిల్ గ్రంథంలో ఏ లేఖనము లేదు. యేసుక్రీస్తు నమ్మును తప్ప యోహాను శిష్యులు మాత్రమే పరిశుద్ధాత్మ పొందుటకై వారు వచ్చి తిరిగి బాప్తిసం పొందవలసి ఉండెను. అవునది నిజం. అది యేసునామ సిద్ధాంతము కాదు. యేసునామ సిద్ధాంతం నాకు తెలుసును. అది కాదు, అది బైబిల్ సిద్ధాంతం. అవునది నిజం. అయితే అక్కడే నీవు ఉన్నావు, దానితో నీవేమి చేస్తావు? అక్కడే మీ అమ్మ ఉన్నది, ఆ మూడు సిద్ధాంతం యొక్క తల్లి అక్కడే ఉన్నది. బైబిల్ వెనుకకు నేరుగా చూచి ఎక్కడైనా ఎవరైనా చిలకరింపును పొందారేమో నాకు చెప్పు. మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, కేథలిక్, బైబిల్ గ్రంథములు ఎవరైనా చిలకరింపు పొందారేమో నాకు చూయించు. పాపు క్షమాపణ నిమిత్తం బైబిల్లో నీళ్లు మీద పోయబడుట ఎక్కడ ఉన్నదో నాకు చెప్పు. అది ఉద్ధరించబడుట నీవెక్కడైనా కనుగొనగలవా? నీవు ఆ విధంగా చేసినట్లయితే నా ఎందుకు రా, ఒక అబద్ధ ప్రవక్త నేను తప్పు చేశాను అని చెప్పబడి గురుతు నా వెనుక పెట్టుకుని ఈ వీధిలో నడుస్తూ వెళ్తాను. లేదా బైబిల్ అంతటిలో ఒక స్థలమును చూడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామమున ఎవరైనా బాప్తిసం పొందారేమో కనుగొనగలవా? 180 పాళ్లు మేలో బాప్తిసం పొందినట్లుగా ఆ విధముగా ఎవరైనా బాప్తిసం పొంది ఉన్నారేమో నాకు చూయించు. అబద్ధ ప్రవక్త అయిన ఒక గురుతు నా వీపును తగిలించుకుని దానితో రహదారిపై నేను నడుచుకుంటూ వెళ్తాను. ఎవరైనా ఎప్పుడైనా బాప్తిసం పొంది ఉన్నారేమో నాకు చూయించు. కొత్త సంఘములో వారు ఆ రానవసరం లేకుండా తిరిగి పొందని వారు. యేసు నామములో మాత్రమే కాదు, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, మన ప్రభుని యేసుక్రీస్తు నామములో. అవునది నిజం. అది సరైనదో కాదో అవును చూడు. సరే, ఇక్కడ ఏంటది? ఆమె వేశ్యలకు తల్లి. ఆమె వేశ్య కావడానికి దానిని చేసినదెవరు? ఆమెను వ్యభిచారిణిగా చేసినదెవరు? ఆమె యొక్క సిద్ధాంతమే. ఆమెను వేశ్యుడిగా చేసినదెవరు? ఆమె యొక్క సిద్ధాంతమే. ఓ హేతు చేతనే వారి యొక్క సంఘశాఖలను, వారి మూడు సిద్ధాంతాలను మేము సహించము. నిర్మలంగా ఈ బైబిల్తోనే మేముంటాము. అందులో నీవెంత బాగున్నది నాకు తెలియదు. అయితే నీవది బోధించబడితేవి. అవును, అది నీ ఇష్టం. అందులో నీవు జీవించడకు నేనేమి చేయలేను. సత్యమేమైనదో అది మాత్రమే నేను నీకు చూయించగలుగుతాను. ఆ కారణము చేతనే మేము సంఘశాఖ కాదు. అలాంటి చెత్తలోకి వెళ్లిపోయి మాకు మేము అపవిత్రపరచుకుంటకు నేను ఇష్టపడను. అలాంటి మూడు సిద్ధాంతములకు రాసుకుని రాపిడి రానివ్వము. ప్రభు కొరకు తృణీకరించబడిన కొద్ది మంది మార్గాన్ని నేను స్వీకరిస్తాను. వాక్యమెదుటను, దేవునిదుటను పవిత్రంగాను నిర్మలంగాను నేను ఉంటాను. ఎవరి రక్తము నా వస్త్రంపైకి రానివ్వనని చెప్పి అక్కడ నిలబడతాను. ఆ విధముగా మనం బ్రహ్మాంటామనికల్లో ఉందాము. అందుచేతనే మేము అసెంబ్లీస్ వారిమి కాదు. అందుచేతనే మేము వన్నెస్ వారము, ఏకత్వం వారము కాదు. అందుచేతనే మేము జీసస్ ఓన్లీ, యేసు మాత్రమే వారి వారము కాదు. అందుచేతనే మేము మెథడిస్ట్ వారము కాదు. అందుచేతనే మేము బాప్టిస్ట్ వారము కాదు. అది కేవలం చిన్న మందిరం. ఇక్కడ మాకు ఏ సంఘశాఖలు లేదు. మేము స్వతంత్రులము క్రీస్తులో. అందుచేతనే మేము చేయి వాటిలో మేము నిలబడతాము. దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుడు మాకు సహాయం చేయుచున్నాడు. ఎందుకు మేము సహవాస ఆరాధనలో పాల్పొందుతామో, పాదపరిచర్యలో ఎందుకు పాల్పొందుతామో మీకు మేము చెప్తాం. వారు పాపములో ఉన్నట్లయితే అట్టి సభ్యులను ఎందుకు అనుమతించమో మీకు చెప్తాం. ఆ కారణము చేతనే 2-3 వారములు ఒక సభ్యుడి యొద్ద నుండి మరి ఒక సభ్యుడి యొద్దకు వెళుచున్నాను. ఎక్కడైతే కొద్ది కొద్దిగా గడబడిలున్నవో అక్కడకు బయటకు వెళ్తూ ఉంటారు. ఒకరు మరొకరితో మాట్లాడరు. రహదారిని పైన వెళ్తూ తలతిప్పుకుంటారు, తప్పుకొని పోతూ ఉంటారు. అది నీకు సిగ్గు. శుభప్రదమైన దేవుని పాత్ర ఇక్కడ బలిపీఠం యొద్ద తీసుకుంటూ అలా చేయ వారికి సిగ్గు. ఎందుకనగా మీరు సహోదరి సహోదరులు. మీరు వారి టెలిఫోన్ తీసుకుని ఒకరిని గుచ్చి ఒకరు ముళ్ళు గుచ్చినట్లు మాట్లాడట. మీరు ఆ విధముగా ఉన్నట్లయితే క్రైస్తవునిగా పిలుచుకుంటూ సరిపోదు. అవును, ఒకరిని గుచ్చి మీరు మంచిగా మాట్లాడలేకపోతే అసలు మాట్లాడకండి. వారి టెలిఫోన్లు ప్రక్కన పెట్టండి. జ్ఞాపించుకో, దేవుడి మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అలాంటి ఆత్మ మీలో ఉన్నతి కాలము మీరు దేవునితో సరిగా లేరని మీకు తెలుసు. మీరు తెలుసుకోండి, ఒక మనిషి తప్పు చేసిరంటే అతను ఎందుకు వెళ్లి అతనితో సమాధానపరచు? నీవు సమాధాన పడలేనట్లయితే ఒకరి నీతో తీసుకుని వెళ్ళు. దేవుడు తన సంఘాన్ని క్రమపరచలేకున్నాడన్నట్లు ఆశ్చర్యమేమీ లేదు. కారణం, నీవు సరిగా చేయట్లేదు. నీ ఫోన్ తీసుకుని దీని గురించి మాట్లాడుకంటే, ఏమి జరిగినది అని మాట్లాడుకంటే, చిన్న చిన్న మర్యాదలు ఇవి మాట్లాడుకంటే, అది చేయటం కంటే బైబిల్ ఏమి చెప్పినదో అదెందుకు మీరు చేయకూడదు? ఒక సహోదరుడు ఒక అపరాధంలో పడినట్లయితే అతను ఎందుకు వెళ్ళు? అతను నీవు సమాధానపరచగలవో లేదో చూడు. సరే, అతను నాకు చేశాడు, అతను ఏమి చేసినది నాకు అనవసరం. ఎలాగైనా అతని ఎందుకు వెళ్ళు. అతను నీ ఎందుకు రమ్మని చెప్పట్లేదు. అతను తప్పు చేసినట్లయితే నీవే అతనికి అతను ఎందుకు చేరు. నీవు చెప్తావు, అతనే తప్పు చేశాడు, అతనే నా ఎందుకు రావాల్సి ఉంటుంది. అలాగ బైబిల్ చెప్పట్లేదు. నీవే అతని ఎందుకు వెళ్ళమని బైబిల్ తెలుపుతున్నది. అతను తప్పు చేస్తే నీవు అతని ఎందుకు వెళ్ళు. అలాగైతే అతను నీ మాట వినకపోతే ఒక సాక్ష్యముగా ఒకరిని నీతో తీసుకుని వెళ్ళు. ఆ తర్వాత అతడు ఆ సాక్షిని చూడనట్లయితే ఆ తర్వాత ఇప్పుడు నేను మీ సంఘ కాపరిని తీసుకుని వెళ్తాను. అప్పుడు నీవు అతనితో ఇలాగూ చెప్పు, నేను దాన్ని సంఘానికి తెలియచేయబోతున్నాను. ఇప్పటి నుండి 30 దినములుగా సహోదరులారా, మీరు దాన్ని సరిచేయకపోతే ఈ సహోదరుడు సమాధాన పట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీవది చేయవు. 30 దినాల్లోగా మీరు దాన్ని సరిచేయకపోతే ఆ తర్వాత ఏమి జరుగుతుంది? నీవిక మాలో ఒకడవు కానే కాదు. బైబిల్ తెలుపుతున్నది సంఘం యొక్క మాట అతడు విననట్లయితే అతడు మీకు అన్యుడుగాను సుంకరిగాను ఎంచవలెను. మీరు గమనిస్తున్నారా, సంఘం యొక్క భద్రతలో ఒక సహోదరుడున్నంతకాలము క్రీస్తు యొక్క రక్తము అతనిని భద్రపరుస్తున్నది. ఆ కనుమచితని సంఘము ఇష్టమొచ్చిన రీతిగా దొరుటకు మేము అనుమతించము. నేను అంటలేదు ఇది బాప్టిస్ట్ సంఘం యొక్క సిద్ధాంతమని, లేక ఇది బ్రహాం టాబర్నికల్ యొక్క సిద్ధాంతమని. మీరు చేసినట్లయితే ఉదాహరణగా మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి, ఇద్దరు మనుషులు లేయో మరియు నేను, నీవు చెప్పవలసి ఉన్నది లేక నేను చెప్తాను, అతడు నాయుడులా తప్పు చేశాడు, వ్యత్యాసం ఏమీ లేదు, నేనే అతడి వద్దకు వెళ్లవలసి ఉన్నది. అతడు ఈ సంఘం యొక్క ఒక సభ్యుడు, అతడు క్రైస్తవుడయ్యాడు, అతడు నాతో కలిసి వరుసలో ఉండి సహవాస ఆరాధనలో పాలు పుచ్చుకుంటున్నాడు. ప్రభుని యేసు నామమున మేము బాప్తిసం పొందాము. ఒకరి ఎడల ఒకరము సహోదరులమై యథార్థంగా ఉంటేమి. తరువాత ఒకటి జరిగినది, అది మనిషి కాదు, 190 పాళ్ళు దయ్యం ప్రజల మధ్యకి వస్తుంది. అది ప్రజలు కాదు, అది దయ్యం. దయ్యం అది చేయుట నీవు అనుమతించినది కాలము. నీవు నీ సహోదరుని బాధకే బాధనే కలుగు చేస్తావు. అవునది నిజం. లయోలోను నాలోను ఒకటి తప్పున్నది, మేం వెళ్లి దాన్ని సరిచేసుకోవాలి. ఏదైనా ఉండుటా నీవు చూస్తే, మీరు మా ఇద్దరు వచ్చి మీ ఇద్దరు అబ్బాయిలు కలిసి ఇక్కడికి వచ్చినచో మేము ఈ విషయాన్ని సరిచేస్తాం. ఆ తర్వాత అది అక్కడికి వచ్చినట్లయితే, అది తెలుసుకుంటే వచ్చినట్లయితే, మేమిక్కడ ఉన్నాము మేము ఒప్పుకోము అని నేను చెప్పినట్లయితే మొదట అలాగైతే ఆ విధంగా సంఘానికి రా. దాని గురించి నీవు ఏమీ చేయనంత కాలము యేసుక్రీస్తు రక్తము మమ్మల్ని ఇద్దరిని భద్రత చేస్తుంది, కబడుతుంది. చూశారా? అయితే ఆ పాత క్యాన్సర్, ఆ పాత కొరుకుడు పుండు మరో కొరుకుడు పుండుగా ఆరంభమవుతుంది. ఆ కొరుకుడు పుండు ఇంకొక కొరుకుడు పుండుగా తయారవుతుంది. అదంతా సంఘం అంతటిలో ప్రాకిపోతుంది. ఆ తర్వాత నీవు సంఘానికి వచ్చిన స్థానానికి నీవు వస్తావు, చల్లబడిపోతావు. సమాజపు సభికులు రాకమునకు కాపలాదారుడు వచ్చి మంచుగడ్డలు పగలగొట్టవలసి వచ్చును. అది నిజమేనని నీకు తెలుసును. చల్లగా ఉండును. ఒకరు చుట్టూ కూర్చుంటే ఏంటో తెలుసా? ఏంటి చెప్పొద్దు. మేమెంతో ఆత్మ సంబంధముగా ఉండేవారము. సరే, ఏం జరిగినది? నీవు బాగా పరిగెత్తితివి. విషయమేంటి? చూశారా, నీ పాపము నిన్ను వేరు చేసినది. అందుకొరకు దేవుడు బాధ్యుడు. సహోదరులారా, ఈ సంగతిని ఇప్పుడు చక్కబెడదాము. నాలో ఏతపిదము లేదు, లియోలో ఏతపిదము లేదు. మా ఇద్దరి మధ్యకు వచ్చిన దయ్యం, అవునది నిజం. విషయాన్ని చక్కపరుచుకో, అతని ఎందుకు వెళ్ళు. తరువాత అతడు ఆలకించకపోతే లేదా నేను వినకపోతే అది ఏ మార్గమైనప్పటికీ అలాగైతే సంఘానికి అది తెలియచేయి. ఆ సంఘానికి 30 దినముల్లోగా వచ్చి సమాధాన పడకపోతే అలాగైతే యేసుక్రీస్తు భద్రత నుండి అతడు బయటకు వెళ్లిపోయాడు. మనం అతన్ని పొగొట్టుకున్నాము, అది ఖచ్చితంగా నిజం. ఆ తర్వాత ఏమి జరుగుతుందో కనిపెట్టు. తరువాత దేవుడు క్రమశిక్షణ తీసుకుంటాడు. నీ చేతుల్లో నీవు పైకెత్తావు, నీవు చేయగలిగినంతా నీవు చేశావు. కొద్దిసేపు దేవుడు అతను తీసుకుంటాడు. ఆయన వానిని దయ్యానికి అప్పుజెప్తాడు. అప్పుడు అతను వస్తాడు. అతను రానట్లయితే అతని జీవిత దినములు కొద్దివైపోతవి. దేవునితో సరిచేసుకుని ఒక సహోదరుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథములు మీకు జ్ఞప్తుందా? ఎంతమందికి ఆ విషయం జ్ఞాపకమున్నది? అతడు తన పెంపుడు తల్లితో ఉంటున్నాడు. వారతన్ని బాగు చేయలేకపోయారు. పౌలు చెప్పాడు, అతని దయ్యానికి అప్పుజెప్పుడి నశించిపోయినట్లుగా. 2 కొరింథీయుల మీద కనుగొనగలరు. అతడు సరేయాడు, నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక మంచి స్నేహితుడు, అతని పేరు వినాలని నేను ఆశపడుతున్నాను. అతడు బోధకుడైన సహోదరుడు. ఆ బోధకుడు సహోదరుడు, అతని పేరు సహోదరుడు రాస్మసన్. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న అనేక మందికి దైవ సేవలకు మీకు అతని పేరు మీ కాగితాల్లో ఉన్నది. అది షికాగోలోని ఇంటర్ డినామినేషన్లకు సంబంధించినది. చూడండి, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, దైవ సేవకుడు. అతడు వెళ్లిపోయి ఒక కెథలిక్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అలాగ ప్రారంభించాడు. అతడు అదే ఇది మరొకటి చేయబోతున్నాడు. ఇంతకీ జరిగిందేమనగా అతడు ఇబ్బందులు పడిపోయాడు. అతని యొక్క నాన్న అతని ఎద్దుకు వెళ్లిపోయి ఇలా అడిగాడు, కుమారుడా, మీ నాన్నతో నీవు సమాధాన పడబోతున్నావా? అతడు తన సంఘంలోని కొందరు పరిశుద్ధ గుండ్రాలను పిలిచాడు. అతడు అడిగాడు, చూడు, ఈ సంఘముతో ఆ విషయాన్ని సరిచేసుకుంటావా అని అడిగాడు. అతడు చెప్పాడు, నాన్న, నీవు నా నాన్నవు, నేను నీకు ఎటువంటి ఇబ్బంది కలుగు చేయవలని అనుకోవట్లేదు. మంచిది, వెళ్లిపోయి సంఘ పరిచారకులలో ఒకరిని తీసుకుని అతనింటికి వెళ్లిపోయాడు. అడిగాడు, వెస్లీ, నేను నీతో మాట్లాడాలి, సంఘం ఎదురు నీ విషయాన్ని సరిచూసుకోవాలని ఉన్నదా? అతడు అతనికి రెండు చిన్న జవాబులిచ్చాడు. అడిగాడు, వెస్లీ, జ్ఞాపకముంచుకో, నేను ఆ సంఘమునకు సంఘకాపరిని, నేను నీ యొక్క నాన్నను. అయితే దేవుడు ఏమి చేయమని చెప్పాడో అది నేను చేయబోతున్నాను. నీవు సంఘముతో సరిచేసుకుంటానికి నేను నీకు 30 దినాలు ఇచ్చుచున్నాను, లేదా మేము నిన్ను దేవుని సన్నిధిలో ఉండి వెలివేస్తాము. నీవు నా స్వంత కుమారుడు, ఆయన నా స్వంత రక్షకుడు. చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు వెస్లీ. ఇప్పుడే నీ కొరకు నేను చనిపోతాను. అయితే దేవుని యొక్క వాక్యం యొద్దకు నీవు రావలసి ఉన్నది. చూడు తుషారా, నేను సంఘ కాపరిని, నేను ఆ మందకు కాపరిని. నీవు నా బిడ్డమైనప్పటికీ లేక నీవెవరైనప్పటికీ దేవుని వాక్యంతో నీవు సరిచేసుకునవలసి ఉన్నది. నీవది చేయవా? అలాగైతే నేను ఆయన యొక్క కాపరిగా ఉండటకు సరిపోను. అబ్బాయి, అది ఒక సంఘ కాపరి, అది ఒక మనిషి. నీవు అలా అనుకోవట్లేదా? అతడు ఒక మనిషి, అది అతని అబ్బాయికి తెలియచేశాడు, అతని గాయపరిచాడు. అతడు చెప్పాడు, అయితే ఏమి చెప్పాడు? ఎవరు నీవు గాయపరచబోతున్నావు, మనిషినా లేక నీ రక్షకునా? అలాగైతే మేము వెళ్లిపోతున్నామని అతడు చెప్పాడు. అతడిని చేయడు అని చెప్పాడు. నా సంఘానికి చెప్పాను అని అన్నాడు. అతడు, నా సొంత కుమారుడు వెస్లీ ఈ విషయంలో నా మాట వినటానికి నిరాకరించాడు, సంఘ పరిచారకుని మాట వినటకు నిరాకరించాడు. ఫలానా సహోదరుడా, దీనికి నీవే సాక్షివి. అవును, నేనే. సరే, రాబోతున్న ఆదివారం 8 గంటలకు ఇప్పటి నుండి 4 వారాలు ఈ సంఘంతో సరిచేసుకున్నట్లయితే, సరిచేసుకోకపోతే మేము నా కుమారుడైన వెస్లీని దయ్యానికి అప్పచెప్పుచున్నాం. శరీరం యొక్క నాశనము కొరకు యేసుక్రీస్తు రక్తము ఈ సంఘము ఇక అతనిని భద్రత తీసుకున్నదు అని చెప్పాడు. ఆ రాత్రి వచ్చినది, వేదిక ఎదురు నిలబడి ఉన్నాడు, 2 నిమిషాలు ఇక ఉన్నవి అని చెప్పాడు. సమయం వచ్చినది, అతడు చెప్పాడు, నా కుమారుడుగా వెస్లీ రాస్మసన్ ఈ సమాజముతోనూ సర్వశక్తిమంతుడైన దేవుడకు నీతోనూ చెప్పుచున్నాను, నీ యొక్క మాటల ప్రకారముగా మా రక్షకుడైన నీ కుమారుని ఉపదేశ ప్రకారముగా మమ్మలను విడిచిపెట్టి ఉన్నాడు. నేను నాతోనున్న ఈ సంఘము మా అబ్బాయిని అతని శరీరము నశించిన కొరకై, తద్వారా అతని ఆత్మ రక్షించబడ కొరకై దయ్యానికి ఇచ్చుచున్నాము. అదే చెప్పబడినది. 1 వారం 2 వారాలు బహుశా 1 నెల 2 నెలలు ఏమి జరగలేదు. ఒక రాత్రి వచ్చినది, వెస్లీ జబ్బుపడిపోయాడు. అతను రోగి అయి ఇంకా మరింత రోగిష్ఠి అయిపోయాడు. అతని వైద్యుని పిలిచాడు. వైద్యుడు వచ్చి అతని పరీక్ష చేశాడు. అతనికి 105 జ్వరమున్నది. దానికి కారణం తెలియరాలేదు. జబ్బు ఎక్కువైపోతున్నది. వైద్యుడు చెప్పాడు, అబ్బాయ్, నీకేమున్నదో నాకు తెలియట్లేదు, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. సరే, వైద్య నిపుణుని పిలిచారు. పిలుస్తాను అన్నాడు. వారు వైద్య నిపుణుని పిలిచారు. అతనెక్కడికి వచ్చాడు. వారు అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ప్రతిదీ పరీక్ష చేశారు. అతడన్నాడు, నేనేం చెప్పలేను, ఇతని చనిపోయేటట్లు ఇతడు చనిపోయేటట్లుగా అగుపిస్తున్నాడు. భార్య అక్కడి నిలబడి ఉన్నది, ఏడుస్తూ అలాగే ఉండిపోయినది. బిడ్డల పెడక చుట్టూ ప్రతి ఒక్కరూ ఉన్నారు. అతడు చెప్పాడు, అతడు చచ్చిపోతున్నాడు, అంతే. అతని నాడి శ్వాస తగ్గుముఖం పట్టినది. అతడు చెప్పాడు, నాన్ను పిలవండి. ఓ అవును, అది చేయు మార్గము అదే, అది అదే, నాన్నను పిలువు. అతని తండ్రి అతని చుట్టానికి త్వరగా ఆసుపత్రికి పరిగెత్తాడు. అతడు చెప్పాడు, నానా, నేనిక లేను, అయితే దేవుడు నా మాటలు ఆలకిస్తాడు, నేను ప్రతిదీ సరిచేసుకుంటాను, నేనది సరిచేసుకుంటాను. అవును, నేను చేసుకుంటాను, సరిచేసుకుంటాను. అవునండి సహోదరుడా, అతని ఊపిరి శరీర స్థితిలోనికి వచ్చినది. అదే ఆదివారంలో సంఘం ఎదుట నిలబడి ఈ సంఘం యొక్క సన్నిధానములో దేవునికి విరోధముగా నేను పాపము చేశాను, సంఘ కాపరి మాటలు వినటానికి నేను నిరాకరించాను, ఇక్కడ సంఘ పరిచారకుని మాట నేను నిరాకరించాను. అలాంటి చెడును నేను చేసినందుకు నన్ను క్షమించమని నేను సంఘమును అడుగుతున్నాను. దేవుడు నా జీవితమును కాపాడాడు, అతడు సరిచేసుకున్నాడని నేను మీతో చెప్తున్నాను. అవునా? అదే అతడు చేయవలసి ఉండెను. చూస్తున్నారా? చూడండి, నీవు ఇప్పుడే దేవుని మార్గాన్ని చేసినట్లయితే ఎంత బాగుంటుంది. చూస్తున్నారా? మనము చేయి విధమును చూడండి. మనకు బోర్డు కుడిక ఉన్నది, మనమిది అని మనం చెప్తాం. మన యొక్క మందిరం అని నేను చెప్పట్లేదు, అయితే నా భావం ప్రొటెస్టెంట్ వారు అని. మనకు బోర్డు కుటుంబన్నది. జోన్సన్ గురించి మీరేమని తలుస్తున్నారు? అతనికి ఏమి చేయాలనుకుంటున్నారు? నేననుకుంటున్నాను అతడు చేసిన వారి కంటే మెథడిస్టును మంచి సభ్యునిగా అతడు చేస్తాడని నేను అనుకుంటున్నాను. అక్కడే నీ ఉన్నావు, అదే తప్పు. ఆ కదము చేతని వారి యొక్క పారంపర్య ఆచారమును మేము అనుసరించము. ఒక బిషప్ అని మేము పిలవలసి ఉన్నది, లేదా ఈ పెంతికోసు సంఘములో జిల్లా మీద అధికారి ఏమని పిలుస్తారు? జిల్లా ప్రెస్బిటేరియన్ అని పిలుస్తారు. ఈ మనిషిని ప్రవర్తన చుట్టుకై అతన్ని పిలుస్తారు. ఏమి చేయవలనో బైబిల్ తెలియజేస్తున్నది, బైబిల్ పిలుస్తుంది. ఆ కారణము చేతని వారి యొక్క సంఘ శాఖలతో మేము బుద్ధిహీనులము కాము, దానికి స్వతంత్రులుగా మేము ఉంటాం. అమేన్. నన్ను పిచ్చివానిగా చేయలేదు. మీరు పిచ్చివారవుతారా? అది చేయకండి. బహుశా రేపు రాత్రికి నేను కొన్ని గౌరవప్రదమైన మంచి ప్రశ్నలు తెస్తాను, సరేనా? అవును. జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు నేనేది చెప్తాను. రకరకాలైన సంఘశాఖల నుండి వచ్చిన వారైన మీరు, సహోదరుడా, నీవు క్రైస్తవుడు కాదని నేను చెప్పట్లేదు. నీ యొక్క సంఘశాఖలో 2000 మంది ప్రియమైన క్రైస్తవులు లేరని నేను చెప్పట్లేదు. నేనేమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానగా, మేము సంఘశాఖ కాదు. కారణం, దానికి నేను తట్టుకోలేను, నిలవలేను, లేదండి నిజంగా నేను ఉండలేను, లేదా ఏమి చేయవలను చెప్పు ప్రయత్నించను. సువార్తను పండించడానికి దేవుడు నన్ను పిలిచినట్లయితే, అలాంటప్పుడు దేవుడు ఏ విధముగా దాన్ని చేయమని చెప్తాడో ఆ విధముగా దాన్ని బోధిస్తాను. అది ఆ విధముగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అది దీనితో సరిపడినట్లయితే అందుకై దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు. అయితే తోడేలు వచ్చుట నేను చూచి లేక శత్రువు వచ్చుట నేను చూచి నేను వారికి హెచ్చరిక చేయకపోతున్నా, అలాంటప్పుడు దేవుడు నన్ను అడుగుతాడు. అయితే నేను మిమ్మలను హెచ్చరిక చేసినట్లయితే, అలాంటప్పుడు అది మీకు సంబంధించిందవుతుంది. అవునా? జ్ఞాపకముచ్చుకోండి, కడవరి దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. మనుష్యులు తమను తామే ప్రేమించుకునేవారు, దాంభికులు, గర్వాంధులు, దేవదూషకులు. చూశారా? దేవదూషకులు. ఓ, వారు బుద్ధిహీనుల గుంపువారు. అద్భుత కార్యముల దినములు గతించిపోయినవి. అలాంటిది ఏమీ లేదు. అతడు ఒక ముసలి అబద్ధ ప్రవక్త. మాకు తెలుసు, మా స్త్రీలు మా పురుషుల వలె ఇంగిత జ్ఞానం కలవారని మాకు తెలుసు. దాన్ని కొద్దిగా కూడా నేను వాదించట్లేదు. అయితే దేవుని బైబిల్ గ్రంథము చెప్తుంది, వేదికకు అవతల ఆమెను ఉంచమని. అది అంతే నాకు చాలు. చూశారా? అది అదే మంచిది అంటావు. మా యొక్క సంఘశాఖలు మందిరంలో అక్కడ ఎంత మంది మంచివారున్నారో మాకు అంతమంది ఉన్నారు. దాన్ని నేను కొద్దిగా కూడా మాట్లాడలేదు. అయితే సంఘశాఖలను బైబిల్ ఖండిస్తుంది. అది నిజం. కాబట్టి నీకు మంచి సంఘ సభ్యులు లేరని నేను చెప్పట్లేదు. అది అద్భుతమే, వారు మంచివారే. వాటన్నిట్లో కూడా నేను చాలా మంచివారిని కొందరిని కలుసుకున్నాను. కెథలిక్ వారు మరి ఇతరులు, వారందరిలో నేను మంచివారిని కలుసుకున్నాను. స్నేహితుడా, ఇది తీసుకునవచ్చు విధి మీదనిగా ప్రభు చిత్తమైతే, ఇక మరి 2 పట్టణాలలో బహుశా రేపు ఉదయం రేపు మధ్యాహ్నానికి మనం పరుగులు తీయవలను లేదో అది పొందుకుంటానికి ఇది చేటుకు గల కారణమేదనిగా ఒక నిర్దిష్ట గురికి తీసుకుని రావాలనుకుంటున్నాను. మీరు ఎవరినైనా మీతో తీసుకుని రావాలనుకుంటే మీరు ఇది చేయటానికి సంపూర్తిగా ఆహ్వానించబడుతున్నారు. అయితే ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోనండి, తప్పులు పడుతూ వెళ్లిపోవద్దు. ఇక లేక ఇక్కడికి రావద్దు. నేను నా సమాజముతో మాట్లాడుతున్నాను. అవును, నా సమాజము కాని వారికి దీనిని నేను బోధించట్లేదు. కారణం, అది మరొక పని. ఎందుకనగా అతడు ఆ మందుకు కాపరి. ఆది కణం యొద్దకు తిరిగి దానికి నేరుగా అతడు లాగుతూ అతడు ఎక్కడున్నాడో చుట్టుచున్నాడు. 14 తరాల వరకు ఆ యొక్క అక్రమంగా జన్మించిన బిడ్డ ప్రభు సమాజంలో ప్రవేశించరాదు. ఆది కణంలోకి వెళ్లి చూద్దాం. అది ఇలాగూ ఆ పాపము అంతమోటకు 400 సంవత్సరాలు పడుతుంది. బిడ్డల బిడ్డలను తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క అవినీతి లేక దుర్మార్గత ఇలా వారి మీదకి వచ్చును అనేది ఆది కాండంలో ఎలా ఆరంభమైనది మొదలగు వాటిని మనం ఎలాగ తెలుసుకునగలిగితే, తరువాత నీవు వెనుకకు వెళితే భూమి పుట్టక మునుపు దేవుడు అది ఎలాగో నీవు చూడగలవు. అక్కడ ఒక్క అణువు పగలక మునుపు, ఒక్క ఉల్క తలుక్కుమని కాంతినివ్వక మునుపు భూమి మీద ఉండు ప్రతి ఒక్క ప్రాణి దేవునికి తెలియను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అనంతత్వము, అనంతుడు అనుదాన్ని పగలగుట్టి అర్థము చెప్పగలలేరు. అది మీ యొక్క కెమెరాను త్రిపిట్లవుతున్నది. అది అక్కడే ఉంటున్నది. అదంతే తుషరా, అనంతము. హద్దులు గల మనస్సుతో మన మనస్సుతో అనంతమైన మన మనస్సులోని ఆలోచన మనం అర్థం చేసుకోలేము. తుషరా, మనమది చేయలేము. నీవు అది చేయలేవు. తుషరా, అయితే నీవు జాగ్రత్తగా కనిపెడితే, ఆత్మలో పట్టుబడితే దూరాన నీవు దానిని భావన కలిగింటావు. మరి తిరిగి ఇక్కడ లేఖనములకి వచ్చి ఇప్పుడు నీవది చూస్తావు. భూమికి పునాదులు వేయబడక ముందున్న దానిని యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లయని బైబిల్ తెలుపుతున్నది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించు. మీలో కొందరు రేపు వినడానికి ఉండకపోవచ్చును. అది ముగించినప్పుడు బైబిల్ తెలియజేస్తున్నది జగదుత్పత్తి మొదలుకుని యేసుక్రీస్తు దేవుని యొక్క గొర్రెపిల్లయ ఉండెను, ఉండి వధించబడెను అని. అవునది నిజమేనా? ఆయన ఎప్పుడు వధించబడిను? పునాది వేసినప్పటి నుండి అది లోకము. అది పగిలిన అణువుల ముద్ద వల్ల నిర్మాణమైతే అది లేక మునుపే దూరాన సూర్యుని లాగినది. అటుపెదిప సూర్యులు అణువు మొదట పగలక మునుపు ఇది సూర్యుని యొక్క ఉల్క అయినట్లయితే, ఒక్క ఉల్క కాంతి ప్రకాశిత ఇవ్వక ముందు అనగా 100 కోట్ల 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 సంవత్సరాలకు మునుపు క్రీస్తు వధింపబడెను. ఒకదాని మీద దేవుని యొక్క గొప్ప మనస్సు తీర్మానం చేసినట్లయితే అది ముగించబడిన వస్తువై ఉంటున్నది. కలుగునుగాక అనే దేవుడు పలికినప్పుడు ఎప్పుడో అది అయిపోయినది. అది ముగించబడటానికి 100 బిలియన్ల సంవత్సరాలు పట్టినట్లయితే ఆయన అది ఎప్పుడు చెప్పినాడో అప్పుడే అది ముగించబడినది. జగదుత్పత్తి మొదలుకొని గొర్రె పిల్ల వధించబడినట్లయితే వధించబడినప్పుడు అదే బైబుల్ అదే ఆత్మ వ్రాసి చెప్పుచున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే మన యొక్క పేరులు గొర్రె పిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది అని. కాబట్టి పాటన వ్రాశాడు, మహిమలో అక్కడ కొత్త పేరు వ్రాయబడి ఉండెను అని. అతడు మంచి అర్థాలతో వ్రాశాడు. అయితే అతడు వ్రాసినవి లేఖనమందు లేనివి. చూశారా, లోకం పుట్టుకమునపి మహిమలో పేరు వ్రాయబడెను. గొర్రెపిల్ల వధించబడినప్పుడే గొర్రెపిల్ల జీవగ్రంథమందు మన యొక్క పేరులు పెట్టబడెను. ఒక చిన్న లేఖనం పైకి తీస్తాను, ఒక నిమిషం అలాగే ఉంటారా? ఇప్పుడే ఇది నా మనసులోకి వచ్చినది, నేరుగా అది త్రిప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా కదేమో, ఇంతసేపు మిమ్మల్ని అందరినీ ఉంచినందుకు నన్ను క్షమించండి. అయితే మీతో చెప్పాను అది మధ్యరాత్రి అవుతుందని. అదంతా చెడేమి కాదు, అయితే నేను తీయాలని ఆశపడుతున్నాను. దానికి ఒక లేఖనము. నాతో కలిసి రోమా పుస్తకము తీయండి. నేనిప్పుడు ఇది చదవాలనుకుంటున్నాను. రోమా చూద్దాం, తీసినట్లయితే ఇప్పుడు ఇక్కడే రోమా 8 తీద్దాం. రోమా 8:28 నుండి ఆరంభిద్దాం. నాతో కలిసి ప్రార్థనాపూర్వకంగా అది చదువుదాం. దేవుడేమి చెప్పాడో ఆలకించండి. దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఆయన ఎవరిని ముందుగా ఎరిగినో మీరు నాతో చదవగలరా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. జగత్తు పునాది మొదలు దేవుడు తొంగిచూచినప్పుడు, సరే నేను దీన్ని చేయబోతున్నాను, ఓ మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నాము అని చెప్తూ దేవుడు ఆయన కార్యాలయమును నడిపించాడు. చూశారా, ఏమీ లేదు. జ్ఞాపకముచ్చుకోండి, అవినీతి పాపమనగా నీతి తలకిందులవుట లేక తారుమారవుట. దయ్యము సృష్టిని చేయలేదు. అందరూ అర్థం చేసుకున్నారా? అది సంఘం యొక్క సిద్ధాంతము. దయ్యము సృష్టి చేయలేదు. దేవుడు దేని సృష్టి చేశాడో దాన్ని వాడు తారుమారు చేయగలడు. తారుమారు గనగా ఏంటి? ఇక్కడ మీరంతా పెద్దవారుగానే కనిపిస్తున్నారు. ఇది వినండి, మనము పెండ్లైన వారము. పెండ్లైన పురుషుడవగు నీవు, పెండ్లైన స్త్రీయగు నీవు. భార్య భర్తలై కలిసి జీవిస్తున్నారు. ఆ స్త్రీలు అలాగే మీ భర్తలతో మీరు కలిసినంత కాలము మీరు కన్యలే. అవునది వాస్తవము. అది చట్టబద్ధమైనది, న్యాయ సమ్మతమైనది మరియు మంచిది. అది అది ఆ విధంగా చేయుటకు దేవుని యొక్క నిర్ణయము. నీ భార్య యొక్క కార్యమును మరొక స్త్రీ చేయగలిగినది. అందులో ఒకరు దేవుని ఎదుట దేవుని దృష్టిలో నీవు నీతిమంతురాలవు. అదే కార్యములో ఇంకొక స్త్రీ నీవు దేవుని ఎదుట మరణమునకు శిక్షించబడ్డావు. అదేంటి? నీతి తారుమరవుట. తుషరా, నీతి తారుమరవుట. దయ్యము సృష్టి చేయలేదు, అయితే దేవుడు ముందుగానే చేసిన దానిని వాడు తారుమారు చేస్తాడు. అబద్ధమనగా ఏంటి? సత్యము తారుమరవుట. ఒకరు చెప్తారు, ఓ అది శనివారం రాత్రి 9 గంటలు. అవును, బిల్ బ్రెన్హామ్ జెఫర్సన్విల్ లో ఉన్నాడు. నిజం, అక్కడ అంతోని సెలూన్ ఉంది, త్రాగాడు. ఒక అబద్ధం. అది ఏమయ్యుండెను? నేను జెఫర్సన్విల్ లో ఉంటిని. అది నిజమే. అదే నీతి తారుమరై అబద్ధముగా మారినది. నా భావం ఏదో తెలుసా? తుషరా, ఒక అబద్ధము మంచిగా మారినది. నేను ఎక్కడో అది చెప్పబడినది. బోధ చేస్తూ మందిరం యొద్ద ఉండెను అని అది చెప్పబడితే అది నిజం, అది నీతి. అతడు సత్యమే చెప్పాడు. సారాయి అంగడి యొద్ద ఉండెను త్రాగుతూ. ఒక అబద్ధం అది, తారుమారు చేయబడినది. తుషరా, నిజం తారుమారైనది. నా భావం ఏదో మీరు గ్రహించారా? అవినీతి అంత కూడా నీతి తారుమారుగా చేయబడటం. మరణం అది ఏంటి? జీవము తారుమారుగా చేయబడినది. వ్యాధి ఆరోగ్యము తారుమారు చేయబడినది. నీవు మంచి ఆరోగ్యవంతులుగా ఉండవలసి ఉన్నది. సరే, నీవు జబ్బు పడ్డావు, అదేంటి? నీ ఆరోగ్యము తారుమారైనది. గమనిస్తున్నారా? దానికున్నదంతా అదే. అదేంటి? నీవు మంచి అందమైన ఎవరి స్త్రీగా ఉంటావు, బలవంతుడైన అందమైన పురుషుడిగా నీవుంటావు. ఇప్పుడు నీవు మృతుల పడి వృద్ధుడైపోతావు. ఏంటది? జీవము తారుమారవుట. చూశారా? మరలా వెనుకకు తిరిగి వచ్చుట. చూస్తున్నారా? అది తిరిగి వెనుకకు వచ్చును. ప్రభు యొక్క నామమునకు స్తుతి కలుగును కాక. దానిని వెనుకకు తీసుకుని వచ్చేదనని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అది అలాగైతే అది ఇక్కడే ఉన్నది. కాబట్టి నిజంగా ఉన్న రీతిగా ఉన్నది. దేవుడు మరలా దానిని తీసుకుని రాబోతున్నాడు. ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. అది ఆయన చేయనని ప్రమాణము చేశాడు. మనం ఎటువంటి ప్రజలం అవుతాము? ఈ విషయాలు ఎలా జరుగునో గమనించండి. ఆయన ఎవరిని ముందుగా ఎరిగనో ఆయన పిలిచను, ఆయన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎప్పుడు? లోకమునకు పునాది వేయబడక మునుపు, లోకము పుట్టక మునుపు. మనం ఈ లేఖనమును తీసుకుని నిజంగా నీతిమంతులుగా తీర్చబడగలిగితే లేక సమ్మతిస్తే మనము దానిపైన గంటలు తీసుకునగలము. అయితే మనం అది చేయము. అయితే ఈ అవినీతి అంతా కూడా నీతి అవినీతిగా తారుమారైనదే. అది సాతానుడు చేయునది. నీవు లెక్క అప్పజెప్ప వయస్సునకు వచ్చినప్పటికీ మంచి ఏదో చెడు ఏదో నీవు ఎరుగుతావు. నీ తప్పు నుండి నీవు తిరగవలసి ఉంటున్నది. ఎందుకనగా నీవు పాపములో జన్మించావు, అతిక్రమంలో రూపుదాల్చావు, అబద్ధములు నడుచు లోకములకి వచ్చావు. అటు తర్వాత నిజంగా లైంగిక ఆశతోనే నీవు జన్మించావు. అలాంటప్పుడు క్రొత్త జన్మను నీవు స్వీకరించుటకై పరలోకములో నీవు చెరుటకై నీవు తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. ఎందుచేతనగా ఇలాంటి జీవితమును నీవు కలిగి ఉన్నావు. ఇక్కడ యెహోవా సాక్షులు ఎక్కడ అక్కడ ఎంతగానో తప్పు చేశారు. చూశారా? కొత్త జన్మనగా క్రొత్త జన్మనగా ఈ శరీరం యొక్క పునరుద్ధానమని తలంచుట. చూశారా? అది కొలేదు, అది ఒకటి కావలసి ఉన్నది. నీవు నీ ఒక కాల పరిమితిలో ఉన్నావు. నిరంతరముండే ఒక్కటే ఒకటి, ఆరంభము అంతము లేనిది ఒకటి. నిత్యమైన ఏదైనను, నిత్యమైన ఏదైనను ఆరంభమనున్నది లేదు, దానికి అంతము లేదు. చూశారా? కాబట్టి నీవు దేవుని భాగమైనట్లయితే నీలోనున్న ఆత్మకు ఆరంభము లేదు లేక దానికి అంతము లేదు. నీలోనున్న ఆత్మతో నీవు నిచ్చుడవై ఉన్నావు. చూశారా? అగబో ప్రేమ వలె అడు తర్వాత ఫిలియో ప్రేమకు వచ్చును, అడు తర్వాత దురాశ ప్రేమకు వర్తిస్తుంది. అది ఇంకా ఇంకా తారుమరైపోయి గజిబిజిగా అయినా రంగురంగుల వలయమైపోతుంది. ఎందుకని? ఒకే ఒక మార్గము, ఉన్నతమైన పోలికకు ఏది తీసుకుని వెళ్ళుటకై అదే నిచ్చిన మీద యేసు ఇక్కడికి దిగివచ్చాడు. అది హీనమైన పోలిక నుండి, మరణము నుండి నిత్య జీవమునకు, వ్యాధి నుండి ఆరోగ్యమునకు, అవినీతి నుండి నీతిమత్తమునకు. చూశారా? ఆయన ఉన్నత స్థానం నుండి నీచ స్థానముగా ఆయను, హీనుని ఉన్నత స్థానమునకు తెచ్చుడు కొరకై ఆయన నా వంటి వాడాయను. ఆయన కృప ద్వారా నేనాయన వంటి వాడును అవుటు కొరకై, మహిమ సింహాసనమునకు హక్కుదారును అవుటు కొరకై. ఆ విషయాలు ఏంటో నా భావం అర్థమైందా? ఎప్పుడు చూడు, ఈ లోకము నిర్మాణము కక్కమునుపే ఆ ఆటములు ఆ అణువులు అక్కడ దూరాన ఉన్నప్పుడు ఏమి జరుగుతున్నదో దేవుడు చూశాడు. అక్కడే ఆయన నిన్ను చూశాడు, నన్ను చూశాడు. ప్రతి ఈగను, ప్రతి పక్షిని, ప్రతి కప్పను, ప్రతి ఆ ఈగను, భూపైన ఉండు ప్రతి దానిని అప్పుడే ఆయన చూచియున్నాడు. నిజం, ఆయనది చేశాడు. ఆయన ఎన్నడూ ఇలాగ చెప్పలేదు, నేను నా కుమారుడి క్రిందకి పంపుతాను, ఆయన చనిపోతాడు, బహుశా కొందరు ఆయన పైన జాలి పడతారు. అది అటువంటి జాలిగల స్థితి అవుతున్నది. ఒకవేళ ఒకరు రక్షించబడవచ్చును. ఎవరు రక్షించబడదరో ఆయన ముందుగా ఎరిగియున్నాడు. అవునండి, ఆయన చెప్పాడు, నేను యేషావును ద్వేషించుతని యాకోబును ప్రేమించుతని. ఎవరేదైనది నిరూపించుకును తరుణము ఇవ్వకముందే. ఎందుకనగా వారు ఎవరైనది ఆయనకు తెలుసును. ఆయనకు తెలుసు, ఆయనకు ప్రతిదీ తెలుసు. నీవు పుట్టకముందే, లోకం పుట్టకముందే నీవు ఏమి చేస్తావో ఆయనకు తెలుసును. చూడు, మీకు తెలుసు, నేను తుపాకిని పిలిచేవాడినని. నేను తుపాకులు ఇష్టపడతాను. టెక్సాస్ లోని కొందరు స్త్రీలు స్విఫ్ట్ ఏ 220 స్విఫ్ట్ కొనిచ్చారు. నా కొరకు ఒకటి కావాలని ఎల్లప్పుడూ నేను కోరుకున్నాను. నేను దాన్ని పరిశోధించాలనుకున్నాను. అదెంతో బలమైన గురిని కొట్టే చిన్న తుపాకీ. అది ఒక 22 బుల్లెట్, 48 గ్రెయిన్ల బుల్లెట్. దానిని నీవు వాడగలవు. ఫ్యాక్టరీ వారు అన్నారు అది చేయవద్దు, ఎంతో అపాయకరమైనది అన్నారు. అయితే దానిని నీవు ఒక క్షణంలో 5,000 బుల్లెట్ గా నీవు వాడగలవు. అయినా అది తన స్థానాన్ని ఆక్రమిస్తుంది. క్షణానికి 5,000 అనగా ఒక సెకండ్కు 1 మైలు. మరో మాటల్లో 200 గజాల్లో ఒక డేగ కూర్చుంటే నీవు డేగని కుట్టి ఎగురుతున్న ఈకలను చూడగలవు. తుపాకీ నీవు మడవకమునిపే అది జరుగును. అవును. అయితే నీవు పంటి పుల్లను పలచని భాగాన్ని తీసుకుని నీ పొడిలో పెట్టి ఎక్కువ దానిపైన పోసి పంటి పుల్లపై దాన్ని ఉంచితే చాలు. ఈ భవనం యొక్క చివరిన కూర్చుండి ఆ కిందుండే పందిని కొట్టగలవు. అది అలాగే కూర్చుని నీ వైపు చూచును. విషయమేంటి, బుల్లెట్ గుండు భిన్నమైపోయినది, అదెంతో త్వరగా పోయినది. నీవు అక్కడి నుండి ఇక్కడకు ఒక అట్టను పెట్టు. ఆ అట్ట మీద ఒక చిన్న శిల ఖచ్చితము కూడా పడటం నీవు చూడగలవు. అది అలాగే వెనుకకు తిరుగుతుంది. బూటిగా కాదు, అగ్ని శిథలగా కాదు, అయితే దానికంటే ముందది వెళ్తుంది. అది తిరిగిపోయి అది తిరిగి అసలైన రసాయనమై అక్కడ ఉన్న రాగి శిశమైపోతుంది. అది 100 బిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా తిరిగి అలాగైపోతుంది. ఇక్కడ ఒక చిన్న బుల్లెట్ గుండు ఉన్నది, 45 గ్రెయిన్ల బుల్లెట్. నా చేతిలో పట్టుకున్నాను. మరుక్షణంలో అది 100 మిలియన్ల సంవత్సరాల క్రితము ఎలా ఉందో అలా ఇదైపోతుంది. లోకము బహుశా మరో 100 మిలియన్ల సంవత్సరం ఉన్నట్లయితే అది తిరిగి బుల్లెట్ గుండుగా అయిపోతున్నది. వెనుకకు తీసుకొస్తుంది, వెనుకకొస్తుంది. ఎందుకనగా రాగు చేత అతడు దానిని రూపము చేశాడు. దేవుడు ఏమి చేశాడు చూడు. అప్పుడు నీవు ఆయన ప్రేమిస్తావు, అప్పుడు నీవు ఇంటికి వెళ్తావు. మరి ఉదయం కొద్దిగా ఆలస్యంగా నిద్రపోయి ముందెన్నడు కంటే నీవు ఆయన మరింతగా ప్రేమిస్తావు. దేవుడు కాంట్రాక్టర్, వడంబడిక చేయవాడు. ఎంతమంది కదా తెలుసు ఆయన నిర్మాణికుడు. మంచిది, జాగ్రత్తగా వినండి. దేవుడు వెనుకటి కాలంలో లేక దూరాని కాలంలో, ఇప్పుడు మనము పూర్వ చరిత్రలోని కార్యముల కాలమును పరిశోధించు వారి తలంపులో తీసుకోబోతున్నాము. దేవుడు 100 బిలియన్ల సంవత్సరాల క్రితము ఆయన భూమిని తయారు చేయబోతున్నాను. ఆయన అలా ప్రారంభించాడు. ఆయన యొక్క మనస్సులో ఒక ఆలోచన పుట్టినది. ఆయన అటువంటి బలవంతుడైతే సహోదరు అబ్రహాం, పాపము చేయుటకు ఆయన ఎలా దయ్యాన్ని అనుమతించాడు అని అడగబోతున్నావు. వాడు దయ్యం అవుతాడని దయ్యము సృష్టి కాబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. మహిమ, నేను ఎంతగానో భక్తిపూర్వకంగా పులకితుడవుతున్నాను. వాడు దయ్యమే అగునని దయ్యము సృష్టించబడక మునుపు ఆయన ఎరిగి ఉన్నాడు. అదేంటి అని నీవు ఇప్పుడు అడుగుతావు. వాడు దయ్యమగుటకు ఆయన ఎందుకు అలాగూ అనుమతించాడు అని నీవు అడుగుతావు. అది ఆయన దేవుడని రుజువు పరచుడు కొరకై అందుకు ఆయన అది చేశాడు. అవినీతి ఎందుకుండాలి? ఎందుకు? మొదట ఏంటి, రక్షకుడా లేక పాపయా? మొదట ఎవరు? రక్షకుడు. ఏది మొదటిది, స్వస్థపరచువాడా లేక వ్యాధిగ్రస్తుడా? పాపి కావటానికి ఎందుకు అనుమతించబడెను? ఎందుకనగా ఆయన యొక్క గుణ లక్షణాలు రక్షకుడు. పాపి అయిన వాడు ఏట్లయితే ఆయన యొక్క రక్షకుడుగా తెలియబడేవాడు కాదు. హల్లెలూయా! అన్నిటినీ ఆయన మహిమకై చుట్టూ తిరుగువానిగా చేయగలడు. కుండ ఇలా చెప్పగలదా? లేక కుండ తాను సృజించిన వానితో నీవెందుకు నన్ను ఇలాగా చేసితివి అని చెప్పగలదా? చక్రం మీద ఉన్నది ఎవరు? మట్టిని తెచ్చింది ఎవరు? ఎవరి చేతులు దానిపై ఉన్నవి? పౌలు చెప్పట్లేదా, ఓ బుద్ధిలేని మనుషుడా, ఈ ప్రత్యేక పని నిమిత్తమే ఫరోను ఆయన ఎత్తెనని? నిజం, లోకముండక ముందే ఆయనది ఎరిగి ఉన్నాడు. ఏది ఏమవునో ఆయన ఇది ఎరిగి ఉన్నాడు. ఆయన రక్షకుడుగా ఎరుకకు నిమిత్తమై ఆయన పాపమును అనుమతించను. ఆయన స్వస్థపరచువాడవుటకై ఆయన రోగమును అనుమతించను. ఆయన ప్రేమయ్యుడి కొరకై ఆయన దేశమును అనుమతించను. నిజం, ఆయనే చేశాడు. ఆయన దేవుడు. అవి ఆయన గుణ విశేషాలు. ఆయన గుణ విశేషాలను వ్యక్తపు చేయుటకై ఆయనకు ఒకటి ఉండవలసి ఉండెను. ఒక రాత్రి ఉన్నదని నీవి ఎలాగ తెలుసుకుంటావు? అదంత పట్టపగల నీవెలాగ తెలుసుకుంటావు? ఒక రాత్రి ఉన్నవని నీవెలాగ తెలుసుకుంటావు? ఒక రాత్రి ఉన్నది, ఒక పగల ఉన్నదని రుజువు చేయబడు కొరకై. నిజం, ఉన్నది. ఆమేన్. ఆయన ఏమి చేశాడో మీరు చూస్తున్నారా? భూమికి పునాది వేయబడక ముందు ఆయన అక్కడే ఉండి ఈ పురాతన సూర్యుని ఆయన తీసుకుని ఈ పురాతన కాలపు మన కాలంలో ఉన్నటువంటి ఈ నక్షత్రం ఈ భూమిని తీసుకుని దాని ఆయన కదిలించాడు. సూర్యుని ద్వారా ఆయన దానిని అచ్చుపోసి లేక పోతపోసి సూర్యుని చుట్టూ ఉంచాడు. ఇక్కడ సూర్యుడున్నాడు. ఆయన దాన్ని ఈ ప్రక్కగా అచ్చుపోసి 100 బిలియన్ల సంవత్సరాలు దాన్ని అక్కడ తగిలించాడు. ఆయన ఏమి చేయొచ్చు? నేను కొన్ని వాయువులను ఈ ప్రక్కకు ఆయన కదిలి ఆయన ఒకదాన్ని చేశాడు. ఆయన అక్కడ ఏమి చేశాడు? ఒక క్షారము చేశాడు, బూడిద ఉప్పును చేశాడు. ఆయన ఈ ప్రక్కకు తిరిగి ఆయన ఇక్కడ ఏమి చేయొచ్చునను? ఒక కాల్షియం అనగా సున్నము తయారు చేశాడు. ఆయన ఏమి చేయొచ్చునను? ఆయన నిన్ను నన్ను చేయొచ్చునను. ఆయన ఏమి చేయొచ్చునను? ఏ విధముగా కంట్రాక్టర్ తన యొక్క అట్టను తీసుకుని లేక అది పరచి తన 2x4 2x8 అడ్డములు తీసుకున్నాను అలాగూ. వెంటనే అతనికి తెలుసును ఎన్ని భవనాలు అతడు కట్టబోతున్నాడు. మనము భూమిలోని 16 మూలముల ద్వారా నిర్మాణమై ఉన్నాము. భూమి రూపములోకి నక్కుమునుపే మనల అందరినీ ఆయన చేయొచ్చునేను. ఒకవేళ ఆ సమయమందు అది దీర్ఘ చతురస్రముగా ఉండివచ్చును, నిటారువుగా ఉండి ఉండవచ్చును. అదేమైండునో నాకు తెలియదు. బంగారము, రాగి, ఇత్తడి, నీరు మరియు అదంతా కూడా ఎందుకు ఆయన చేసినది? ఆయన కాంట్రాక్టరు, ఆయన నిర్మాణికుడు. ఆయన ప్రతిదీ అక్కడ పరిచి కత్తిరించి రూపుదిద్దాడు. ఆయన అదంతా చేసిన తర్వాత అది అలాగూ హేద అగ్ని పర్వతం వల్లే బద్దలైపోయినది. ఆ పాత అగ్ని పర్వతాలు వందల మిలియన్ సంవత్సరాలు పొదుగునట్లుగా అక్కడ చేసి ఉన్నాడు. ఒక సున్నమును కాల్షియమును తయారు చేయటు కొరకై ఇంతది అది నీలో భాగమయ్యున్నది. తర్వాత ఈ భూమిపైన జీవము గల ఒక చుక్క కూడా లేనప్పుడు మన శరీరములు ఇక్కడ పడి ఉన్నవి. హల్లెలూయా. భూమిపైన ఒక చుక్క తేమ పడకముందే మనమిక్కడ పడి ఉన్నాము. ఏదేనితో ఆదాము నడిచి వచ్చినప్పుడు నేను అక్కడ ఉండిమిటిని. అవునండి, అమేన్. ఓ మహిమ కలుగును కాక కెరూబులు ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పడినప్పుడు మరియు దేవుని కుమారులు జయధ్వనులు చేసినప్పుడు జీవాయువుచ్చుటకై నేనెక్కడ ఉండి ఎదురు చూచుచుండిని. నేనెక్కడ ఉన్నాను, ఆయన నన్ను ఇక్కడ చేశాడు, నా శరీరం ఇక్కడ పడి ఉండెను. అవునండి, నీ వచ్చినది అది కాదు. అది ఎలా ఇక్కడికి వచ్చినది? దేవుడది ఇక్కడ పెట్టాడు, దేవుడది చేశాడు. 16 మూల వస్తువులతో మనము చేయబడ్డాము. పెట్రోలియం, క్షారములు, వెలుతురు, మది, మరి ఇంకా మొదలగినవి. చూశారా, మనం ఇక్కడ పడి ఉన్నాము. ఆ తర్వాత ఏమి జరిగినది? ఆ తర్వాత దేవుడు పరిశుద్ధాత్మతో చెప్పాడు, మనమది అలాగ సూచనలుగా తీసుకుందాము. ఇప్పుడు నీ వెళ్ళు, ఆ లోకమును ప్రేమమయగా చేటుకై నీ వెళ్ళు, ఎందుకనగా నేను ప్రేమయ్య ఉన్నాను, నీవు నా యొక్క ఉత్పత్తివి. ఇప్పుడు నీవు వెళ్లి లోకమును ప్రేమగా చేయి. మనం ఇలాగనుకుందాము, ఆ పెద్ద పరిశుద్ధాత్మ బయటికి వచ్చి అలా చిత్రపటము రూపమున అది ఆ విధంగా లేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకే వ్యక్తి, ఉద్దేశం ఒకటి, ఒకే ఉద్దేశ్యం. వ్యక్తి, నన్ను క్షమించండి. ఇలాగ ఊరికే అనుకుందాము, భూమి చుట్టూ ఆయన యొక్క రెక్కలు చాపి ఆయన పొదుగుట ఆరంభించను. ఏంటి ఆ పొదుగుట? కోడిపెట్ట తన కోడి పిల్లల కొరకు కూతలు కుయ్యుచు, ప్రేమ చూపుతూ క్లక్ 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 అని అన్నట్లు. ఓ, జీవం వచ్చినది. ఆయన కేక వేశాడు, ఆయన చుట్టూ చూశాడు. ఈ భూమిపై నాకు సౌందర్యం కావాలి, వచ్చేసింది వెలుగు. పరిశుద్ధాత్మ అల్లాడుచుండెను, అల్లాడుచుండెను. ఆయనది చేసినప్పుడు అక్కడ కొండ క్రింద కాలువ పారుతూ దూరాన సున్నము క్షారంతో కలిసి వస్తున్నది. దేలోనికి అది మడతబడుతున్నది. జీవం వచ్చుటకు ఒక చిన్న రాతి కింద నుండి వచ్చుచూ దాని తల పైకెత్తినది. ఇక్కడికి రా తండ్రి, అది చూడు, అది అందంగా ఒగపిస్తున్నది, పొదుగుతో వెళ్లిపోతున్నది. ఆయన పువ్వులను పొదిగాడు, ఆయన అన్ని కూరగాయలను తెచ్చాడు, బయటికి తెచ్చాడు, జంతు ప్రాణులను పుట్టించాడు. మట్టిలోని పక్షులు ఎగురుకుంటూ వెళ్లిపోయినవి. కొద్దిసేపిన తర్వాత ఒక స్త్రీ పురుషుడు వచ్చాడు, ఒక పురుషుడు పైకి వచ్చాడు. నరుడు, పురుషుడు, స్త్రీ రెండు. మార్టినైట్ కాదు, నపుంసకుడు కాదు. ఇప్పుడు అతనిలోనే స్త్రీ స్వాభావిక ఆత్మ ఉన్నది. ఆడామగగా ఉండే ఒక పురుషుని నీవు తీసుకున్నట్లయితే అతడు మంచిగా ఉండవచ్చు, అన్నిట్లో తూనికలో ఉండవచ్చు. అయితే ఒక తప్పు ఉన్నది. నీవు ఒక స్త్రీని తీసుకుని ఆమె వెంట్రుకలు కత్తిరించుకుని ఒక జత ఓవరాల్స్ తొడిగి బయటికి వస్తే దేవునికి స్తోత్రం, నేను నీకు చెబుతాను అక్కడ ఒక తప్పు ఉన్నది. ఒక స్త్రీ స్వభావ ఆత్మ కలిగి ఉంటున్నది, పురుషుడు పురుషత్వము కలిగి ఉంటాడు. మనకు తెలుసు, మీకు తెలుసు, ఒక స్త్రీ పురుషుడు వల్లి కాన్పించడానికి ప్రయత్నించవచ్చునా? నేనిక్కడ గేమ్ వార్డెన్గా ఉన్నాను, నేను ఒక బస్సులో కూర్చుని అక్కడికి వెళ్లాను. నా చేతిలో ఆ స్త్రీని కాలి మీద చరచుచూ ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమె ఆడ మనిషి అని నాకు తెలియదు. ఆమె వెల్లెస్ టోపి పెట్టుకుని పెద్దవి గోగ్లెట్స్ తొడుక్కుని ఉన్నది. నేను వెనుక కూర్చుని ఉన్నాను. జరిగినది ఒక దాన్ని గుర్చి మరొకరితో మాట్లాడుతున్నది. ఆమె చెప్తున్నది, ఇదిగో చూడు, గత రాత్రి ఆమె అంటున్నది సిగరెట్లు తాగుతూ ఉన్నది. ఎంత కరుకుగా చూడాలో అంత కరుకుగా చూస్తున్నది. ఆమె చెప్తున్నది, గత రాత్రి అతడు దానిపై నుండి జారిపడ్డాడు. ఇంకా అంటున్నది, అయ్యో జారుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇంకా చెప్తున్నది, నా బ్రతుకుల్లో అంతగా నేనెన్నడూ నవ్వలేదు, నేను నవ్వుతున్నాను. చూశారా, ఆ విధముగా నేను చెప్పాను, బాయ్ అది కాదు, అది అది కాదు, కూర్చుని ఆ విధంగా మాట్లాడుతున్నది. ఆమె ఆ వస్తువును తీసి ఆమె తలను ఊపకపోతే ఆమె స్త్రీ అన్నట్లుగా ఆమె తలకు గుడ్డ కట్టుకుని ఉన్నది. నా బ్రతుకులు ఎప్పుడు కూడా అంతగా బాధపడలేదు. నేను అడిగాను, నీవు ఆడమనిషివా, ఎందుకని కాదు అని ఆమన్నది. నన్ను క్షమించు అని అన్నాను. అలాంటిది నేనెన్నడూ చూడలేదు, అది సత్యం. నన్ను వణికింపజేసేటువంటి గుర్తును నేను గద్దినము చూశాను. పైన అక్కడ పెద్ద గుర్తున్నది, స్త్రీలు బట్టలు ధరించుకుంటకు సంసిద్ధంగా ఉన్నారు. అందుకై దేవునికి స్తోత్రం అని అనుకున్నాను. చూశారా, అయితే విషయం తెలుసుకుంటే అవి వారు ముందుగానే తయారు చేసిన ఒక రకమైన దుస్తులు. నేనుకున్నాను నిజంగా వారు బట్టలు ధరించుకోబోతున్నారు అని అనుకున్నాను. నేను నిజంగా అనుకున్నాను. ఇలా చెప్పబడినది, స్త్రీలు బట్టలు కట్టుకుంటకు సంసిద్ధంగా ఉన్నారు. నేనుకున్నాను వారి కొరకై దేవునికి స్తోత్రం అని. అది మంచిదే, అది సరైనదే అందుకై నేను దేవునికి స్తుతులు చెల్లించాను. అయితే చూశారా, వారు ముందుగానే తయారు చేసిన ఒక విధమైన బట్టలు అవి. అది ఒక విధమైన తమాషా. ఈ దేశంలో అది ఉండదు. సరే, తర్వాత ఆదాము వచ్చాడు. ఆదాము ఒంటరిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కనుక అతని ప్రక్కల నుండి ప్రక్కటెముకలు తీసి హవ్వను చూశాడు. అతని కొరకైన ఒక ప్రత్యుత్పత్తి. ఆదాములో నుండి స్త్రీ స్వాభావిక ఆత్మను తీసి అది స్త్రీలో ఉంచాడు. ప్రేమ ఆత్మ, స్త్రీతత్వం, జాలి, సాధుత్వం. ఆయన ఆదాములో పురుష ఆత్మను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే ఎక్కడో తారుమారు ఉంటున్నది. తర్వాత ఆ రెండు ఒకటే. మనం చిన్న నాటకం ఒకటి తీసుకున్న తర్వాత ముగిద్దాం. ఇక్కడ ఆదాము హవ్వ చేపట్టుకుని బయటకు వెళ్లిపోయాడు. నేను ఈ కథను ఎంతగానో ప్రేమిస్తాను. వారు బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అవునా, హవ్వ అడిగినది, ఓ ప్రీతమా, నీకు అది ఉన్నదని నీ భావమా? అవును, నేనే అది పేరు పెట్టాను. నీవు దాన్ని ఏమని పిలుస్తావు? అది గుర్రం అని పిలువబడుతుంది. అదేంటి? అది ఆవు. నీవే పేరు పెట్టావా? అవును. దానిని విమని పిలుస్తావు? వారిద్దరూ తమ తలలు దించుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అది ప్రేమపక్షులు. ఓ అవును అవును. వారు ఆ విధంగా వెళ్లిపోతున్నారు. మరి ఇక్కడున్నది ఏంటి? నేను దాన్ని అది ఇక్కడ ఇది అని పిలుస్తాను. ఓహో, అలాగా. అది మనోహరంగా ఉన్నది. ఒక సింహం గర్జించినది. దానిని విమని పిలుస్తావు? అది సింహం. ఇదేంటి? చిరుతపులి. ఓహో, అలాగా. చిన్న పిల్లిపిల్లలాగు చూశారా, అరచకుంటూ తిరుగుతున్నట్లు ఉన్నవి. కొద్దిసేపిన తర్వాత ఆమె చుట్టూ చూచినది. ప్రీతమా, అటు చూడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మందిరానికి వెళ్లే సమయం అయింది. సమయం అయిపోయినది. ఇది మీకు తెలుసా? సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకటి ఉన్నది. నీవు ఆరాధన చేయాలనుకుంటున్నావు. ఆ రాత్రి నీవు మందిరానికి వెళ్ళకపోతే నీవు గదిలోకి వెళ్లి బైబిల్ చదువు. ఎంతమంది అలా చేయాలనుకుంటున్నారు? నిన్ను నీవు సిద్ధపడు, సరిసిద్ధం చేసుకో. చూశారా, అలాగ చేయుట మనిషినికి నీతి అవుతున్నది. నీవది చేయవలసి ఉన్నది. మందిరానికి వెళ్ళే సమయం. జోన్స్ అసెంబ్లీకి చెందినవాడు, మనం ఇంకొక దానికి చెందినవారము. ఒక నిమిషం ఆగు. అది వారెన్నాడు అనలేదే? లేదు. అప్పుడు అలాంటిది ఏమీ లేదు. కాబట్టి వారు అలాగే వెళ్లిపోయారు. ఒక మందిరం, ఒక కూర్చొని స్థలం వారికి లేదు. వారు అలాగే వెళ్లిపోయి అడవిలోని పెద్ద ఆరాధన స్థలంలోకి వెళ్లారు. మోకరించారు. దూరాన పొలములో హేలో గొట్టములాటది, హేలో వెళ్లాడుతూ ఉన్నది. చూశారా, ప్రభువైన మీ దేవుడు మీకిచ్చిన దినాన్ని బట్టి భూపైన నా బిడ్డలు వారికి వారు ఆనందిస్తున్నారా? అవును ప్రభువా, ఈ దినమందు మేము ఆనందించాము. అవును కదా ప్రీతమా? అవును అవును ప్రియా, మనము ఆనందించాం. ప్రభువా, నిజంగా మేము నిన్ను శ్లాఘిస్తున్నాము. ఇప్పుడు నిద్రపోవటానికి నేను కింద పడుకుంటాను. చూశారా, అతను తన పెద్ద చెయ్యి చాచాడు. ఆమె అతని చేయిపై పండుకున్నది. చిరుతపుల్లి పండుకున్నది, సింహం పండుకున్నది, ప్రతిదీ పండుకున్నది. ఎంతో ప్రశాంతంగా పండుకున్నవి. కనుక దేవుడు దిగి వచ్చాడు. పెద్ద గుంపు దూతలను ఆయన తీసుకుని వచ్చాడు. గాబ్రియేలు ఆకాశపు ఆయన సృష్టితో వచ్చాడు. కాబట్టి వారు దిగి వచ్చి నిశ్శబ్దంగా పడగదిలోకి వెళ్లారు. గమనిస్తున్నారా? చుట్టూ చూశారు. గాబ్రియేలు అన్నాడు, తండ్రి ఇక్కడికి రా, ఇక్కడ చూడు, అతనిక్కడే ఉన్నాడు. ఇక్కడే నీ బిడ్డలు పండుకుని ఉన్నారు. ఇక్కడున్న ఎంతమంది పడగదిలోకి వెళ్లారు? తల్లులైన మీరు కొందరు, నీవు, నాన్న కలిసి పండుకునుట, చిన్న బాలుడు, చిన్న బాలికను చుచుచు మీరు ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రక్కన ఆ ప్రక్కన నీవలే కనిపించట్లేదా? మీరెప్పుడైనా అలాగ చేశారా? చాలా సార్లు నేను వెళ్తూ జోసెఫ్ను గూర్చి మేడాతో చెప్పాను. ఆమె చెప్తుంది, బిల్, అతడు నీవలే పెద్ద నసులు కలిగి ఉన్నాడు. అవును. అయితే మేడా, అతడు నీవలే పెద్ద కళ్ళు కలిగి ఉన్నాడు. ఎందుకని? అతడు మన ఉత్పత్తి యొక్క భాగం. అతడు మన కలిక యొక్క ఉత్పత్తి. ఇప్పుడు తండ్రి అడిగాడు, దీని గురించి ఇది చెప్పగలదా? అవునా అని అన్నాడు. గాబ్రియేలు అన్నాడు, అతడు నీ మాదిరిగా కనిపిస్తున్నాడు. ఆ విధముగా దేవుడు కనిపిస్తాడు, నీవలే కనిపిస్తాడు. ఆ విధముగా దేవుడు అగుపిస్తాడు, ఆయన నీవలే ఉంటాడు. నీవు ఆయన బిడ్డవు. ఎంతమంది కదా తెలుసు. చూస్తున్నారా? ఇప్పుడు గమనించండి, మనకున్నటువంటి అధమమైన ఆఖరి ప్రాణ ఏది? కప్ప. ప్రాణుల్లో పెద్దది, ఉన్నతమైన ప్రాణ ఏది? నరుడు. ఖచ్చితం. అన్నిటికంటే పెద్దది ఏది? కింద నుండి పైకి వస్తూ కప్ప నుండి దీనికి, దానికి, తరువాత పక్షి, ఓ ఉన్నత శ్రేణిలోని ప్రాణులకు వచ్చి, మహోన్నతమైన దానికి వచ్చి, ఆ తరువాత అది దేవుని స్వరూపమును చేసినది. అక్కడే నిన్నావు. స్త్రీ దేవుని పొలిక చొప్పున చేయబడలేదు, అయితే మనిషిని పొలిక చొప్పున చేయబడినది. అవును. ఇప్పుడు అక్కడే నిన్నావు. దేవుడు ఆమెను చూచి, అవును, వారు బాగున్నారు అని అన్నాడు. సహోదరుడా, అది ఏంటి? వారు ఎన్నడూ చనిపోకూడదు. అదే మొట్టమొదటి సున్నపు ముద్ద, మొదటి క్షారము, ప్రతిదీ అలాగున ఆరంభమైనది. అది సౌందర్యంగా లేదా? అయితే పాపం వచ్చి పటాన్ని పగలగొట్టినది. చేయుటకు దేవుడు దేనికి అనుమతిచ్చాడు? కొద్దిసేపు క్రితము మనం మాట్లాడుకున్న రీతిగా, ఇంత క్రితం మనం మాట్లాడుకున్న రీతిగా ఆ విధంగా ఉండడానికి ఆయన ఎందుకు మనలను అనుమతించాడు? ఆయన రక్షకుడని ఆయన రుజువు చేసుకున్న కొరకై, ఆయన రక్షకుడని ఆయన రుజువు చేసుకున్న కొరకై దానిని ఆయన అనుమతించాడు. ఆయన అది చేశాడు. ఆయన స్వస్థపరచువాడని రుజువు అవుట కొరకై రోగము సంభవించటకు ఆయన అనుమతించాడు. ఆయనే జీవమని రుజువు కొరకై ఆయన మరణము సంభవించటకు ఆయన అనుమతించాడు. చూస్తున్నారా, ఆయన ఏమై ఉండెనో ఆ మంచి వాడని రుజువు పరచడం కొరకై ఈ చెడ్డవన్నీ సంభవించటకు ఆయన అనుమతించాడు. విమోచన యొక్క కథ పాటను గురించి నీవు మాట్లాడు సహోదరుడా. యేసు వచ్చినప్పుడు ఈ భూమి అంచులపైన దూరాన సంఘము నిలబడి విమోచన గీతములు పాడును. దేని గురించి మనం మాట్లాడుచున్నామో ఎరుగకని దేవదూతలు తలలు ఉంచును. వారెప్పుడూ తప్పిపోలేదు. మనం ఎందులోకి వెళ్లేమో వారికి తెలియదు. తప్పిపోవుట దొరుకుటనే అర్థమేంటో మనకు తెలియను. ఓ ఆయన స్తుతులు మనము కేకలు పెట్టలేమా? ఆయన వారికి రక్షకుడు కాదు. వారికి ఎలాంటి రక్షణ అవసరం లేదు. వారికి ఆయన స్వస్థపరచువాడు కాదు. లేదు, మహిమ కలుగును కాక వారికి ఆయన జీవము కాదు. నిజంగా కాదు. పాపములోను అతిక్రమలోను వారు చనిపోలేదు. మనం చచ్చిపోయాం. అయితే మనము జీవితుచున్నాము. అక్కడే మనమున్నాము. మన కిరీటాలు తీసివేసి మనం ఏమి చేస్తాము? నీవు రెవరెండ్ ఫలానా ఫలానా. ఓహో, లేదు 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 లేదు. సమస్త మహిమ ఆయనకే చెల్లునుగాక. అది అదే అక్కడేనే ఉన్నావు. ఆ తర్వాత మనం ఎలాగూ జయించామో ఆ కథను మనం చెప్తాం. మనమది బాగా అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత అందులో ఆ తర్వాత ఏమి జరిగినది? ఆ తర్వాత దేవుడు వెంటనే ఈ విధంగా చెప్పాడా, నా క్షారము సున్నము అదంతా నేను చులకనగా నాశనం చేస్తాను, అదంతా నాశనమై పోవును అని చెప్పాడా? లేదు లేదు, అది ఆ విధంగా ఉండబోతున్నదని ఆయనకు తెలుసును. ఇప్పుడు నేను ఏమై ఉన్నాను? అది పరిశుద్ధాత్మ చేసినట్లయితే నేను భోజనము చేసి తిరిగి నా శరీరమునకు పెడతాను. ఇప్పుడు ఏమై ఉన్నానో అక్కడకు నేను కడతాను. అయినను నేను ఒక రూపమందు చేయబడ్డాను. లోకము పునాది వేయబడక మునుపు దేవుడు చూచిన ప్రతి చిత్రము వృద్ధి చెంది కార్య రూపము తాలుస్తుంది. చూశారా, అది వచ్చునని ఆయన చెప్పినట్లుగాని అది స్త్రీలో నుండి వచ్చను. తరువాత అది దేవుని యొద్ద నుండి వచ్చును. అప్పుడు స్త్రీ ద్వారా అది వచ్చినది. ఈ సమయమందు పురుషుని ద్వారా వచ్చును. చూస్తున్నారా, లైంగిక కోరిక ద్వారా ఆ సమయమందు వచ్చును. ఈ సమయమందు పలుకుబడిన మాట వలన వచ్చును. ఏది నన్ను గాయపరచగలదా? లేదండి, ఏది కూడా మనకు హాని చేయలేదు. అక్కడ పౌలు చెప్పినట్లుగా ఉన్నవైనను రాబోవైనను వ్యాధి అయినను మరణమైనను క్రీస్తునందల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా? ఏ ఒక్కటి మనల్ని ఎడబాపలేదు. నేను ఒక చిన్న కథ చెప్పినట్లు నాకు సంపూర్తిగా బట్టతలైనది. సుమారు 5 వెంట్రుకలున్నవి. కొంచెం కాల క్రితము వాటి నేను దుబ్బుకుంటున్నాను. నా భార్య అడిగినది, బిల్లే నీకు సంపూర్తిగా బట్టతలైనదే? అయితే నేను ఒకదాని కూడా పొగొట్టుకున్నాను అని నేను చెప్పాను. అవి ఎక్కడున్నవి అని ఆమె అడిగినది. నేనిక్కడ పొందుకునక ముందు ఎక్కడున్నవో చూశారా, నేను పొందుకునక ముందు ఎక్కడున్నవో అక్కడకు. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఈ వెంట్రుకలు అసలు లేనే లేవు. అయితే ఇక్కడ మట్టిలో ఉన్నవి. అవునది నిజమేనా? అటు తర్వాత 50 సంవత్సరాల క్రితము అవి నా తలపైకి వచ్చుటకు ఆరంభించినవి. అవి ఎక్కడి నుండి వచ్చినవి? మట్టిలో నుండి. ఇప్పుడు అవి ఎక్కడి నుండి వచ్చినవో అక్కడికి తిరిగి వెళ్ళుచున్నవి. అది నిజమేనా? అవి లేవు, తర్వాత అవి ఉన్నవి, ఇప్పుడు అవి లేవు. ఏంటది, అవి ఏమై ఉండడానికి వాటిని ఎవరు చేసెను? దేవుడు. అక్కడే ఆయన ఉన్నాడు. ఆయన ఒక చిత్రపటాన్ని చిత్రీకరించాడు ఆయనకు నేను ఆ విధముగా ఉండాలని. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? సమాధి, నీ విజయం ఎక్కడా? ఇక్కడ ఈ దినాలలో ఒక దినమందు నన్ను పాతిపెట్టవచ్చును, నాకు తెలియదు. అయితే సహోదరుడా, నేను చనిపోను. నేనది మీకు చెప్తున్నాను. లేదండి, ఓ మనం తిరిగి లేస్తాము. హల్లెలూయా, మనం తిరిగి లేస్తాము. ఆ పునరుద్ధాన ఉదయవేళ మరణ ఘడియలు పగలగా మనము తిరిగి లేచుదము. హల్లెలూయా, మనము తిరిగి లేచుదము. నన్ను తిరిగి లేవకుండా నన్ను ఏది అప్పు చేయలేదు. నేను తిరిగి లేవకుండా నరకములో ఉన్న దయ్యాలనే నన్ను నిలుపు చేయలేవు. నేను తిరిగి లేవకుండా నన్ను నిలుపు చేయనిది ఏది లేదు. నాకు దేవుని వాగ్దానం ఉన్నది, నాకు పరిశుద్ధాత్మ ఉన్నది, నాకు జోయి దేవుని యొక్క నిత్య జీవమున్నది, ఇక్కడ ఉన్నది. అక్కడి నుండి వచ్చిన ఈ పాత పీనిగా భూమిలో నుండి పైకి దేవుడు నన్ను పొదుగును. భూమిలో నుండి నన్ను పొదిగినది ఎవరో, నేను పెద్దవాడనై ఆలయపు గంట నేను వినినప్పుడెల్లా ఒక మెల్లని స్వరముతో ఒకటి నాతో మాట్లాడుతున్నది. దేవుని దూత పదులో నుండి నాతో మాట్లాడి, నీవు పొగత్రాగవద్దు, మద్యపానము సేవించవద్దు, నీ కొరకు ఒక పని నేను కలిగి ఉన్నాను. నీ శరీరమును అపవిత్రపరచుకోవద్దు స్త్రీలతో వెళ్లిట ద్వారా. నీవు పెద్దవాడవైనప్పుడు నీ కొరకు నాకు ఒకటి ఉన్నది, ఎవరు నీవు, ఎవరు నీవు? మున్ముందు దాన్ని గుర్చి మరింత ఎక్కువ తెలుసుకుంటావు. కొంచెం కాలమైన తర్వాత ఆయన ఇక్కడే వచ్చి బాప్తిసం మీద దూరాన ఆయన వెళ్లాడుతున్నాడు. ఆయనకు ఆయనే కనపరుచుకున్నాడు, ఆయనే తెలియపరుచుకున్నాడు, ఆయన జవాబిచ్చాడు. ప్రతి చోట, ప్రతి కొనాన దూరాన ఆయన నిలబడి ఉంటే నేను చూశాను. ఎటువంటి ఎన్నిక నాకు లేకుండా ఆయన నన్ను చేసినట్లయితే నేనేమి చేయగలుగుతాను? నేను తిరిగి వెళ్లిపోయి, చాలీ బ్రినహాం, నీవు ఎల్లా హార్వేను చేసుకున్నావు, భూమిలో నుండి నన్ను బయటకు తెచ్చావు అని నేను చెప్పలేదు. లేదండి, అలాంటి ఎంపిక నాకు లేనేలేదు. దేవుడు అది చేశాడు. నేను ఏమై ఉన్నది? ఆయన చేసినట్లయితే ఎంపిక లేకుండా ఆ పరిశుద్ధాత్మను నాపై పొదుగుటకు ఆరంభించగా, అవును ప్రభువా, నీవే నా సృష్టికర్తవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా రక్షకుడిగా నిన్ను నేను అంగీకరిస్తున్నాను అని అంతగా నేను చెప్పగలను? మట్టిలో నీవు నన్ను ఎలా పట్టుకోగలుగుతావు? అది చేయలేవు సహోదరుడా, చేయలేవు. ఈ సున్నమును లేక ఈ క్షారమును మరి దేనినైనా, దాని ఏ ముక్కనైనా వ్యర్థమవుటకు దేవుడు నిర్మాణము చేయలేదు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ లోకం పునాది వేయబడక మునిపే ఉన్నవారు, నా యుద్ధకు వత్తురు. నేనిప్పుడు కేకలు పెట్టాలనుకుంటున్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు, వారిలో ఎవరు నశించరు. అయితే పునరుద్ధాన దినమందు దానిని లేపెదను. ఆయన పిలుచుడు నేను విన్నాను, నేను ఆయన యుద్ధకు వచ్చాను. వారు నన్నేలా భూమి యొక్క ధూళిలో నన్ను ఉంచగలరు? కాపులాదారులు, లోకమందలి ఈ కాపులాదారులు చెలకపారుతో నన్ను చిన్నగా కొట్టి భూమిలోని మట్టిలో నన్ను ఎలా ఉంచగలరు? ఆయన రక్తములో కడగబడినవాడనై, ఆయన ఆత్మలో జన్మించిన వాడనై, ఆయన పోలికతో ఉండి ఒక్క దినమున నేను తిరిగి లేచదను. హల్లెలూయా. సంఘ శకలన్నీ, మీకది కవలా? నేను యేసును తీసుకుంటాను. ఆమేన్. ఒక భీమా మనిషి నా ఎద్దుకు వచ్చాడు. విల్బర్ సిడెర్ నా యొక్క మంచి స్నేహితుడు. అతను అడిగాడు, బిల్లీ, నేను నీకు భీమా పథకము అమ్మాలనుకుంటున్నాను, నేనెప్పుడో పొందుకున్నాను అని చెప్పాను. నా భార్య నా వైపు చూస్తున్నది, ఎందుకు నీవు అబద్ధం చెప్తావు అబ్బాయ్ అన్నట్టు. నీకు భీమా ఉన్నదా అని అడిగాడు. అవునండి. ఏ కంపెనీతో, ఏంటది అని అడిగాడు. శుభప్రదమైన నిశ్చిత, యేసు నావాడు. ఓ, దైవిక బహుమైన రుచి చూచుటయంతటి ధన్యత. రక్షణ స్వాస్థ్యము దేవుని యొద్ద నుండి కొన్నది, ఆత్మల పుట్టినది, ఆయన రక్తములో కడగబడినది. బిల్లీ, అది మంచిది. అయితే నేనది సమాధిలో, సమాధి తోటలో పెట్టదు. నేను చెప్పాను, అది నన్ను బయటకు తీస్తున్నది. హల్లెలూయా. అక్కడికి పోవాలని నేనేమి బాధపడలేదు, అది బయటకు తీస్తుంది. కాబట్టి నాతో ఇలాగూ చెప్పిన భీమా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ నేను తీసుకుని వచ్చేదను, వారు నావారు. నా తండ్రి ఏమి చేశాడు నాకనవసరం, నా తల్లి ఏమి చేశాను నాకనవసరం. ఏమి చేసినా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వచ్చేదరు. తండ్రి వానిని ఆకర్షించదనే కొని ఎవడు నా యుద్ధకు రాడు? హల్లెలూయా. వారికి ఎందుకు ఆయన తెలియపరచుకోవాలి? భూమి పునాదికి ముందే నేను వారిని ఎరిగి ఉన్నాను. నేను గొర్రె పిల్లను వధించినప్పుడు ఆయనతో నేనతనిని వధించాను. ఆమేన్. నేను సంఘమును ముందుగా నిర్ణయించుకున్నాను. ముందు నిర్ణయంలో ఏమున్నది? సంఘము. సంఘములకు నీవెలా చేరుతావు? ఒక్క ఆత్మ వలన మనమందరం ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందితిమి. మనం అక్కడ ఉండదమని లోక పునాదికి ముందే ఆయన ఎరిగి ఉండెను. ఆయన ఎవరిని ముందుగా ఎరిగి ఉండెను? ఆయన వారిని పిలిచెను. ఆయన ఎవరిని పిలిచెను? ఆయన నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎవరి నీతిమంతులుగా తీర్చెను? ఆయన వారిని ముందుగా మహిమపరచెను. దేవుని గ్రంథములందు ఆయన చెప్పియున్నాడు, ఆయన అక్కడ నన్ను కలుసుకుంటానని. నరకంలోని దయ్యాలని కూడా ఎక్కడా నన్ను అప్పు చేయలేవు. అతడు వచ్చినప్పుడు అక్కడ తప్ప. ఎందుకనగా దేవుడు ముందుగానే అలాగూ చెప్పియున్నాడు. అవి అయిపోయినది. అది 100 బిలియన్ల సంవత్సరముల క్రితము లోకము నిర్మాణమైనట్లయితే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పడినవి. దేవుని కుమారులు జయధ్వనులు చేశారు. లోక పునాదులు వేయబడక ముందే, పునాది లేకముందే ఆ దేవదూతలు ప్రతిదీ ఆనందించారు, దాన్ని గుర్చి కేకలు వేశారు. భూమి పునాది వేయబడక మునిపే ఏ విధముగా భూమిలోని దుమ్ము నన్ను నిలుపు చేయగలదు? అది చేయలేదు. నీవు నిజమే. నేనిప్పుడు కలిగి ఉన్నటువంటిది ప్రజాపరిపాలన కాలం ఇది. చూశారా, మనం చూద్దాము. ఇది 11:20 ఉన్నది. అది 10:20 మాత్రమే, 20 నిమిషాలు మాత్రమే. అవును కదా సహోదరు ఓట్? అవునది, నిజం. 10:20. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారా? My heavenly home is అలాంటి పాత పాటలు మీరు ఇష్టపడతారా? అక్కడ ఉదయ నక్షత్రం ప్రకాశింపగా నాలో కృపా కరికరాలు కనుగొంటిని అను పాటను మనం పాడినట్లుగా వారు పాత పాటలు పాడేవారు. ఏంటది సహోదరి గేటి, సహోదరి గేటి చూద్దాం, చూడండి ఎలాగూ. ఏంటది సహోదరు నేవిల్, చూశారా? ఒకటి, ప్రకాశవంతమైన ఉదయ నక్షత్రం దాని ప్రమిదలు నాపై ప్రచురించగని కృపా కరికరాలు నాలో కనబడెను. అవును, సెలవులో దానిపై పల్లవి ఆలాపన చేయి సహోదరి. సెలవుకు దగ్గరగా ఇక్కడికి రా, నేను వీటిని అభిమానిస్తాను. పాత ప్రేరణ పాటలు ఎంతమంది అవి ఇష్టపడతారు మీరు? నీవు నీ పైకి కిందకు ఎగురుట నీవు కోరిన భోగి ఓగేలు, భోగి ఓగేలు నీవు చేసుకోగలవు. ఇది నాకివ్వు. ఇక్కడ కృపా కరికరాలు నన్ను కనుగొన్నవి. అది అదే మంచిది. ఇప్పుడు పాడు. ఓ ఎంతటి మనోహరమైనది! దాన్ని ఆలోచించి, రక్షకుడు లేకపోతే ఏమవుతుంది? ఏ వాక్యం లేకపోతే ఏమవుతున్నది? ఆయనను పిలుకపోతే ఏమవుతున్నది? ఆయనను ముందుగా ఎరగకపోతే ఏమవుతున్నది? ఈ రాత్రి లోకంలోనే మిగతా వారితో నీ ఉండే ఉంటావు. నీవాయన్ని ప్రేమిస్తున్నావా? ఉదయం 9:30 కూటములు మరవద్దు. ఊట యొద్ద అక్కడ స్థలం అను పాత పాట ఆలాపన తీసుకుందాం. ఊట యొద్ద అక్కడ స్థలం అను ఈ పాత పాట మీలో ఎంతమందికి తెలుసు? స్థలము, స్థలము, అవును, ఊట యొద్ద స్థలం. అది ఇప్పుడు మీరు చేస్తూ చాలా నిశ్శబ్దంగా అలానే ప్రక్కనున్న వారి యొద్దకు చేరి ఆ సహోదరులతో కరస్పర్శ చేయి. ఇది మీకు తెలుసా? మెథడిస్టులందరికీ స్థలమున్నది, బాప్టిస్టులందరికీ స్థలమున్నది, పెంతకోస్తు వారి అందరికీ స్థలమున్నది, మనందరికీ స్థలమున్నది. ఊట యొద్ద ఎంతమందికి ఆ పాత పాట తెలుసును? ఓ నిజం, మీకు తెలుసు. పాత కలప వారైన మీలో కొందరు ఇది కెంటాకి వారి మంచి పాత పాట. మిమ్మల్ని గుర్చి నేను కొద్దిగా ఆశ్చర్యపడుతున్నాను. మందిరమున ఆ మరో చివరన ఈ మధ్య చేయబడిన ప్రసంగాలు, పుస్తకాలు ప్రతిదీ రాబోతున్న వారంలో కూటములలో అమ్మబడుతున్నవి. టేపులు అన్ని అన్నీయున్న మంచి గంధ సముదాయము అక్కడ ఉంటవి. ఆ గదుల్లో ఒకదానిలో వెనుక ఒక బల్ల ఉన్నది. సాహిత్యము, ఈ మధ్య ప్రసంగాలు, కొత్త ముద్రణలుగా వెలువడినవి, అసలైన కొత్త పుస్తకాలు, జరిగిపోయిన మంచి వ్రతలు ఈ రానున్న బుధవారం రాత్రికి భవనంలో పెట్టబడతాయి. ప్రభువులో మంచి తరుణాల కొరకై మనము ఎదురు చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడు వ్యాధి బాధలతో ఉన్నవారికి ఉత్తరాలు వ్రాసి పిలవండి, వారిని ఇక్కడికి తీసుకురండి. దేవుడు బలముగా పనిచేయును. మనమిక్కడే ఉండి ఆయన ఇప్పుడే చేయనని తెలుసుకుందాము. నేను ఎరిగిన వారందరి దగ్గర నేను వెళ్లాను, ఒకటి చిన్నది పొందాను. మార్గానికి దూరంగా ఏదైనా ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకోండి. చాలా కాల క్రితం నేను చెప్పాను, దానిని సరిచేసుకుంటూ మనం కొనసాగుదాం. అక్కడున్న దానికంటే వేరే ఆత్మ ఇక్కడున్నదని మీకు తెలుసని నాకు తెలుసును. అవునా? చూశారా? అవునది నిజమే. ఇక దానిని వదిలిపెట్టవద్దు. ఏసుక్రీస్తుదుట నేను అనబెడుతున్నాను, ఏసుక్రీస్తుదుట నేను అనబెట్టుచున్నాను. దానిని వదలనీయవద్దు. దానితో ఇక్కడే ఉండండి. ప్రతిదీ కూడా కఠినపరుచుకుని ముందుకు కదలండి. మీరు సహోదరులు. మీ సహోదరుడు సహోదరి ఏదైనా తప్పు చేయగా అక్కడికి వచ్చినది దయ్యపు ఆత్మ. చూశారా? అతని చుట్టూ తిరుగుతాడు. సహోదరి సహోదరి కొరకై జ్ఞాపకం జాలిపడండి. మధ్యకు చేరుకున్నది సాతానుడు, అది ఎరగండి. దాని గురించి మీకేదైనా భావన ఉంటే త్వరగా మీరు దానిలో నుండి బయటకు రండి. చూశారా? ఎందుకనగా అది మిమ్ము కొరుకుతుంది. అవునది చేస్తుంది. దానికి దూరంగా ఉండండి. పాతదైన మన వీడ్కూలు పాట ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? ఏసునామును స్వీకరించు. దుఃఖ బాధతో ఉన్న బిడ్డ, అది ఆనంద ఆదరణను నీకిస్తున్నది. నీ వెళ్ళు ప్రతి చోటకు, దానిని తీసుకుని వెళ్ళు. సహోదరి జెఫరీస్, సహోదరు జెఫరీ, మీరు మాతో కూడా ఉంటారా? అక్కడ ఉన్న బిడ్డలు మీరంతా. ఆ తర్వాత ఏసునామమునకు ప్రణమిల్లు. ఆయన పాదముల యుద్ధ పడుదాము. ఓహో, పరలోక రాజాతి రాజవై కిరీటముంచుడు. పరలోక రాజాతి రాజు పైన కిరీటం పెట్టండి. మన యాత్ర ముగించుకుని ఏసు నమూను మీతో స్వీకరించండి. ఈ దినము దానిని ఒక ఢాలుగా ధరించుడి. ఓ శోధనలు మనల్ని చుట్టినా ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామాన్ని వదుడి. ఓ, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఆశ్చర్యకరమైన ఏసు నామము. ఎప్పుడే మనం నిలబడి మనం ఇప్పుడు దాన్ని పడుకుందాం. మంచిది. ఇది ఇప్పుడు కొద్దిగా వ్యత్యాసకరంగా ఉన్నది. ఇప్పుడు మనం తలవంచుకుందాము. నెమ్మదిగా ఒక చేయి పైకెత్తి చెప్దాము. మన తలలు అలాగే వచ్చి ఉండి మనం చెప్దాము.